ఓం నమో భగవతే దేవరాజాయ నమః. ఓం నమో భగవతే దేవరాజాయ నమః. ఓం నమో భగవతే వరదరాజాయ. ఓం నమో భగవతే దేవరాజాయ. ఓం నమో భగవతే వరదరాజాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ 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 నారాయణ నారాయణ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శివాయ నమః శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఓం గురు రాఘవేంద్రాయ నమః. ఇప్పుడు నేను ఆత్మబంధువులారా, రాబోయే ప్రవచనములు ఈ నెలలో ఇంకో ఒక్క ప్రవచనం, రెండు ప్రవచనాలు ఉన్నాయి నెలలో. వచ్చే ఆదివారం తణుకు కళ్యాణ మండపంలో 10 మొదలు 11 వరకు సన్మానాలు, 11 మొదలు 2 వరకు భోజనాలు, వనభోజనాలు. తణుకులు అందరూ వచ్చి భోజనాలు చేయొచ్చు. 11 మొదలు 2 వరకు భోజనాలు, 10 మొదలు 11 వరకు సన్మానాలు, 3 మొదలు 5 వరకు ప్రవచనం. వచ్చే ఆదివారం అంటే 18వ తేదీ. తర్వాత 18వ తేదీ తణుకు, 28వ తేదీ పాతాళ మెరక. ఇక్కడికి సమీపమైనటువంటి పాతాళ మెరక, అది కేవీకి రాజు గారి బర్త్డే. అది పాతాళ మెరక 18 తణుకు, 28 పాతాళ మెరక. డిసెంబర్ నెలలో ప్రవచనాలు. డిసెంబర్ 5 పొలమూరు 9వ తేదీ స్వామి జ్ఞానానంద త్యాగదినం. డిసెంబర్ 10 ఆయన జన్మదినం. జ్ఞానానంద డిసెంబర్ 9వ తేదీని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 10వ తేదీ ఆయన జన్మదినం. 10వ తేదీ జన్మదినంలో ఎవరో పెద్దలు వస్తున్నారు. 9వ తేదీ త్యాగదినం రోజున మన మీటింగ్ డిసెంబర్ 9 జ్ఞానానంద ఆశ్రమంలో గొరగనమూడి ఆశ్రమంలో ఆ తోటలో ఉండదు. లోపలికి రోడ్డుకి ఒక 2 పర్లాంగుల లోపలికి వెళ్ళాలి. డిసెంబర్ 9 జ్ఞానానంద త్యాగదినం అనే రోజున డిసెంబర్ 9 గొరగనమూడిలో డిసెంబర్ 9. తర్వాత డిసెంబర్ 9 అది. తర్వాత డిసెంబర్ 20 గీతా జయంతి కాపవరం. డిసెంబర్ 21 అత్తిలి, అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. అత్తిలి సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రాధాన్యం. స్కందుడు ఆయన డిసెంబర్ 20 కాపవరం, డిసెంబర్ 21 అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో డిసెంబర్ 21. తర్వాత డిసెంబర్ 25 రమణ జయంతి. డిసెంబర్ 25 నెల రమణ జయంతి జిన్నూరు రమణ కేంద్రంలో. రమణ జయంతి జిన్నూరు రమణ కేంద్రంలో ఈ డిసెంబర్ నెల కార్యక్రమాలు, ఈ నెలలో కార్యక్రమాలు భక్తులైన మీకు అందరికీ తెలియపరచడమే. మన జూలపాలెం ప్రతి సంవత్సరం వస్తున్నాం. చిన్నసూరమ్మ గారి ఆదేశాన్ని అనుసరించి చిన్నసూరమ్మ గారు చెప్పారు, నా శరీరం అనంతరం కూడా ఈ కార్తీక మాసంలో పెట్టే ప్రవచనం మానకుండదు. నేను లేకపోయినా మా అబ్బాయి శ్రద్ధ చేస్తాడు, మీరు కూడా రావటం మానకండి. కార్తీక ఇది ఇక్కడికి ఎక్కడ జోరపాలెం అని చాలాసార్లు చెప్పారు. చివరి రోజుల్లో విజయవాడలో ఉన్నారు. అప్పుడు నేను ఎప్పుడైనా విజయవాడ వెళ్ళి చూడటానికి వెళ్ళినప్పుడే చిన్నశ్వరమ్మ గారు ఆ మాట చెప్తూ ఉన్నారు. ఆ మాట పోషించుకోవడానికి మనం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మనకి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వచ్చి అక్కడ ఇక్కడ ప్రవచనం ఏర్పాటు చేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ ఈ ప్రాంతంలో ఇక్కడ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. చిన్నశ్వరమ్మ గారి ఆదేశాన్ని అనుసరించి తర్వాత ఇక్కడ పాతాళ మెరకలో కూడా కేవీకే రాజు గారు భక్తులను పురస్కరించుకుని అక్కడికి పాతాళ మెరక రావటం జరుగుతుంది. పెద్దస్వరమ్మ గారిని చూసి వచ్చాం 109 సంవత్సరాలు అని చెప్పారు. అంతకాలం జీవించటం ఎంత పుణ్యం ఉండాలి. అలా 100 సంవత్సరాలు జీవిస్తే చాలని కలియుగంలో 100 సంవత్సరాలు మనం జీవిస్తే సరిపోతుందని మహాత్మా గాంధీ గారు అనేవారు నన్ను ఎవరో చంపేయకుండా ఉంటే 120 సంవత్సరాల వరకు జీవించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. త్రైలింగ స్వామి కాశీలో 320 సంవత్సరాలు జీవించాడు. త్రైలింగ స్వామి అని మన తెలుగువాడైన కాశీలో స్థిరపడ్డారు. కాశీలో అనేక మంది సెయింట్స్, అనేక మంది సేజస్ ఉండేవారు. మన ఇండియా మొత్తానికి మొట్టమొదటి గ్రామం కాశీ. కాశీ అంటే ప్రకాశం. 320 సంవత్సరాలు త్రైలింగ స్వామి 320 సంవత్సరాలు జీవించారు. మన శ్రీకాకుళం జిల్లా, అది విజయనగరం జిల్లా వాడైన మన తెలుగువాడే, కానీ కాశీలో సెటిల్ అయిపోయారు. చాలా యోగ శక్తులు ఉండి ఆయనకి, నీటి మీద నడిచి వెళ్ళిపోయేవాడు. త్రైలింగ స్వామి అంటారు. రామకృష్ణ పరమహంస గారు, అది పాపులర్ అవ్వకముందు, ఆయన శిష్యులు లేనప్పుడు ఎవరో భక్తులు తీసుకెళ్లి కాశీలో ఓ 10 రోజుల భక్తులు ఇంటికాడించే త్రైలింగ స్వామి రామకృష్ణ పరమహంస గారు 10 రోజులు ఉంటే 4 రోజులు వరుసగా వచ్చి త్రైలింగ స్వామి చూసి వెళ్ళాడు పరమహంస గారు. అని చాలా మంది చూసి 320 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా కాశీ శివార్లో ఆయన సమాధం, త్రైలింగ స్వామి సమాధం. చాలా యోగిక్కు యోగ శక్తులు ఉన్నాయి. ఈ కార్తీక మాసం శివుడికి ప్రీతి, విష్ణువుకి ప్రీతి. మనం ముఖ్యంగా ఆరాధించే దేవతలు ఒకడు విష్ణువు, రెండు శివుడు. విష్ణువు మోక్షాన్ని ఇస్తాడని, శివుడు జ్ఞానాన్ని ఇస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. కానీ జ్ఞానం అన్నా మోక్షం అన్నా ఒకటే. ఇప్పటికి అలా చెప్తారు, ఆత్మజ్ఞానం అన్నా మోక్షం అన్నా ఒకటే, మోక్షం అన్నా ఆత్మజ్ఞానం అన్నా ఒకటే. అలా మోక్షం అనే శబ్దానికి అర్థం ఏంటంటే విడుదల అని. మోక్షం అనే శబ్దానికి అర్థం ఏంటంటే విడుదల. విడుదల అంటే దేహంలోంచి విడుదల కాదు. అన్ని తరం మనకు అనేక తరం కూడా వస్తున్నాయి. మీరు వేరు, నేను వేరైన భావన ఒక తరం. మనకు తలంపులు వచ్చాక వేరు భావన వస్తుంది. తలంపులు రాకముందు వేరు భావన ఉండదు. ఏ తలంపు ఏదొచ్చినా సరే, అసూయ రానివ్వండి, కోరిక రానివ్వండి, కోపం రానివ్వండి, ఏదొచ్చినా అన్ని తలంపులు వచ్చాక వస్తున్నాయి. అన్ని తలంపులే. శరీరం మరణిస్తుంది, అన్ని తలంపే. శరీరం పుడుతుంది, అన్ని తలంపులే. మొత్తం అన్ని తలంపులే. ఒక గాఢ నిద్రలో మటుకి తలంపులు ఉండవు. జాగ్రత్త అవస్థలో తలంపులు ఉంటాయి, స్వప్న అవస్థలో తలంపులు ఉంటాయి. ఒక గాఢ నిద్రలో మటుకి తలంపులు ఉండవు. గాఢ నిద్రలో మన కులంతో, ఓ జాతితోటి, భాషతోటి, ప్రాంతీయతత్వంతో, మన దేహంతో, మన మనస్సుతోటి, మన అహంవృత్తితోటి అన్నిటిలోంచి విడిపోతాం. అలాగే దేహంలో గాఢ నిద్రలు అన్నిటితోటి సెక్స్ తోటి కూడా విడిపోతాం. స్త్రీ పురుష భేదం ఉండదు గాఢ నిద్రలో. అక్కడ సెక్స్ ఫీలింగ్స్ కూడా ఏముండవు. ఏం చేసి సెక్స్ ఫీలింగ్స్ ఎంచుకుండా అంటే గాఢ నిద్రలో దేహంతో విడిపోతాం. సెక్స్ కారణం దేహం, మనస్సు, ఈ రెండు కారణం. అది గాఢ నిద్రలో మనం ఈ దేహంలోంచి, మనస్సులోంచి విడిపోతాం కాబట్టి అక్కడ సెక్స్కి సంబంధించిన తరం. నీ వేరు నేను వేరనే ఆ భేద బుద్ధి కూడా ఎప్పుడు వస్తుందంటే తలంపులు వచ్చాక వస్తాయి. జీవితం అంతా తలంపులే, పుట్టిక తలంపు, సంతోషం తలంపు, దుఃఖం తలంపు, శరీరం మరణించడం కూడా ఒక తలంపే, అన్నీ తలంపులే. నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తే అది తలంపు, ఎప్పుడైనా పొంగు వస్తుంది అనుకున్న తలంపు, సంతోషం వస్తుంది అనుకున్న తలంపు. ఈ తలంపులు అన్నీ దేహము నేననే తలంపులను చేస్తాయి. మీద మొత్తం అన్ని తలంపులు కూడా దేహము నేను అనే తలంపు ఉంది మనకందరికీ. ఆ దేహము నేననే తలంపు, ఆ దేహం అని నేననే తలంపు నుంచి మొత్తం అన్ని తలంపులు వస్తాయి. ఆ దేహము నేననే తలంపు గాఢ నిద్ర నుంచి విడిపోతుంది. దేహము నేను మనసు నేననే తలంపు గాఢ నిద్ర తలంపులు ఉండవు. గాఢ నిద్రలో ఎన్నిటిలోంచి విడిపోతాం, దేహంలోంచి, మనస్సులోంచి, ఇంద్రియాల్లోంచి విడిపోతాం. నేను ధనవంతుణ్ణి, నేను పేదవాణ్ణి, నేను అందంగా ఉన్నాను, నేను అందంగా లేను, తర్వాత ఏమో నేను చదువుకున్నాను, నేను చదువులేను, నాకు అధికారం ఉంది, నాకు అధికారం లేదు, అన్ని తలంపుల్లోంచి గాఢ నిద్రలో దేహంలోంచి, మనస్సులోంచి, అహమృత్తిలోంచి, కష్ట సుఖాల్లోంచి, రాగద్వేషాల్లోంచి, లాభ నష్టాల్లోంచి అన్నిటిలోంచి విడిపోతున్నాడు మనిషి. అదేవిధంగా గాఢ నిద్రలో నువ్వు దేహంలోంచి, మనస్సులోంచి, ఈ తలంపులోంచి, చావు పుట్టుకు సంబంధించిన తలంపులోంచి ఎలా విడిపోతున్నావో అలా నువ్వు జాగ్రత్త అవస్థలో విడిపోయే శక్తిని తెచ్చుకోవాలి. అదే ఆత్మజ్ఞానం, అదే మోక్షం. ఇది బుడబొక్కల కవులతో ఆధారపడలేదు. ఇది ఒక చెట్టు చావాలంటే వేరుతో సహా లాగితేనే కానీ చెట్టు చావదు. అలా ఈ దేహమునైనా తలంపుని తగలంచాలి. యూ హ్యావ్ టు ఆపరేట్ ఇట్. ఇక పైన ఆకులు కోస్తే కొమ్మలు నరికేస్తే కాదు, లోపల వీరం నుంచి చెప్పి వర్షాకాలం వచ్చేటప్పుడు మళ్ళీ మొక్క వచ్చేస్తుంది. ఈ ప్రథమ తలంపు, ఈ ప్రధాన తలంపు, ఈ దొంగనైన నీ వేరుతో సహా ఎవడైతే పెకలించగలుగుతున్నాడో, ఎవడైతే అప్రూట్ చేయగలుగుతున్నాడో వాడికి మాత్రమే అది కడసారి జన్మ, చివరి జన్మ. వాడికి ఆత్మజ్ఞానానికి, మోక్షానికి వాడు అర్హుడు. తర్వాత అది ఒక్కరోజు వచ్చి భగవంతుడు గీతలో ఏమని చెప్పాయంటే, మీరు కష్టపడి సాధన చేసుకొని మీకు అందరికీ మానవ దేహం వచ్చి భయము, కోపము, మైథునం ఇవన్నీ జంతువులకు కూడా ఉంటాయి. మరి అదనంగా మీరు ఏదైనా సాధన చేసుకోకపోతే మీరు మనుషులు ఎలా అవుతారు? దేహం వచ్చింది కదా, ఈ భగవంతుడు మీకు ఎంతైతే ఆయుర్దాయం ఇచ్చాడో, అందరూ మన తెలుసోరమ్మ గారు ఉండేలా బతకలేదు. కంచి పరమాచారి అంతటి వాడు ఇంకో నెలలకి ఆయన 100 సంవత్సరాలు నిలితే ఆయన శరీరం విడిచిపెట్టేశాడు. అందరూ 100 సంవత్సరాలు ప్రాణం పోవటం మన ఇష్టం కాదు. ప్రాణం ఎవడైతే పోషాడో, మన శరీరంలో ప్రాణం ఎవడైతే పోషాడో వాడే చేస్తాడు. అందుకని మన ఇష్టం వచ్చిన రోజు చనిపోదామంటే కోరు. ప్రాణం పోసిన వాడే ప్రాణం చేస్తాడు. ఈ శరీరం ఎందుకు ఉత్పత్తి అయిందో, ఏ పని చేయడానికి వచ్చిందో, ఆ పని పూర్తి అయ్యే వరకు శరీరం ఉంటుంది, తర్వాత రాలిపోదు. శాస్త్రంలో ఏమన్నదంటే, మీరు ఎలా రాలిపోవాలో చెప్పమంటారా? మీరు అందరూ రాలిపోవాలి. ఎలా రాలిపోవాలి? ఎలా రాలిపోవాలంటే, మనం సాధన ఎలా చేయాలంటే, దోసకాయ బాగా పండాక, దోసకాయ బాగా పండాక ఆ తీగలోంచి విడిపోతుంది. ఎవరో కొయ్యక్కర్లేదు దాన్ని, ఎవరో కొయ్యక్కర్లేదు దోసకాయ. బాగా పండిపోయిన తర్వాత తీగలోంచి అది విడిపోతుంది, దానంతరం విడిపోతుంది. అంటే ఈ దోసకాయ విడిపోయిందని తేకేం తిరిగి తీగ అక్కడ ఉంటుంది, పండు ఉంటుంది, విడిపోయి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఆ తీగకి బాధ ఏమి ఉండదు. అవి పండు నాలుగు విడిపోయిందని దానికి తెలియదు అసలు ఎవరికి, ఆ తీగకి. పండు చాలా సుఖంగా మనం కొయ్యక్కర్లేదు, అది ముగ్గిన తర్వాత దోసకాయ తేగంత తీగలోంచి తరస ఎలాగా సహజంగా విడిపోతుందో, అంత సహజంగా మనం సాధన చేసి దేహాభిమానంలోంచి విడిపోయిన వాడికి వాడి జీవన ముక్తిని పొందుతాడు. అది అందుకని బలవంతైన లాగక్కర్లేదు దోసకాయ, అది సహజంగానే విడిపోతుంది తీగలోంచి. పండు అయ్యేటప్పటికి. అలాగే మన బుద్ధిని పక్వం చేసుకుని దేహాభిమానాన్ని తగ్గించుకుంటే దేహం ఉండగానే దేహాభిమానంలో చెడిపోతాం. అప్పుడు బాధ ఏముండదు, సహజమైనగా మోక్షం వస్తుంది మనకు, సహజంగా శాంతి కలుగుతుంది, సహజంగా ఆనందం కలుగుతుంది, మరణం తాలూకు భయం పోతుంది. అయితే మన దేహం ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, వీటిని జాగ్రత్తగా వాడుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. దేహాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, ఇంద్రియాలను జాగ్రత్తగా వాడుకోవాలి, మనస్సుని వాడుకోవాలి. ఇంద్రియాలు ఉన్నాయన్నా విస్తరబిడిగా ఉండకూడదు. ఇంద్రియాలని ఇప్పుడు గుర్రాన్ని కళ్ళని పెడతారు ఎందుకు, గుర్రాన్ని కంట్రోల్ చేయటానికి. అలాగే ఇంద్రియాలు కూడా ఎప్పుడు కళ్ళం పెట్టిన గుర్రం ఎలా ఉంటుందో ఇంద్రియాలను కూడా ఎప్పుడు కంట్రోల్లో ఉంచారు. కంట్రోల్లో ఉంచకపోతే ఎటు ఏదో పక్క లాగేస్తూ ఉంటాయి. ఒక మనిషి పతనం అయిపోవడానికి ఒక్క ఇంద్రియం చాలు, ఒక మనిషి పూర్తిగా పతనం అయిపోవడానికి ఒక్క ఇంద్రియం చాలు. అంటే ఇంద్రియాలను జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి, నియమించుకోవాలి అదుపులో పెట్టుకోవాలి. అంటే ఈ మనస్సు ఇంద్రియాల ద్వారా మనస్సులో మన మనస్సుకి సాధన లేదనుకోండి, ఇప్పుడు మనం జీవించినంత కాలం శరీరం ఎంతకాలం అయితే బతుకుండో అంతకాలం ఏదో సత్కర్మ చెయ్యాలి. ఎవడ పట్టాలు పోషించుకుంటూ ఎవడ బతుకాళ్ళు బతుకుతూ, ఇప్పుడు మనం ఏదో చదువుకుంటున్నాం కాలేజీకి వెళ్ళి బతకటానికి ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటున్నాం, కానీ ధర్మాన్ని ఆచరించాలనే బుద్ధి మనకు రావటం లేదు, అది కలిదోషం. ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటున్నాం, మన సంసారానికి ఏం లోటు లేదు అనుకుంటారు. ఏదో బాగా చదువుకున్నాం, ఎక్కడ చాకరీ దొరికింది, మనకి ఏం లోటు లేదు అనుకుంటాం. కానీ ధర్మాన్ని ఆచరించాలనే బుద్ధి మనకు కలగటం లేదు. కారణం ఏంటంటే సత్కర్మ స్వార్థం లేకుండా చెయ్యాలి. మనం సత్కర్మ కొంతమంది చేస్తారు, కానీ గౌరవాల కోసం, గొప్పల కోసం చేస్తారు, గుర్తింపుల కోసం చేస్తారు. సత్కర్మ చెయ్యాలి, అది స్వార్థం లేకుండా చెయ్యాలి. తర్వాత రకరకాల మనుషులు ఉంటారు, ఎవరిని ఏసరించకూడదు, ఎవరిని చూసి అసహ్యం పెట్టుకోకూడదు, ఏసరించకూడదు. కొంతమంది పూజలు కొంచెం చేదస్థంగా చేస్తారు, శ్రద్ధగా చేస్తారు. అలా చేసుకునేవాడిని కొంచెం ఎక్కువసేపు చేస్తారు, దానివల్ల వాళ్ళ మనస్సు నిర్మలంగా ఉంటే దానివల్ల వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం వస్తుంటే మంచిది. అది వాళ్ళ మనం ఏం ఆక్షేపించకూడదు. వాళ్ళు ఏదో రకంగా బాగుపడటం ముఖ్యం, ఏదో రబ్బ పట్టుకుని ఆ చెట్టుని చేరుకోవటం ముఖ్యం. ముందు సత్కర్మ లేకపోతే చిత్తశుద్ధి రాదు. మనం ఈ విషయం చాలా చోట్ల మీటింగ్లో చెప్పుకున్నాం. చిత్తశుద్ధి అనే గేటు ద్వారా మనం మోక్షంలోకి వెళ్ళాలి, కానీ మోక్షం ఇంకో దారి అంటే ఏమి లేదు. ఒకటి, సత్కర్మ ఎలా చేయాలంటే స్వార్థం లేకుండా ఎంత చేయగలిగితే అంత. తర్వాత అందరూ మనల్ని ప్రేమించడం, కొంతమంది ద్వేషిస్తారు మనం. ఆ ద్వేషానికి అనేక కారణాలు ఉండొచ్చు, ఆ ద్వేషాన్ని కూడా మనం సహించాలి. వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారో మనం ఇలా అనుకోకూడదు. దేహాన్ని సహిస్తే మనకేం ఇబ్బంది లేదు, వాళ్ళ ద్వేషం మనకు అశాంతి రాకుండా చూసుకుంటే సరిపోదు. సరే, సత్కర్మ చేస్తూ ఉపాసన చెయ్యాలి. ఉపాసన అంటే భక్తి. ఏదో మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు, ఏ గురువు ఇష్టం ఇష్టం, ఆ పాదాలను ఆశ్రయించి ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ నామాన్ని స్మరించుకోవాలి. ఎలా, ఇప్పుడు చిరచరమ్మ గారి అబ్బాయి రామకృష్ణరావు గారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస పెరుమాళ్ళు, వెంకటేశ్వర పెరుమాళ్ళు విగ్రహం స్థాపించారు. అక్కడికి వచ్చి చూసేటప్పటికి వెంకటేశ్వర పెరుమాళ్ళు నా మనస్సును దొంగతనం చేశారు. నా మనస్సుని నేను నా సాధనతో నిమిత్తం లేకుండా నా ప్రయత్నంతో నిమిత్తం లేకుండా నా మనస్సును దొంగతనం చేస్తారు. నా మనస్సును దొంగతనం చేసి పట్టిపోతే నాకు గొడవ ఏముంది? గొడవలన్నీ మనస్సులో ఉన్నాయి. ఎవడో ఒకటి దొంగతనం చేసి పట్టిపోయాడు అనుకోని పిల్లడు ఎదిరిపోదు. మన మోక్షం రావటానికి ఎవరు అడ్డు రావటం లేదు, మన మనస్సు అడ్డొస్తాయి. మనకు తెలియక వారు అడ్డొస్తున్నారు, వీరు అడ్డొస్తున్నారు అని ఎవరు అడ్డు రావటం లేదు. మన బుద్ధే మనకు అడ్డొస్తారు, మన మనస్సే మనకు అడ్డొస్తాయి. అంచేత ఆ కృష్ణుడు ఎన్నపోస్తున్నాడంటే అర్థం ఏంటంటే, ఎవరి మనస్సు అయితే మృదుగా ఉందో పవిత్రంగా ఉందో దాన్ని భుజిస్తాడు, అంటే దాన్ని తస్కరిస్తాడు. అంటే దాన్ని తస్కరించి మీ పాడైపోయిన మీకు ఎందుకు పనికిరాని మనస్సు ఆయన తీసుకుని ఆయన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. అదే అన్నపోస్తున్నటువంటి ఇవాళ శ్రీనివాస పెరుమాళ్ళు వెంకటేశ్వర పెరుమాళ్ళు చూడగానే అక్కడి నుంచి రావాలని లేదు నాకు ఇక్కడ. కానీ మీటింగ్ కావాల్సిన అవుతుంది, కర్తవ్య కర్మ చెయ్యాలి. దూరపాలం ఎందుకు వచ్చాము, ఆ పని మర్చిపోకూడదు కదా. అంచేత ఎప్పుడన్నా స్వామిని తీసుకెళ్ళటం కోసం అర్చకులను అడిగాను, ఓపెనింగ్ టైమ్స్ ఏంటంటే ఓపెనింగ్ టైమ్స్ పలానా. ఏం చేదంటే రూపం కూడా మనస్సును ఆకర్షిస్తుంది. అంచేత నామరు మనము ఒక రూపంతో తాదాక్ష్యం పొందున్నాం, ఒక నామంతో తాదాక్ష్యం పొందున్నాం, ఒక రూపంతో నామంతో తాదాం. ఈ రూపంతో నామంతో ఈ తాదాక్ష్యం బయటకు రావాలంటే భగవంతుడి రూపాన్ని ధ్యానం చేస్తూ భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఉంటే మనకేమవుతుందంటే మన రూపబుద్ధి నామబుద్ధి తగ్గిపోయి పరమాత్మాకారం పొందుతాం. పరమాత్మ దయ సంపాదించుకుంటే, పరమాత్మ అనుగ్రహం సంపాదించుకోకుండా, పరమాత్మ దయ సంపాదించుకోకుండా మనం ఎన్ని సాధించినా ఒకటి లేని సున్నలు, అంత స్వప్న సమానం. మనం అన్నీ సంపాదించుకుందాం అనుకుంటాం కానీ పరమాత్మ దయ పోగొట్టుకుంటున్నాం మనం. ఈ దేహాన్ని ఇచ్చిన వాడు పరమాత్మ. ఈ దేహాన్ని ఎవరైతే ఇచ్చారో ఆయన అర్చించడం మానేసో, ఆయన జపించడం మానేసో, ఆయన స్మరించడం మానేసారు. ఇంకా మన బుద్ధి మంచిది కాదు. అది పూర్వజన్మల్లో మనం భగవంతుడి పట్ల ఉపాసన చేసుంటే ఎంతోకొంత మనం ఎంతోకొంత ఆయన అర్చన చేసుంటే, ఎంతో కొంత ఆయన స్మరించి ఉంటే, ఎంతో కొంత భగవంతుడు చెప్పిన పనులు చేస్తూ వద్దని పనులు మానేస్తంటే ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఈ రోజున మనకు భగవద్ అభిముఖంగా మన మనస్సు ప్రయాణం చేసి ఉండేది. అంటే ఉపాసన ముఖ్యం. ఆ భక్తి కూడా అందరికీ రాదు, భక్తి కూడా మీకు అంత తేలిక కాదు. ఆ భక్తి కూడా ఎంతో ఒక సంస్కారం ఉండాలి, పూర్వజన్మ వాస, పూర్వజన్మ సంస్కారం ఉండాలి, మంచి తలంపులు ఉండాలి, ఆ బిహేవియర్లో ప్రాపర్ బిహేవియర్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ భక్తి కలగదు. ఒక విశ్వాస పాత్రలై ఉండాలి. కొంతమందికి కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియదు, కొంతమందికి అసలు కృతజ్ఞత అనేది ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళకి ఇంకా భక్తి రాదు. ఆ గ్రాట్యూడ్ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ స్వభావం వాళ్ళకి ఇంకా కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి ఇంకా ఉపాసన రాదు, భక్తి కూడా సాధ్యం. సత్కర్మ లేకుండా, ఉపాసన లేకుండా, ప్రపత్తి లేకుండా, భక్తి లేకుండా, ఈశ్వరుడి పట్ల ఆరాధన లేకుండా, ఏమీ లేకుండా ఆత్మజ్ఞానం కలగదు, రాజ్యం కాదు. ఇవన్నీ అవసరమే, సత్కర్మ అవసరం. అంటే ఇవన్నీ మనం మనల్ని మనం బాగు చేసుకోవడానికి సత్కర్మ అవసరమే. ఎంతో కొంత మనం చేయగలిగింది, సత్కర్మ అవసరమే, ఉపాసన అవసరమే, నామాన్ని స్మరించుకోవడం, భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకోవడం అవసరమే, ఆయన పూజించడం కూడా అవసరమే. ఇవన్నీ చేస్తుంటే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి లేకుండా నీకు ఆత్మజ్ఞానం ప్రయత్నం చేసినా కలగదు. పరమ పవిత్రుడు కాని వాడికి పరమాత్మ దర్శనం ఇవ్వడు, పరమ పవిత్రుడు కాని వాడికి పరమాత్మ దర్శనం ఇవ్వడు. అగ్నిహోత్రంతో సమానమైన పరమ పవిత్రుడికి వీడి యొక్క తలంపుతో సంబంధం లేకుండా పరమాత్మ వీడి ఎరుకులోకి వస్తాడు. పరమాత్మే తనకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. ఇలా కనుక మనకు పరమాత్మ దక్షిణామూర్తి ఎంత ఆనందంగా ఉన్నాడు, దక్షిణామూర్తి ఎంత శాంతిగా ఉన్నాడు, ఈ దక్షిణామూర్తి ఎంత ఏకంగా ఉన్నాడు, దక్షిణామూర్తి ఎంత నిదానంగా ఉన్నాడు, దక్షిణామూర్తి ఎంత అద్వైత భావంలో ఉన్నాడు, ఆ స్థితి మనకు కూడా కలుగుతుంది. ఆయనంతటి వాళ్ళని అవపోయిన స్వరూపాన్ని మనం పొందొచ్చు. ఎప్పుడు ఎప్పుడు పొందొచ్చు? మనసు అణిగితే ఇవన్నీ సాధ్యం. దేహం చనిపోయిన తర్వాత ఆనందం కాదు, దేహం చనిపోయిన తర్వాత వైకుంఠానికి కైలాసానికి వెళ్ళటం కాదు. దేహం ఉండగానే దక్షిణామూర్తి పొందినటువంటి ఆనందం, ఏకాగ్రత కూడా మనం సాధించవచ్చు. మన బిహేవియర్ ప్రాపర్గా ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనం బాగుపడాలంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. దేహం ఉంది, ఈ దేహంతో ఏ రోజు ఏదో రోజున విడిపోతాం, ఏదో రోజున విడి పార్టీని తప్పదు విడిపోతాం, దేహంతో విడిపోతాం. తర్వాత ఆ రోజు కాదు, ఇది ఒక్కరోజున ఏదో మనం మింగేసేది కాదు సాధన అంటే. ఏదో నవలకుండా మింగేద్దాం అలా కొరదు, ఆ రోజు కారదు, ఆ రోజు కారదు. స్లోగా స్టడీగా దేహాభిమానం తగ్గించుకుంటూ రావాలి. తర్వాత సర్వసాధారణంగా మనం మన దగ్గర మైన మన ఇంట్లో వాళ్ళ మీద మన కుటుంబ సభ్యుల మీద ఎక్కువ మమకారం పెట్టుకుంటాం. వాళ్ళ పట్ల మనం డ్యూటీ చేయాలి, కానీ మమకారం ఎక్కువ పెట్టుకోకూడదు, అభిమానం పెట్టుకోకూడదు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులున్నారనుకోండి, వాళ్ళ పట్ల మీరు డ్యూటీ చేయొచ్చు, కానీ ఎక్కువ అభిమానం పెట్టుకున్నారనుకోండి మీ మనసు ఇంత లోపలికెళ్ళదు. ఇందులో కుటుంబం లేని వాళ్ళు ఎవడున్నారు? అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఇందులో కుటుంబం లేని వాళ్ళు ఎవడున్నారు? అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఉన్నాయి, కానీ మనం ఏం చేయలేచ్చు. అక్కడి నుంచి ఎక్కడ పారిపోయినా ప్రపంచం ఉంటుంది, ఎక్కడ పారిపోయినా పంచిపోతాలు ఉంటాయి, ఎక్కడికి పారిపోయినా మన మనస్సు కూడా వస్తుంది. ఇప్పుడు మనం విడుదల వలసింది మనస్సులోంచి, పెంటంతా మనస్సులో ఉంది. అంచేది ఏం చేయాలంటే మన కుటుంబ సభ్యుల పట్ల మనం ఎక్కువ మమకారం పెట్టుకోకుండా, అంటే ఎక్కువ అభిమానం పెట్టుకోకుండా, మన దేహం మీద ఉన్న మన అభిమానం ఎలా తగ్గించుకుంటున్నాం, వాళ్ళ మీద కూడా అభిమానం తగ్గించుకుంటూ వాళ్ళ మీద కూడా డ్యూటీ చెయ్యాలి. డ్యూటీ చెయ్యాలి అంటే మనం వాళ్ళ పట్ల మనం వాళ్ళు చేయవలసిన ధర్మం నిర్వర్తించాలి కుటుంబ సభ్యులు. కానీ మనసు వాళ్ళు డ్యూటీ చేస్తూ మనసులో మమకారం తగ్గించుకోవాలి. మన డ్యూటీ మనం చేస్తూ ఉండాలి, మనసులో మమకారం తగ్గించుకోవాలి. అంటే వాడి మీద మమకారం అంటే అభిమానం తగ్గించుకోవాలి. అభిమానం తగ్గించుకోకుండా మనసు లోపలికి వెళ్ళదు. మీరు డ్యూటీ చేయటం ముఖ్యం, కానీ వాళ్ళ మీద మీరు అభిమానం ఎక్కువ పెట్టుకోవడం వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోరు. మనం డ్యూటీ చేసి వదిలేస్తే వాళ్ళు కూడా ప్రారంభం ఉంటుంది, వాళ్ళని బట్టి వాళ్ళు తయారవుతారు. అంతేకాని మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద అభిమానం పెట్టుకుంటే, వాళ్ళ మీద అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు గొప్ప స్థితిలోకి వచ్చేస్తారేమో రారు. డ్యూటీ చేసి వదిలేయటం మనం అంతవరకు. శాస్త్రంలో మాట, ఈ మనుషులందరూ పిల్లలను కంటున్నారు, వాళ్ళ ప్రారంభాన్ని ఈ తల్లిదండ్రులు కనలేదు కదా. మనుషులందరూ పిల్లలను కంటున్నారు, ప్రాణంలోంచి ప్రాణం వస్తుంది. ఆ గోడలోంచి ప్రాణం రాదు, జడంలోంచి ప్రాణం రాదు, ప్రాణంలోంచి ప్రాణం వస్తుంది. మనుషులందరూ పిల్లలను కంటున్నారు, కానీ వాళ్ళ ప్రారంభాన్ని వీళ్ళు కనలేదు, అది తల్లిదండ్రులు అది గుర్తించాలని చెప్తారు. ఎవరి ప్రారంభం వాళ్ళది? మీకు నలుగురు సంతానం అంటే నలుగురు ఒక రకంగా ఉంటారు. వాళ్ళ ప్రారంభాన్ని మీరు కనలేదు, వాళ్ళ దేహాలను ఇచ్చారంతే మీకు. ఆ దేహాలకే మీరు తల్లిదండ్రులు, వాళ్ళ ప్రారంభానికి మీరు తల్లిదండ్రులు కాదు. ఆ జీవుడు ఎక్కడి నుంచో ప్రారంభాన్ని పోసుకొస్తాడు, ఆ రోడ్డు మీద ఎన్ని జన్మల నుంచో దుమ్ము అలా పోయి చేసుకుంటూ వస్తాడు. అంచేది మీరు వాళ్ళ ప్రారంభాన్ని కనలేదు, వాళ్ళ గురించి దేహాన్నే కన్నారు. వాళ్ళ ప్రారంభం అనేది ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మా తండ్రి గారు 100 సంవత్సరాలు జీవించారండి, మా తండ్రి గారు 90 సంవత్సరాలు జీవించారండి, మాకేమి ఇబ్బంది లేదని. ఎవరికి 60 సంవత్సరంలో 50 సంవత్సరంలో చనిపోతాడు. కేవీకే రాజు గారి తండ్రి గారు తాతగారు కొంచెం ఎక్కువ కాలమే జీవించారు. మా ఇంట్లో కేవీకే రాజు గారు అన్నారు మా ఇంట్లో లైఫ్ స్పాన్ ఎక్కువనంటే మా తండ్రి గారు 90 ఏళ్ళు బతికారు. ఆయన మనసు ఉద్దేశం ఆయన కూడా 90 ఏళ్ళు ఉంటారంట. ఆయన ఆ తండ్రి గారి కంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముందు వెళ్ళిపోయాడు. ప్రారంభాన్ని తల్లిదండ్రులు కండరు. ఎవరి దేహం తండ్రిదే, తండ్రి దేహం ప్రారంభం తండ్రిదే, తల్లి దేహం ప్రారంభం తల్లిదే, బిడ్డల ప్రారంభం. ఆ దేశాలు డిఫరెంట్. అది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తారు. ఆ ఇంట్లో కొంతకాలం ఉంటారు, విడిపోతారు. అంచేది మనకి భగవంతుడు అది శాస్త్రంలో చెప్పారు. ఇప్పుడు కాకులు ఉన్నాయి, కాకులు చంద్రుని చూడలేవు. కాకులు చంద్రుడున్నా కాకులు చంద్రుని దర్శించలేవు. భగవంతుడున్నా చిత్తశుద్ధి లేని వాళ్ళు భగవంతుని దర్శించలేరు. ఉన్నా దర్శించలేరు. అయితే మనం ఏం చేయాలి? ఆ జాగ్రత్తగా అజ్ఞానం తగ్గించుకుంటూ రావాలి. దేశం మీద అభిమానం, ఆ కుటుంబ సభ్యుల మీద అభిమానం తగ్గించి డ్యూటీ చేయొద్దని కాదు, అజ్ఞానం తగ్గించుకుంటూ రావాలి. డ్యూటీ చేయాలి. డ్యూటీ చేసినంత మాత్రం చేత మీ మనస్సు ఇబ్బంది ఏమీ లేదు. అజ్ఞానం పెంచుకోవటంలో మనస్సు బంధింపబడదు, బాహ్యముఖానికి వచ్చేస్తుంది. తర్వాత మనకి ప్రతి మనిషికి స్నేహితులు ఉంటారు, శత్రువులు ఉంటారు. ఆ స్నేహితుల మీద కూడా మనం ఎక్కువ అభిమానం పెట్టుకోకూడదు. మామూలుగా గౌరవంగా చూడొచ్చు, ఆ స్నేహితుల మీద కూడా అభిమానం పెట్టుకోకూడదు. చాలా విరోధులు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. వాళ్ళు మనం ద్వేషించినా వాళ్ళ విషయంలోకి మనం అంటే వాళ్ళ విషయంలో మనం వాళ్ళ కలగ చేసుకోకూడదు. మానసికంగా వాళ్ళకి ఎప్పుడైనా కనిపించినప్పుడు మాట్లాడినా వాళ్ళకి విరోధులతో మనం మానసికంగా దూరంగా ఉండాలి. స్నేహితులతో ఎక్కువ అభిమానం పెట్టుకోకూడదు, విరోధులతో మానసికంగా దూరంగా ఉండాలి. అంటే మనం విరోధం పెట్టుకుంటే ప్రమాదం ఏంటంటే వాళ్ళు భగవంతుడి జ్ఞాపకానికి వచ్చిపోయి వాళ్ళు విరోధులే ఎక్కువ జ్ఞాపకం వస్తూ ఉంటారు. వాళ్ళకి మనం విరోధమే ఉండొచ్చు, మనకి వాళ్ళు విరోధులుగా ఉండక్కర్లేదు. మన వరకే మనం చూసుకోవాలి. అది మన వరకే వాళ్ళు ఎందుకు నా మీద విరోధంగా ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు నా మీద ద్వేషంగా ఉంటున్నారు, అటు వెళ్ళకండి. నాలెడ్జ్ ఈజ్ ఆబ్జెక్ట్లెస్. జ్ఞానం అనేది స్వతంత్రంగా ఉంటుంది. ఆ జ్ఞానంలో విరోధులు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేదు. ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్లెస్. దాని వైభవం అంటుంది. అయితే జ్ఞానం తొందరగా వస్తుందా? సత్కర్మ చెయ్యాలి, సత్పురుషులతో సహవాసం చెయ్యాలి, నిష్కామం సత్కర్మ చెయ్యి, సత్కర్మ నిష్కామంగా చెయ్యాలి, భగవంతుడి పాదాలను ఆశ్రయించి ఉండాలి. అప్పుడు కానీ ఆత్మజ్ఞానం రాదు. తర్వాత మనకి మంచి స్నేహితులు ఎటువంటి వాళ్ళు, మంచి పుస్తకాలు కూడా అటువంటి ఈ భగవద్గీత ఉపనిషత్తులు, లేకపోతే ఈ పెద్దవాడు చెప్పినటువంటి రామకృష్ణ పరమహంసు, రమణుడు చెప్పినటువంటి ఈ సేజస్. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, మీరు కనుక సాధన చేసి ఆత్మజ్ఞానం సంపాదిస్తూ బ్రాహ్మణస్థితిని పొందుతారు, మరి ఇప్పుడు కాకపోయినా శరీరానికి మరణం వచ్చే టైంకైనా మీ మనస్సు బ్రాహ్మణస్థితిని పొందితే మీరు ద్వారా జరిగే ఉపకారం ప్రభుత్వం వల్ల కానీ, ధనవంతుల వల్ల కానీ, విద్యావంతుల వల్ల కానీ, సమాజానికి ఎవరి వల్ల దొరకదని చెప్పాడు. ఇది మన బుద్ధికి అందమైన విషయం. మీరు ఆత్మజ్ఞానం సంపాదిస్తే, అంటే శరీరం పడిపోకముందే, శరీరం శవం అవ్వకముందే బ్రాహ్మణస్థితిని పొందితే, మీ మనస్సు బ్రహ్మాకారాన్ని పొందితే, ఈ సమాజానికి మీ ద్వారా జరిగే సహాయ సహకారాలు ఎటువంటి అంటే ధనవంతులు కానీ విద్యావంతులు కానీ ప్రభుత్వం వారు కానీ ఎవరు చేయలేనటువంటి సహాయ సహకారాలు. మీరు గ్రామీణ స్థితిని పొందితే మీ తలంపుతోడు సంపూర్ణ సమన్వయం లేకుండా, మీ సంకల్ప ఎక్కరూపాలతోడు సమన్వయం లేకుండా మీ ద్వారా శాంతి తరంగాలు, శక్తి తరంగాలు, కాంతి తరంగాలు సమాజం అంతా వ్యాపిస్తాయి. అట్టిది జ్ఞానం యొక్క మార్గం. లోకానికి ఎవరి వల్ల జరగదు, మీ మీ వల్ల జరిగే ఉపకారం. అది జ్ఞానం యొక్క వైభవం అటువంటిది. అది జ్ఞానం విలువ మనకు తెలియటం లేదు, తెలియటం లేదు కాబట్టి దాన్ని సంపాదించాలనే బుద్ధి మనకు రావటం లేదు. దాన్ని సంపాదించాలనే బుద్ధి మనకు రావాలంటే సద్గ్రంథం, సత్పురుషులు సహవాసం. జ్ఞానాన్ని సంపాదించాలనే బుద్ధి రావాలంటే మనకి సత్సంగం ఉండాలి, అంటే సత్పురుషులు సహవాసం ఉండాలి, సద్గ్రంథ పఠనం ఉండాలి. ఒకవేళ మనకు సత్పురుషులు దొరకరనుకోండి, సద్గ్రంథ పఠనం కూడా సత్పురుషులతో సమానమైన సహకారం చేస్తుంది. ఒకవేళ మనకు సత్పురుషులు దొరకరనుకోండి, సద్గ్రంథాలు జరుగుతాయి కదా, సద్గ్రంథ పఠనం కూడా సత్పురుషులతో సమానమైనటువంటి సహాయ సహకారాలు. అని మాట కూడా దేవుడై ఉన్నది, వాక్యము కూడా దేవుడై ఉన్నది. ఏంటంటే ఇప్పుడు మనం మనసులో పెట్టుకుంటాం, నోటితో మాట్లాడతాం, చేతితో పని చేస్తాం, మనకి చిత్తశుద్ధి ఏది? మనస్సు మాట చేత ఏకంగా లేవు. మాకు భగవంతుడు అలా కాదు. భగవంతుడి యొక్క నాలుగు హృదయంలో ఉంటుంది, మన హృదయం నాలుగులో ఉంటుంది. భగవంతుడి యొక్క నాలుక హృదయంలో ఉంటుంది, అంటే హృదయంలో ఏది ఉంటే అదే మాట్లాడతాడు భగవంతుడు. తర్వాత భగవంతుని కంటే మన క్షేమం కోరే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరో వాళ్ళకి క్షేమం కోరుతున్నారు, వీరి క్షేమం కోరుతున్నారు. ఇవన్నీ అహంకారంతో అజ్ఞానంతో కూడినటువంటి ప్రేమలే, అహంకారంతో అజ్ఞానంతో కూడినటువంటి ప్రేమలే. అంచేది మనం ఈ నాకు ఇందాక అంకేస్తామని చూస్తుంటే రామానుజుడు జ్ఞాపకం వచ్చాడు. రామానుజుడు అన్నాడు, రామానుజుడు శ్రీరంగంలో రంగనాథుడి కళ్ళు చాలా అందంగా ఉంటాయి. శ్రీరంగంలో రంగనాథుడి నేత్రాలు చాలా బాగుంటాయి. రామానుజుడు కూడా తిరిగి కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని ప్రేమించి రామానుజుడు నీ కూడా నేను తిరుగుతున్నాను కానీ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాను, నా మనస్సు రాత్రి సరిగ్గా నిద్రపట్టినాడు అని చెప్పాడు. నీ కూడా తిరుగుతున్నాను నేను తిరగటం, కానీ నా మనస్సు అంతా ఆడు రామానుజుడు కలిసి రాముడు ఎప్పుడైనా శ్రీరంగంలో కనిపించాడు. ఒక రోజు రామానుజు దగ్గరికి వచ్చి మాట చెప్పాడు, అంటే ఎందుకు నీకు మనస్సు అలా వెళ్ళిపోతానంటే అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్పాడు. బాగా చెప్పాడు, అందులో లోపం ఏమి లేదు. ఎవరు అబ్బాయి చెప్పాడు. అప్పుడు రామానుజుడు ఏం చేశాడంటే, నువ్వు రోజు నా దగ్గరికి వస్తా ఉండనే ఆ గుళ్ళోకి తీసుకెళ్ళి రంగనాథుడి నేత్రద్వయం దగ్గర నీకు చూపించు, నువ్వు రోజు ఈ నేత్రద్వయం నా లోలో చూడు, రంగనాథుడి నేత్రాల కంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి అందంగా ఉంటే నిన్ను పెళ్లి చేసుకుంది కదా అని చెప్పాడు. అలా నాలుగు రోజులు రామానుజుడు అతను కూడా తీసుకెళ్ళి రంగనాథుడి నేత్రదయం ఆ సౌందర్యం చూస్తే, ఆ రంగనాథుడి వైభవం చూస్తే మానసికంగా అమ్మాయిని వదిలేశాడు. ఇంకా పెళ్లి లేదు ఏమి లేదు, ఆ తలంపులు పోయినాయి. అతను ఒకటే చెప్పాడు, నీకు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చేసుకుంది, కానీ రంగనాథుడి నేత్రదయంగా నువ్వు నాకు పరిశీలన చెప్పు, రంగనాథుడు నేత్రదయం ఎక్కువ అందంగా ఉందా, నువ్వు ప్రేమించే అమ్మాయి నేత్రాలు బాగున్నాయి, ఈ కళ్ళు బాగున్నాయా లేకపోతే పిలి కళ్ళు బాగున్నాయా, నువ్వు చేసుకోవాలంటే చేసుకుంది కానీ అది కాదు. పెళ్లి చేసుకోవడం అనేది పొరపాటు ఏముంది, నువ్వు బ్రహ్మచారంగా ఉండలేకపోతే పెళ్లి చేసుకుంది కానీ ఇట్ ఈస్ బెటర్ టు మ్యారీ దెన్ టు బర్న్. పెళ్లి చేసుకోకుండా ఉండి కాలిపోవటం కంటే పెళ్లి చేసుకోవటం మంచిదే. ఇట్ ఈస్ బెటర్ టు మ్యారీ దెన్ టు బర్న్. అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకో ముందు ఈ కళ్ళు చూస్తాను, ఆ పిల్లి కళ్ళు చూస్తాను. పిల్లంటే పిల్లి కళ్ళు అమ్మాయే, అమ్మాయి కళ్ళు పిల్లి కళ్ళులే ఉంటాడు. నీకు ఈ కళ్ళు బాగున్నాయి ఆ కళ్ళు బాగున్నాయి చూసుకో. అలా 10 రోజులు ఈ దగ్గర కూడా ఉండి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈ ప్రేమలైనటువంటి దోమలు కూడా అటువంటి దోమలు ఈగలు ఎటువంటివి? పిల్లలు ప్రేమించుకుంటాడు కాలేజీ పిల్లలు, అవి ఏమయ్యా అని నిజం కాదు. దోమలు ప్రేమలు ఎటువంటివి? దోమలు ఈగలు అటువంటివి. అదేంటి ఊరికే ఆ తాత్కాలిక ఉద్రేకం. ఈ ప్రేమించడం అనేది ఒక ఉద్రేక ఎమోషన్, ఒక థాట్, ఒక తలంపు, ఒక ఉద్రేకం. ప్రేమించడం అనేది ఒక ఉద్రేకం, అదే ఒక థాట్. ఈ మధ్యన అమెరికాలో పెద్ద చదువుకుని చదువుకున్న అమ్మాయి, నువ్వు అబ్బాయిని చూడాలి, అబ్బాయిని చూడాలి, నేను ఫలానా అబ్బాయిని చూశానంటే తల్లిదండ్రులతో అమ్మాయి ఏం చెప్పిందంటే, మీకంటే తెలివైందని కాదు, నేను మీకున్న జీవిత అనుభవం నాకు ఉండదు, మీరు చూసిన అబ్బాయి మీకు నచ్చే నేను చేసుకుంటాను, నేను వచ్చిన కళ్ళతో చూడక్కర్లేదని చెప్పింది అమ్మాయి బుద్ధిమంతురాలు. మీరు నాకు తల్లిదండ్రులు, నా క్షేమం మీకంటే ఎవరు ఎక్కువ కోరుతారు? నా క్షేమం మీకంటే ఎక్కువ కోరే వాళ్ళు ఎవరున్నారు? తల్లిదండ్రుల కంటే క్షేమం కోరే వాళ్ళు ఎవరున్నారు? అది మీరు చూడండి, అబ్బాయి మీకు నచ్చితే నేను చేసుకుంటాను, బలవంతం చేసి నన్ను తీసుకెళ్ళి నా చేత చూపించక్కర్లేదు, మీకు నచ్చితే నాకు నచ్చినట్టు, మీ ఇష్టమే నా ఇష్టం, మీ సంకల్పమే నీ నా సంకల్పం, మీ గౌరవమే నా గౌరవం, ప్రత్యేకంగా నాకు గౌరవం అక్కర్లేదు, మీ గౌరవమే నా గౌరవం అని అమ్మాయి చెప్పినాకనే, అమ్మాయి అలా చెప్పినాకనే, మరి నువ్వు కూడా బాగా చదువుకున్నా కదా, బొత్తిగా వంటింట్లో ఉన్న అమ్మాయి కాదు కదా, నువ్వు చూపించారు, చూపిస్తే ఓకే అంద అమ్మాయి. బొత్తిగా వంటింట్లో అమ్మాయి కాదు కదా, నువ్వు పెద్ద చదువు చదివే కదా, పూర్వపు రోజులు ఏదో అలా చేసేసేవారు, మాకు నచ్చాడు, మా ఇష్టమే నీ ఇష్టం అంటున్నావు కాబట్టి మేము చూడమంటున్నాం కాబట్టి చూడమంటే అమ్మాయి చూసింది కానీ బలవంతాన్ని ఏం చూడలేదు. ఇంతకీ నీకు ఈ గొడవలు అప్పుడు ఆ తలంపులు పోయినాయి. రంగనాథుడు ఎప్పుడైతే ఆ పిల్లి గడిపోయి రంగనాథుడు దేవత ఆ నేత్ర దయ్యం బాగుందని అలా తీసుకెళ్ళి చూపించేటప్పటికి ఆ తలంపులన్నీ పోయినాయి. తర్వాత ఏమవుతుందంటే, ఈ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి, పెళ్లి లేని వాళ్ళకి పూర్వం చాలా మంది బ్రహ్మచారంగా ఉంటానికి కారణం ఏంటంటే, ఈ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇంద్రియాల వ్యాపారం పెరుగుతుంది. పూర్వం చాలా మంది బ్రహ్మచర్యను అవలంబించడం వల్ల కారణం ఏంటంటే, అంటే అందరూ బ్రహ్మచారులుగా ఉండలేరు కానీ కొంతమంది అలా ఉండటానికి కారణం ఏంటంటే, ఈ పెళ్లిని చేసుకుంటే దానివల్ల ఇంద్రియ వ్యాపారం పెరుగుతుంది, మనసు బాహ్య మతానికి వచ్చేస్తాం అక్కడ. అలాగనే అందరూ ఉండలేరు బ్రహ్మచారిగా అని చెప్పి రంగనాథుడు అలా చేసి చూపించే సహజంగానే అతనికి ఆ లోపలటువంటి ఆ కోరిక, ఆ లష్టం, ఆ డిజైర్ ఆ రంగనాథుడు నాకేశాడు. ఆ డిజైర్ని రంగనాథుడు రోజు రామానుజ దగ్గర పట్టి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడు 10 రోజుల్లో వాడికి మనసులో మారు మనస్సు పొందాడు. మారు మనస్సు ఎలా పొందాడు? వీళ్ళలో ఉన్నటువంటి కల్మషం, ఎవరిలో ఉన్నటువంటి ఈ భక్తుల్లో ఉన్నటువంటి ఆ భక్తులే, ఎంతో కొంత భక్తులే, ఆ కల్మషం, ఆ వికారం, అది కూడా ఒక వికారం. ఆ వికారం ఎప్పుడైతే ఆ లోపలటువంటి ఆ కల్మషం అంతా ఎప్పుడైతే రంగనాథుడు శుభ్రంగా ఆ విధంగా అయితే తన దూడను నాకుతుందో, ఈ భక్తుడి యొక్క మనసు నాకేశాడు. నాకేస్తే ఆ కామభావన పోయింది వాడు. ఇది రామానుజుడు చేసిన ఉపకారం. అది ప్రేమలు కూడా దోమలు ఎటువంటివో, ఏగలు ఎటువంటివి, ఇంచుమించుగా ప్రేమలు కూడా అటువంటివో. అన్ని ఎమోషన్స్ అన్నీ ఏమిటాయి? ఒక రకమైన ఉద్రేకాలే ఎమోషన్ థాట్స్, తలంపులు. తలంపు లేకుండా కోరిక లేదు, ఉద్రేకాలు లేకుండా కోరికలు రావు. ఇవన్నీ ఉద్రేకాలు కూడా కోరికలే, అన్నీ కోరికలే, అన్నీ తలంపులే. అది తలంపు లేకపోతే నీవు నేననే భేదబుద్ధి, తలంపు వచ్చాక నువ్వేరు నేను వేరనే వ్యాధి బుద్ధి వస్తుంది. తలంపు లేనప్పుడు నువ్వు గాఢ దగ్గరలో మనకు తలంపులే ఉన్నాయి, అంటే నీవు లేనని వేరు బుద్ధి, వ్యాధి బుద్ధి కూడా అక్కడ లేదు, వ్యాధి బుద్ధి కూడా అక్కడ లేదు. అంటే గీతలో ఏమని చెప్పాడంటే, నువ్వు ట్రైనింగ్ ఇచ్చి ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్నావు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నప్పటికీ పరమాత్మ లోపల ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి వాసన ఎంతో కొంత ఉంటుంది. కిరసనాయ డబ్బాలో కిరసనాలు తీసేసిన తర్వాత కూడా ఆ డబ్బా కృష్ణాల వాసన పడతానే ఉంటుంది. అంటే భవిష్యత్తుందా నువ్వు, ఏమీ పొరపాటు లేకుండా పవిత్రంగా ఉన్నప్పటికీ లోపల పరమాత్మ దర్శనం అవ్వకుండా నీకు వాసన మూలంతో నశించదని చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు కృష్ణాల డబ్బాలో కృష్ణాలు తీసేసినా మన వాసన చూస్తాడు, కృష్ణాల వాసన వస్తాడు. నిజంగా డబ్బాలో కృష్ణాలు లేదు, అంతకుముందు కృష్ణాలు ఉంది కాబట్టి దాని వాసన వస్తాడు. అలాగే ఈ వాసన అలాగే నీ ఇంద్రియాలు బాహ్యంగా పవిత్రంగా ఉన్నప్పటికీ, భౌతికంగా నువ్వు పవిత్రుడైనప్పటికీ లోపల అంతర్యాముగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు నారాయణుడు యొక్క దర్శనం అయ్యే వరకు వాసన నశించదు. వాసనాక్షయం పూర్తి అయ్యే వరకు నీకు ఆత్మజ్ఞానం సాధ్యం కాదు. నెమ్మదిగా నెమ్మదిగా స్లోగా స్టడీగా మనసును స్వాధీనం చేసుకుంటున్నారు. తొందరపడితే వచ్చేసేది కాదు. ఇది అన్న వండుకుని తినేసినట్టు కాదు. ఇది గత జన్మలు అనేక జన్మల నుంచి వచ్చే వాసన ఉంటాయి. వాటి యొక్క వ్యాధాన్ని నువ్వు తట్టుకోవడానికి నువ్వు జాగ్రత్త, చాలా పట్టుదలతోటి నువ్వు సాధన చేయాలి. సాధన చేయకుండా ఆ వాసన యొక్క వేగం నశించదు అర్జున, టెండెన్సీస్ నశించవు. ఇవన్నీ కావాలంటే మనకు వైరాగ్యం పునాదిగా ఉండాలి. ఇందులో ఈ ఫీల్డ్ ఆధ్యాత్మిక ఫీల్డ్ మనం సక్సెస్ అవ్వాలంటే ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి. అసలు వైరాగ్యం లేకుండా మటుకి సక్సెస్ అవ్వాలి. ఎంతో కొంత బేసిక్గా ఆ బేసిక్గా వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకుండా మటుకి మనం సక్సెస్ అవ్వలేము. పుస్తకం తీసాం ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాం. అంటే ఇదంతా ఈ సృష్టి అంతా నీ సంకల్పాన్ని బట్టి నడవుతున్నది, భగవంతుని సంకల్పాన్ని బట్టి నడుస్తున్నాయి. జరిగేదేది జరుగుతూ ఉంటుంది, జరగంది జరగదు. భౌతికంగా జరిగేదేదో జరుగుతూ ఉంటుంది, జరగంది జరగదు. అది బాహ్య పరిస్థితిని బట్టి నువ్వు అప్సెట్ అవ్వద్దు. ఒకసారి పరిస్థితి మనకు అనుకూలంగా ఉంటుంది, ఒకసారి వ్యతిరేకంగా ఉంటుంది. ఒకసారి ధనవంతులుగా ఉంటాం, ఒకసారి పేదవాళ్ళుగా ఉంటాం, ఒకసారి అనుకున్నవి జరుగుతాయి, ఒకసారి కొన్ని అనుకున్నవి జరగవు. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా వాటిని చూసి ఎప్పుడూ నీ మనస్సును ఆందోళనకు రానివ్వకు, నీ మనస్సును అప్సెట్ అవ్వనివ్వకు, నీ మనస్సులో ఉన్నటువంటి శాంతిని భంగం చేసుకోకు. బయట గొడవలను చూస్తా గాలివానలు వస్తూ ఉంటాయి, మీ ఇంట్లో పేచీలు వస్తూ ఉంటాయి, మనుషుల వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ నీ మనసులోని శాంతిని, నీ మనసులోని ఆనందాన్ని సాధ్యమైనంత వరకు పోకుండా చూసుకో. ఎంత బాహ్య సంఘటనను బట్టి నీ ఎవరో నిన్ను విమర్శించారని, ఎవరు నిన్ను పొగిడారని సంతోషించడం, ఎవరిని విమర్శిస్తే నీ మనసు పొంగిపోవటం, ఇలా నువ్వు చేస్తున్నావు అనుకో, నీ సాధన స్థిరం అవ్వదు. ఒకవేళ నీకు ఏదైనా కొంచెం జ్ఞానం వచ్చినది నిలకడగా ఉండదు. ఇలా మనసులో అప్సో డౌన్స్ నరకాపల్లాలు ఎక్కువ ఉంటే ఒకవేళ నీకు సాధన చేసినది నిలకడగా ఉండదు. ఒకవేళ నీకు సాధన తాలూక జ్ఞానం తాలూకి గ్లింప్సెస్ వచ్చినప్పటికీ అది కూడా నిలబడదు. అందుచేత మనం జ్ఞానం, ఇప్పుడు మీరు ఎంతో ఎవరు ఒకరు ఆత్మజ్ఞానం సంపాదించారనుకోండి, ఆ నది దాటే వాళ్ళు నామం ఎలా ఉపయోగించుకుంటారు, అలా మీరు ఆత్మజ్ఞానం సంపాదిస్తే మిమ్మల్ని చూసి బాగుపడి వాళ్ళు అనేక మంది ఉంటారు. మిమ్మల్ని ఐడియల్గా తీసుకుని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని. అయితే ప్రతిదీ అంతా ఈ సృష్టి అంతా భౌతికంగా భగవంతుడి సంకల్పాన్ని బట్టి నడిచిపోతాం. మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అనుకునేది నీ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అర్జున, వీళ్ళందరూ యుద్ధం చేసినా చనిపోతారు, యుద్ధం చేయకపోయినా చనిపోతారు. నువ్వు చేతులు ఆడించడం అంతకంటే నీకేం పని లేదు. అంటే మనకు దుఃఖం ఎందుకు వస్తుందంటే నేను ఇది సాధించాను అది సాధించాను, ప్రతి పనికి మనమే కర్తృత్వం పెట్టుకోవటంగా పని వల్ల దుఃఖం రాదు. అది నేను చేశాను నా తలంపుల మనకు దుఃఖం వస్తుంది. బాగా అర్థం చేసుకోండి, మనం చేసే పని వల్లే మనకు దుఃఖం వచ్చేది. అది నేను సాధించాను ఇది నేను సాధించాను అది కర్తృత్వం పెట్టుకోవటం, నేను 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 అనే ఆ కర్తృత్వం పెట్టుకోవటం వల్ల ఇది నేను నేను సాధన చేస్తున్నాను, ఎలా చేశాను ఇలా చేశాను, అది సాధించాను ఇది సాధించాను అంటే ఈశ్వరుడు సాధించిన దానికే నేను, ఈశ్వరుడు సాధించి నీకు పెట్టిన దానికే నేను సాధించాను, నువ్వు నీ మీద ఆరోపించుకుని గర్వాన్ని పొందుతాడు. గర్వం ఈ సృష్టిలో అహంకారం పెంచుకోవడానికి గర్వం పెంచుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ నువ్వు సాధించినా అది భగవంతుని సంకల్పం ప్రకారం నువ్వు సాధించావు కానీ నీ తెలివితేటలను బట్టి కాదు. ఏదో ఒకవేళ సాధించినా అది భగవంతుని సంకల్పం అలా ఉంది కాబట్టి అలా జరిగింది, అంతేకాదు నీ తెలివితేటల వల్ల అది వచ్చేయలేదు, అది నువ్వు గుర్తించాలి. జరిగేదంతా ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం, అది గుర్తించాలి. అంటే ఇటువంటి లోకానికి సంబంధించిన విషయాలు బాహ్య పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ మన మనస్సుని మటుకి మన మనస్సుని మనస్సు చెదిరిపోకుండా మనస్సులో ఆందోళన పొందకుండా మనస్సులో సంతోషం పెట్టు, అయి బయట పరిస్థితిని బట్టి మనం ఏదైనా సంతోషం పెట్టుకుంటాం అనుకోండి, మీ కుటుంబ పరిస్థితులు బాగా ఉన్నాయనుకోండి అంటే సంతోషం వచ్చేస్తాననుకోండి, ఎప్పటికైనా ఈనాటికైనా ఏనాటికైనా ముందు నాటికైనా మీ సంతోషం అంత దుఃఖమగా మారిపోవును. ఇప్పుడు మీ అబ్బాయిలు మిమ్మల్ని బాగా చూస్తున్నారనుకోండి, సడన్ కోసారి వాళ్ళందరూ శత్రువులైపోవచ్చు. అక్కడి శత్రువులు అయిపోయిన తర్వాత మీ సంతానాన్ని చూసి మీరు ఎంత ఆరు శత్రువులు అయిన తర్వాత అంతకు రెట్టింపు దుఃఖం మీకు వచ్చేస్తుంది. ప్రకృతి మనస్సు కూడా ప్రకృతి ఏ రోజున ఏ మనిషి ఎలా ఉంటాడో చెప్పలేదు. అయితే బాహ్య పరిస్థితిని బట్టి బాహ్య మనుషుల్ని బట్టి మనకు సంతోషం కనుక తెచ్చుకుంటే ఈ సంతోషానికి వడ్డీతో సహా మనకు దుఃఖం అనిపించాలి. అలా వదిలేదు జరిగే జరుగుతానికి దానిమీద నెట్టాలి. అసలు ఇంకోటి మన మనస్సు లోపలికి వెళ్ళాలి, మన మనస్సు అంతర్ముఖం అవ్వకపోవటానికి కారణం, మన మనస్సుకి అంతర్దృష్టి రాకపోవటం కారణం, మనకి ఆత్మజ్ఞానానికి రాకపోవటం కారణం, ఒకే ఒకటి కారణం అటాచ్మెంట్. సృష్టిలో ఏదైనా పాపం అంటుంటే అటాచ్మెంట్ ఒకటే పాపం. అటాచ్మెంట్ కంటే బంధం మరొకటి లేదు. కొంతమంది ఇంట్లోంచి పాడిపోతారు పాపం వచ్చి, అక్కడ తపస్సు చేసుకుంటాను ఇక్కడ తపస్సు చేసుకుంటాను, మళ్ళీ 15 రోజుల్లోనే వెళ్ళాలని వచ్చేస్తుంది. అలా ఈ మధ్యన ఒక ఆయన ఇంటికాడికి వెళ్ళిపోయాడు, ఆ పిల్లలు ఏమనుకుందంటే వెళ్ళిపోయాడు కదా కొంతకాలం చాకరీ తగ్గుతున్నారు కొంత అంటే వండిపోయి అక్కర్లేదు అని. ఆవిడ ఏమనుకుంటుంది ఒక సంవత్సరమే ఎక్కడో వైరాగ్యంగా తిరుగుతాడంటాడు 10 రోజులు వచ్చేసాడు. ఆవిడ ఏంటంటే అప్పుడు ఆయన తొందరగా వచ్చేస్తారని అనుకోలేదండి, అప్పుడే కొంపలోకి వచ్చేసారంటే దీన్ని అటాచ్మెంట్ అంటారు. ఓ సంవత్సరం అటు ఇటు తిరిగిస్తే చాకరీ తగ్గుతుంది, టైం కాఫీ అంటాడు, ఆ కూర అంటాడు ఈ కూర అంటాడు, ఎక్కడో ఒక సంవత్సరం ఏదో ఆశ్రమంలో తిరిగి వస్తే మనకు ఆవిడ సంతోషిస్తాం, 10 రోజులు సిద్ధం అయిపోయాడు. మళ్ళీ ఆవిడ ఎదురుగా అనేసింది ఏదో ఒక సంవత్సరం అటు ఇటు తిరిగి వస్తారని 10 రోజులకి సిద్ధం అయ్యారు. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా శాస్త్రం ఒక మాట ఉంది, ఎంత కొంచెమైనా వైరాగ్యం లేని పురుషుని కానీ కొంచెమైనా వైరాగ్యం లేని స్త్రీని కానీ పెళ్లిళ్ళు చేసుకోకూడదని, కొంచెమైనా వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం కూడా కొంత మంచిదే, మరీ చెడ్డది ఏం కాదు. ఇవిడే సంవత్సరం తిరిగి వస్తాడు మనం సుఖంగా ఉండొచ్చే 10 రోజులు వచ్చేసాడు, అక్కడికి అడిగింది అలా ఏంటో చాలా కాలం ఉంటారనుకుని అప్పుడే అప్పుడు సిద్ధి అయితే లేదు వచ్చేసాను అంటున్నాడు. పదిలు ఏదో కుదరలేదు, ఎక్కడో ఉన్నాడు ఆశ్రమంలో, పదిని కుదరలేదు వచ్చేసాను నేను. ఆవిడ ఫేస్ మీద అడిగేసింది అప్పుడే సిద్ధం అవుతారని అనుకోలేదు, మరి సిద్ధమైనా ఉండలేక వచ్చేసాను. అది అటాచ్మెంట్ అంటే, అటాచ్మెంట్కి మించిన సిన్ లేదు. మనం అనుకునే పాపాలు కాదు, అటాచ్మెంటే గ్రేటెస్ట్ సిన్. అది అంతకంటే మించిన బంధం లేదు. అంచేత పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు భర్తకు కూడా ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి, భార్యకు కూడా ఎంతో కొంత వైరాగ్యం. ఆ వైరాగ్యం చెడ్డదేం కాదు. మన అర్థం వైరాగ్యం అనేది నూటికి నూరు రూపాయలు చెడ్డది అనుకుంటున్నాం, అది చెడ్డది కాదు. అదేం చెడ్డది, దానివల్ల మనస్సు కొంత విశ్రాంతి కలుగుతుంది, మనస్సు రెస్ట్ తీసుకుంటుంది. దానివల్ల మనస్సు రెస్ట్ తీసుకుంటుంది, మనస్సుకి శాంతి, మనస్సుకి ఆనందం, దేహానికి ఆరోగ్యం. ఇంకేం కావాలి మనకి? దేహానికి ఆరోగ్యం, మనస్సుకి ఆనందం. దేహానికి ఆరోగ్యం, మనస్సుకి ఆనందం, బాగుంది కదా. ఎక్కడో దేవుడు ఆత్మ అంతరాత్మ అంతా వదిలేయండి. ముందు దేహం మనస్సు ఈ రెండు తెలుస్తాయి కదా మనకి. దీనికి ఆరోగ్యం లోపల ఉన్నదానికి ఆనందం, బయట ఉన్నదానికి ఆరోగ్యం. ఎంతో కొంత వైరాగ్యం ఉంటామని వచ్చే లాభాలు. అయితే నీకు భగవంతుడు బాహ్య పరిస్థితులు కూడా వదిలి నీకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, అదంతా నిజం కాదు, స్వప్నమే. ఆ పరిస్థితిని బట్టి నీ దేహ పూర్వం నువ్వు మంచి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎలా ఉంటున్నావు, నీ భగవంతుడు నీ మనసు ఎలా ఉంటుందో చూసుకుంటావు. అంటారు నారాయణ. మన మనసును ఒకసారి బయటికి గెంటుతూ ఉంటాడు. మన మనసులో ఏం చేస్తారు, కొంతమంది అంటూ ఉంటారు చూడండి, ఎవడో లోపల పెట్టుకోవాలి, ఎంతసేపు పెట్టుకో, ఎంతసేపు ఉంచుకున్నా అంతర్ముఖంగా ఉంచుకుందాం అనుకున్నా మనసు బయటకు వచ్చేస్తాను అంటారు కొంతమంది. ఎందుకంటే ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడంటే, మనసును ఎందుకు బయటికి పంపుతాడంటే, అంటే అసలు మనసులో ఉన్న దుమ్ము ఏంటి, మనసులో ఉన్న కోరికలు ఏంటి, మనసులో ఉన్న ఆకర్షణ ఏంటి, నీ మనసులో ఏముందో నీకు తెలియటానికి మనసును ఒకసారి బాహ్య ముఖాన్ని గెంటేసి అప్పుడు నువ్వు ఎలా ఉన్నారు లోపల ఉండి వాడు సాక్షిగా చూస్తూ ఉంటారు. వాడు నా రాలేదు, వాడు ఒకసారి బయట తడివేస్తాడు మనసు. మనిషి ఏమైనా నవ్వుకుంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఏ సినిమా చూస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని వాడు గెంటేసి అన్ని చూస్తాడు, గెంటేసి అన్ని చూస్తూ ఉంటాడు. చూసి లోపల బయటికి వెళ్ళి చూసి లోపల బయటేమో నీ మనస్సును తిరిగినప్పుడు ఎలా ఉండదు, స్టాండర్డ్గా ఉందా లేదా, దానికి అది ఏకాగ్రత ఉందా లేదా అని చూసుకుని లోపల చూస్తూ ఉంటాడు నారాయణుడు. అంటే ఇది ఒక రకమైనటువంటి పరీక్ష కాలం, ఇది ఒక ట్రైనింగ్ స్కూలు, చదువుకోవటానికి వచ్చినటువంటి, మనం ట్రైనింగ్ అవటానికి వచ్చినటువంటిది ఈ లోకం. ఈ లోకం ఏంటంటే మనం ట్రైనింగ్ అవటానికి ఇక్కడికి వచ్చాం. కేవలం అన్నం తినటానికి, బట్టలు చుట్టు పెట్టుకోవడానికి కాదు ఇక్కడికి ట్రైనింగ్ అవటానికి వచ్చాం. ఇది ట్రైనింగ్ గ్రౌండ్. అయితే నువ్వు నీ తలంపులు ఏంటి చిరాకు, ఇటువంటి తలంపులు వచ్చేస్తున్నాయి, నేను వద్దంటున్నాను ఈ తలంపులు, ఈ ఆలోచనలు వద్దంటున్నాను, ఏంటి ఇటువంటి తలంపులు వచ్చేస్తున్నాయి, ఏంటి కోరికలు ఇలా ఉంటున్నాయంటి, చెడ్డవాసనలు వచ్చేస్తున్నాయి, చెడ్డ తలంపులు వచ్చేస్తున్నాయి అనుకుని నాకు అక్కడ నేను కోరుకోపోయినా వచ్చేస్తున్నాయి, ఇలా అనుకుంటూ ఉంటావు నువ్వు. కానీ భగవంతుడి పాదాల మీద నువ్వు భక్తిని కల్టివేట్ చేస్తే, భగవంతుని ప్రేమించడం నేర్చుకుంటే, భగవంతుని ఉపాసన చేస్తూ ఉంటే, భగవంతుని పట్ల గౌరవంగా ఉంటే, ఆయన నామాన్ని నిరంతరం స్మరించుకుంటుంటే, నీ మనసు ఇతర తలంపుల మీదకి వెళ్ళటం మానేసి ఇతర తలంపుల మీద ఓలకుండా భగవంతుని ఆశ్రయించి అలా ఉంటుంది, అప్పుడు మనస్సును ఆశిస్తుంది. అయితే భగవంతుడి మీద మన గౌరవం లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, నిజంత మనకు భర్త అనే భావన కూడా మనకు లేదు. మన యజమాని భగవంతుడే, మనకు నిజమైన తండ్రి ఆయన. భగవంతుడి జీవకూటంతా ఆయనలో నుంచి వచ్చింది, మొత్తం జీవకూట అంతా కూడా ఆయన, ఆయనే మనకు నిజమైన తండ్రి. మీ ఇంట్లో ఉన్న తండ్రి గురికి మీ శరీరాన్ని ఇచ్చిన తండ్రి, మీ ఇంట్లో ఉన్న తండ్రి, మీ శరీరాన్ని ఇచ్చిన తండ్రి కానీ వాడు నిజమైన తండ్రి, నిజమైన తండ్రి భగవంతుడే. ఏం చేసి ఈ జీవుడు అక్కడి నుంచి వచ్చాడు, ఈ జీవుడు అనేవాడు భగవంతుల్లోంచి వచ్చాడు, చైతన్యుల్లోంచి వచ్చాడు. చైతన్యం కాదు కంక్షే. మీ ఇంట్లో ఉన్న తండ్రి మీ దేహాలను ఇచ్చిన తండ్రులు వాళ్ళు. మనకు నిజమైన తండ్రి వాడు ఈశ్వరుడే. మనం మళ్ళీ ఆయన చేరుకుని ఆయన స్మరించకుండా, ఆయన గౌరవించకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన సమీపాన్ని పొందలేము. ఆయన సమీపాన్ని పొందకుండా ఆయనలో ఐక్యం కాలేదు. అసలు భగవంతుడి మీద ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడన్న గౌరవం లేదు మనకి, ఉన్నాడని నమ్మకం లేదు. అసలు విశ్వాసహీనులు మనం. అయ్యో దేహాన్ని మనకు సమర్పించాడు, మన ఇంద్రియాలు బాగా ఉన్నాయి, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, చెవులు బాగా వినపడుతున్నాయి, శరీరానికి ఆరోగ్యం బాగా ఉంది. మనం భగవంతుని తెలుసుకోవాలి, వయస్సులో ఉన్నప్పుడే ఆరోగ్యం బాగున్నప్పుడే మనం భగవంతుని తెలుసుకోవాలని, నామాన్ని స్మరించుకోవాలి, ఆయన చెప్పిన మాటలను ఆచరించడానికి ప్రయత్నం చేయాలని బుద్ధి లేదు మనకి. దానికి కారణం ఏంటంటే మన విశ్వాసహీనులు, విశ్వాస పాత్రలను కాదు. నువ్వేదో కల్పించుకోవటం, నువ్వేదో ఊహించుకోవటం, మళ్ళీ దుఃఖం పెట్టుకోవటం. ప్రతి మనిషికి ఏంటంటే వాడేదో కల్పించుకుంటాడు, వాడేదో వాడేదో ఊహించుకుంటాడు, వెళ్ళి వాడే బంధంలో పడతాడు. మళ్ళీ బంధంలోంచి రావటానికి మళ్ళీ ప్రయత్నం చేయటం, దానికి ఒక సాధనాన్ని పేరు పెట్టడం, ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు జరిగేది అది. అంటే నీ సాధన చేసి నీ మనస్సుని, నీ మనస్సును కనుక నిరంతరం ఆయన చింతిస్తూ ఉంటే, ఆయన స్మరిస్తూ ఉంటే, నీ జీవిత భారం ఉంటే ఆయన మీద పడుతుంది. విషయ చింతన లేకుండా దైవ చింతన కనుక నువ్వు చేస్తుంటే, విషయ చింతన లేకుండా నువ్వు ఆత్మచింతన చేస్తుంటే, మనసు ఇటు వచ్చే బదులు అటు తోలితే, ఇటు బాహ్యముఖంగా విజృంభిస్తున్న మనస్సును అంతర్ముఖం వైపు తోలితే, అటు మళ్ళిస్తే అంటే నిరంతరం ఆయన స్మరిస్తుంటే, నీ బతుకు భారం, నీ అన్న వస్త్రాల భారం, నీదేమి లోటు లేకుండా చూసే భారం నిరంతరం ఆయన స్మరించడం వల్ల, నిరంతరం ఆయన చింతించడం వల్ల నీ బాధ్యతలన్నీ, నీ యోగం, నీ క్షేమం, నీ బాధ్యత అంతా పరమేశ్వరుడు తీసుకుంటాడు. యోగం అంటే లేనిదాన్ని ఇవ్వటం, క్షేమం అంటే ఉన్నదాన్ని కాపాడటం. యోగక్షేమాలు ఎలా ఉన్నారు, యోగక్షేమాలు బాగున్నాయంటే, యోగం అంటే నీకు లేనిదాన్ని ఇవ్వటం, యోగం అంటే నీకు లేనిదాన్ని ఇవ్వటం, క్షేమం అంటే నీకు ఉన్నదాన్ని కాపాడటం, అది యోగక్షేమాలు అంటారు. యోగక్షేమాలు చూసే బాధ్యత ఆయనది. అవి మనం భగవద్గీతలో చదువుతాం, ఈ మాటలు భగవద్గీతలో ఈ మాటలు చదువుతాం, కానీ అని నిజాలు ఏంటనిపిస్తుంది, ఇంచేత అనిపిస్తే మన మనస్సు నిజం కాదు. ఇంచేత అనిపిస్తుంది అంటే మనకైనా నిజాలు కాదు. ఆ చెప్పింది ఎవరు? ఆత్మదేవుడు చెప్పాడు. ఆ చెప్పింది ఎవరు? నువ్వు చెప్పలేదు, భగవద్గీత నువ్వు చెప్పలేదు, జీవుడు చెప్పలేదు, దేవుడు చెప్పాడు. ఆ దేవుడు చెప్పిన మాటలు జీవుడికి ఏమనిపిస్తాయి అంటే అన్ని అబద్ధాలు అంటాడు. నువ్వు దేవుడి స్వరూపం పొందాక, నువ్వు దేవుడు అంతరవాడు అయ్యాక అప్పుడు తెలుస్తుంది అది కూడా నిజమని, అప్పుడు దాకా తెలియదు. భగవద్గీత ఎవడు చెప్పాడు? జీవుడు చెప్పలేదు, దేవుడు చెప్పాడు. ఈ జీవుడికి అదంతా అబద్ధం కింద ఉంటుంది, జీవుడికి అంతా అది అబద్ధంగా ఉంటుంది. నువ్వు కూడా దేవుడి స్థాయికి వచ్చావు అనుకో, అప్పుడు అంత నువ్వు ఇంతకుముందు ఎంత అబద్ధం అనుకున్నావు, అదంతా నిజమే. ప్రతి అక్షరం ఫుల్ స్టాప్, కామ లేకుండా, తేడా లేకుండా, అదంతా సత్యం అంటే సత్యం, నేక ట్రూత్ అనేటువంటి నీకు అనుభవం ఒక ఎప్పుడు రాదు. నువ్వు కూడా దేవుడితో సమానం. ఓం నమో భగవతే దేవరాజాయ నమః. ఓం నమో భగవతే దేవరాజాయ నమః. ఓం నమో భగవతే వరదరాజాయ. ఓం నమో భగవతే దేవరాజాయ. ఓం నమో భగవతే వరదరాజాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ 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 నారాయణ నారాయణ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఓం గురు రాఘవేంద్రాయ నమః. ఇప్పుడు నేను ఆత్మ పొందుతారు. రాబోయే ప్రవచనములు ఈ నెలలో ఇంకో ఒక్క ప్రవచనం, రెండు ప్రవచనాలు ఉన్నాయి నెలలో. వచ్చే ఆదివారం తణుకు కళ్యాణ మండపంలో 10 మొదలు 11 వరకు సన్మానాలు, 11 మొదలు 2 వరకు భోజనాలు, వనభోజనాలు. తణుకులు అందరూ వచ్చి భోజనాలు చేయించు. 11 మొదలు 2 వరకు భోజనాలు, 10 మొదలు 11 వరకు సన్మానాలు, 3 మొదలు 5 వరకు ప్రవచనం. వచ్చే ఆదివారం అంటే 18వ తేదీ. తర్వాత ఈ 18వ తేదీ తర్వాత 18 ఏమో తణుకు, 28వ తేదీ పాతాళ మెరక. ఇక్కడికి సమీపమైనటువంటి పాతాళ మెరక, అది కేవీకి రాజు గారి బర్త్డే. అది పాతాళ మెరక 18 తణుకు, 28 పాతాళ మెరక. డిసెంబర్ నెలలో ప్రవచనాలు. డిసెంబర్ 5 పొలమూరు. డిసెంబర్ 5 పొలమూరు. 9వ తేదీ స్వామి జ్ఞానానంద త్యాగదినం. డిసెంబర్ 9 స్వామి జ్ఞానానంద త్యాగదినం. డిసెంబర్ 10 ఆయన జన్మదినం. జ్ఞానానంద డిసెంబర్ 9వ తేదీని ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. 10వ తేదీ ఆయన జన్మదినం. 10వ తేదీ జన్మదినంలో ఎవరో పెద్దలు వస్తున్నారు. 9వ తేదీ త్యాగదినం రోజునే మన మీటింగు. డిసెంబర్ 9 జ్ఞానానంద ఆశ్రమంలో గొరగనమూడి ఆశ్రమంలో ఆ తోటలో ఉండదు. లోపలికి రోడ్డుకి ఒక 2 పర్లాంగులు లోపలికి వెళ్ళాలి. డిసెంబర్ 9 జ్ఞానానంద త్యాగదినం అయిన రోజున డిసెంబర్ 9 గొరగనమూడిలో డిసెంబర్ 9. తర్వాత డిసెంబర్ 9 అది. తర్వాత డిసెంబర్ 20 గీతా జయంతి కాపవరం. డిసెంబర్ 21 అత్తిలి, అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. అత్తిలి సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రాధాన్యం. స్కందుడు ఆయన డిసెంబర్ 20 కాపవరం, డిసెంబర్ 21 అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో డిసెంబర్ 21. సరే డిసెంబర్ 25 రమణ జయంతి. డిసెంబర్ 25 నెల రమణ జయంతి జిన్నూరు రమణ కేంద్రంలో. రమణ జయంతి జిన్నూరు రమణ కేంద్రంలో ఈ డిసెంబర్ నెల కార్యక్రమాలు, ఈ నెలలో కార్యక్రమాలు భక్తులైన మీకు అందరికీ తెలియపరచడమే. మన జోగులపాలెం ప్రతి సంవత్సరం వస్తున్నాం. చిన్న సూరమ్మ గారి ఆదేశాన్ని అనుసరించి, చిన్నసూరమ్మ గారు చెప్పారు, నా శరీరం అనంతరం కూడా ఈ కార్తీక మాసంలో పెట్టే ప్రవచనం మానకుండదు. నేను లేకపోయినా మా అబ్బాయి శ్రద్ధ చేస్తాడు, మీరు కూడా రావటం మానకండి. కార్తీక ఇక్కడికి ఎక్కడ జోడపాలెం అని చాలాసార్లు చెప్తారు. చివరి రోజుల్లో విజయవాడలో ఉన్నారు. అప్పుడు నేను ఎప్పుడైనా విజయవాడ వెళ్ళి చూడటానికి వెళ్ళినప్పుడే చిన్నసూరమ్మ గారు ఆ మాట చెప్తూ ఉన్నారు. ఆ మాట పోషించుకోవడానికి మనం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మనకి ఎప్పుడు అనుకూలంలో ఉంటే అప్పుడు వచ్చి అక్కడ ఇక్కడ ప్రవచనం ఏర్పాటు చేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ ఈ ప్రాంతంలో ఇక్కడ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. చెన్నసమ్మ గారి ఆదేశాన్ని అనుసరించి తర్వాత ఇక్కడ పాతాళ మెలకలో కూడా కేవీకే రాజు గారు భర్తలేని పురస్కరించుకుని అక్కడికి పాతాళ మెలక రావటం జరుగుతుంది. పెద్దస్వరమ్మ గారిని చూసి వచ్చాం 109 సంవత్సరాలు అని చెప్పారు. అంతకాలం జీవించటం ఎంత పుణ్యం ఉండాలి. అలా 100 సంవత్సరాలు జీవిస్తే చాలని కలియుగంలో 100 సంవత్సరాలు మనం జీవిస్తే సరిపోతున్నాడు. మహాత్మా గాంధీ గారు అనేవారు నన్ను ఎవరో చంపేయకుండా ఉంటే 120 సంవత్సరాల వరకు జీవించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. త్రైలింగ స్వామి కాశీలో 320 సంవత్సరాలు జీవించాడు. త్రైలింగ స్వామి అని మన తెలుగువాడైన కాశీలో స్థిరపడ్డారు. కాశీలో అనేక మంది సెయింట్స్, అనేక మంది సేజెస్ ఉండేవారు. మన ఇండియా మొత్తానికి మొట్టమొదటి గ్రామం కాశీ. కాశీ అంటే ప్రకాశం. 320 సంవత్సరాలు త్రైలింగ స్వామి 320 సంవత్సరాలు జీవించారు. మన శ్రీకాకుళం జిల్లా, అది విజయనగరం జిల్లా వాడైన మన తెలుగువాడే, కానీ కాశీలో సెటిల్ అయిపోయారు. చాలా యోగ శక్తులు ఉండి ఆయనకి, నీటి మీద నడిచి వెళ్ళిపోయేవాడు. త్రైలింగ స్వామి అంటారు. రామకృష్ణ పరమహంస గారు, అది పాపులర్ అవ్వకముందు, ఆయనకు శిష్యులు లేనప్పుడు ఎవరో భక్తులు తీసుకెళ్లి కాశీలో ఓ 10 రోజుల భక్తులు ఇంటికాడితే త్రైలింగ స్వామి రామకృష్ణ పరమహంస గారు 10 రోజులు ఉంటే 4 రోజులు వర్షాకు వచ్చి త్రైలింగ స్వామి చూసి వెళ్ళాడు పరమహంస గారు అని చాలా మంది చూసి 320 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా కాశీ శివార్లో ఆయన సమాధం, త్రైలింగ స్వామి సమాధం. చాలా యోగికు యోగ శక్తులు ఉన్నారు. ఈ కార్తీక మాసం శివుడికి ప్రీతి, విష్ణువుకి ప్రీతి. మనం ముఖ్యంగా ఆరాధించే దేవతలు ఒకడు విష్ణువు, రెండు శివుడు. విష్ణువు మోక్షాన్ని ఇస్తాడని, శివుడి జ్ఞానాన్ని ఇస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. కానీ జ్ఞానం అన్నా మోక్షం అన్నా ఒకటే. ఊరికి అలా చెప్తారు, ఆత్మజ్ఞానం అన్నా మోక్షం అన్నా ఒకటే, మోక్షం అన్నా ఆత్మజ్ఞానం అన్నా ఒకటే. అలా మోక్షం అనే శబ్దానికి అర్థం ఏంటంటే విడుదల అని. మోక్షం అనే శబ్దానికి అర్థం ఏంటంటే విడుదల. విడుదల అంటే దేహంలోంచి విడుదల కాదు. అన్ని తలంపు మనకు అనేక తలంపులు వస్తున్నాయి. మీరు వేరు, నేను వేరైన భావన ఒక తలంపు. మనకు తలంపులు వచ్చాక వేరు భావన వస్తుంది. తలంపులు రాకముందు వేరు భావన ఉండదు. ఏ తలంపు ఏదొచ్చినా సరే, అసూయ రానివ్వండి, కోరిక రానివ్వండి, కోపం రానివ్వండి, ఏదొచ్చినా అన్ని తలంపులు వచ్చాక వస్తున్నాయి. అన్ని తలంపులే. శరీరం మరణిస్తుంది, అది తలంపే. శరీరం పుడుతుంది, అన్ని తలంపులే. మధ్య అన్ని తలంపులే. ఒక గాఢ నిద్రలో మటుకి తలంపులు ఉండవు. జాగ్రత్త అవస్థలో తలంపులు ఉంటాయి, స్వప్నావస్థలో తలంపులు ఉంటాయి. ఒక గాఢ నిద్రలో మటుకి తలంపులు ఉండవు. గాఢ నిద్రలో మన కులంతో, జాతితోటి, భాషతోటి, ప్రాంతీయతత్వంతో, మన దేహంతో, మన మనస్సుతోటి, మన అహంవృత్తితోటి అన్నిటిలోంచి విడిపోతాం. అలాగే దేహంలో గాఢ నిద్రలు అన్నిటితోటి సెక్స్తోటి కూడా విడిపోతాం. స్త్రీ పురుష భేదం ఉండదు గాఢ నిద్రలో. అక్కడ సెక్స్ ఫీలింగ్స్ కూడా ఏముండవు. ఏం చేస్తే సెక్స్ ఫీలింగ్స్ ఎందుకు ఉండవంటే గాఢ నిద్రలో దేహంతో విడిపోతాం. సెక్స్ కారణం దేహం, మనస్సు, ఈ రెండు కారణం. అది గాఢ నిద్రలో మనం దేహంలోంచి మనస్సులోంచి విడిపోతాం కాబట్టి అక్కడ సెక్స్కు సంబంధించిన తలంపు. నీ వేరు, నేను వేరనే ఆ భేద బుద్ధి కూడా ఎప్పుడు వస్తుందంటే తలంపులు వచ్చాక. జీవితం అంతా తలంపులే. పుట్టిక తలంపు, సంతోషం తలంపు, దుఃఖం తలంపు, శరీరం మరణించడం కూడా ఒక తలంపే. అన్ని తలంపులు. మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తే అది తలంపు, ఎప్పుడైనా పొంగు వస్తుంది అనుకున్నది తలంపు, సంతోషం వస్తుంది అనుకున్నది తలంపు. ఈ తలంపులు అన్నీ అంటే ప్రేమను కూడా దాటించి చెప్తున్నారు భగవాన్. ఇప్పుడు నీ కుడి చేతిలో ఉన్న అత్తిపండు ఎడం చేతిలో పెట్టుకుంటావు అనుకో, నీకేమనిపించదు, నీకేమీ అనిపించదు. కానీ అరటిపండు ఇతరులకు ఇచ్చామనుకో, ఏదో వాళ్ళు వాళ్ళకి వాళ్ళని వాళ్ళంది నాకు ప్రేమ వల్ల భక్తి వల్ల ఇచ్చాను అనుకుంటాం, నీకు అర్థం అవుతుంది. ఆ ప్రేమ కూడా ద్వయీభావాన్ని తీసుకొస్తుంది. నువ్వు వేరు నేను వేరైనటువంటి వాళ్ళకి ఇల్లు కట్టి పెడుతున్నాం, వీళ్ళకి ఇల్లు కట్టి పెడుతున్నాం అనే మాట్లాడి ద్వయీభావన, అక్కడ ద్వైతం ఉంది. నీవు నువ్వు ఎలా చేయాలంటే అక్కడ ప్రేమ కాదు. నీ కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతిలో నువ్వు పెట్టుకుంటే ప్రేమ అనుకో, ఏమనుకో, ప్రేమలు లేవు, దోమలు లేవు, ఏగలు లేవు. అక్కడ నీకు అర్థమవుతుంది. నువ్వు ఇతరులకు చేసేది కూడా అలా చేస్తేనే అక్కడ ద్వైత భావం దాటి పైకి కలతావు, అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. అది కాదు, ఇప్పుడు నా చేతిలో ఒక రూపాయి ఉంది, ఆ రూపాయి ఇందులో పెట్టుకున్నాను, మీకు అర్థమవుతుంది. ఏదో నేను ప్రేమించడం వల్ల ఈ రూపాయి కుడి చేయి ఎడం చేయి ప్రేమించింది కాబట్టి కుడి చేయి ఎడం చేయికి రూపాయి ఇచ్చిందని అనుకుని, ఇందులో ప్రేమ సంబంధం ఏమి లేదు కదా, ఇందులో ప్రేమ సంబంధం లేదు, దానం సంబంధం లేదు. అలా కూడా నువ్వు ఇతరులకు చేస్తేనే అప్పుడు అద్వైత భావన, అది అద్వైత అనుభవం, అది అమృత అనుభవం, అది చిటార బొమ్మ. ఈ ప్రేమలో దోమలు కూడా ఇంకా అక్కర్లేదు. అక్కడ ఆ స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు, ఆ బ్రాహ్మణ స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీ కుడి చేతిలో ఉన్న లడ్డు ఎడం చేతిలో పెట్టుకున్నప్పుడు మీ దానం లేదు, ధర్మం లేదు, ప్రేమలు లేవు, ఆ ద్వయీభావం లేదు. ఆ లడ్డే ఇతరులకు ఇచ్చినప్పుడు నేను ప్రేమించి ఇచ్చాను, వాళ్ళకి ఏదో సహకరించాను, వాళ్ళకి సహకారం చేశాను, 90 ఎకరాలు నీకు వస్తాయి. అక్కడి నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది. అంటే నువ్వు లడ్డు ఇతరులకు ఇవ్వడంలో కొంత పుణ్యం వచ్చినా చిత్తశుద్ధి మరి ఈ రకమైన భావంతో ఇస్తే నీకు చిత్తశుద్ధి కలగదు. పుణ్యం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. పాపం పుణ్యం కూడా అనుభవిస్తే పాపం పోతుంది, పాపం ఏమో దుఃఖరూపంలో పోతుంది, పుణ్యం ఏమో సుఖరూపంలో పోతుంది. అది పోయిదే ఇది పోయిదే శాశ్వతంగా మిగిలేదు చిత్తశుద్ధి. పుణ్యపాపాలు నిలబడవు, చిత్తశుద్ధి మిగులుతుంది. చిత్తశుద్ధి ద్వారా, ఆ గేటు ద్వారా, సింహద్వారం ద్వారా నువ్వు ఏది అబ్రాహ్మణ స్థితిని పొందవలసింది, బ్రహ్మానందాన్ని నువ్వు పొందాలి. రజోగుణాన్ని తగ్గించుకోవాలి, తమో గుణాన్ని సత్తుకి తగ్గించుకోవాలి. ఇంటికాడించి ఎక్కడికి వెళ్ళిపోయి అరణ్యానికి పారిపోతే ఏదో వచ్చేస్తుంది అనుకోకు. ఇంటికాడ ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, సత్వగుణాన్ని పెంచుకో, దాన్ని కల్టివేట్ చేసుకో. ఎక్కడికో పారిపోవటంలో ఏదో వచ్చేస్తున్నాయి అనుకోకూడదు. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి వాడు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటాడు, ఎక్కడికో పారిపోవటంలో ఏదో వచ్చేస్తుంది అనుకోకూడదు. సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకో, దాన్ని కల్టివేట్ చేసుకో. సత్వగుణం కూడా గుణమే, కానీ మోక్షానికి వెళ్ళి దారి చూపించేది పక్క తప్పుకుంటుంది. అంటే శవాన్ని కాల్చి కట్టెలు కూడా అవి కూడా కాలిపోతాయి. శవాన్ని కాల్చి కట్టెలు మెరగవు, కట్టెలు మెగలవు. శవాన్ని కాల్చేసి కట్టెలు కూడా కాలిపోతాయి శవంతో పాటు. అదే కూడా సత్వగుణం కూడా నీకు మోక్షాన్ని దారి చూపించి అది కూడా కాలిపోతుంది. అప్పుడు నువ్వు గుణాతీతుడు అవుతావు, నీ మనస్సు నిర్మలంగా ఉంటుంది, దక్షిణామూర్తుడు సమానుడు అవుతావు. సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకో. మాటలు మాట సాత్వికంగా ఉండాలి, చేష్ట సాత్వికంగా ఉండాలి, ఆలోచన సాత్వికంగా ఉండాలి. రజోగుణము పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు, తమోగుణం పనికి రాదు. నీకు తలకాయ పోటేస్తే తలకాయ తీసేసుకోవు. నీకు తలకాయ పోటేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా తలకాయ నరికేయనను, తలపోటు తగ్గించబడతారు. అదేవిధంగా మీకు రజోగుణం తమోగుణం ఎక్కువ ఉంటే చచ్చిపోక్కర్లేదు, అది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ గుణాలను రిడ్యూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తలకాయ పోటు వచ్చినప్పుడు ఎవడో శిరస్సును తీసేసుకోవడం, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా మన ఏదైనా గుణాలు ఉంటే వాటిలోంచి బయటికి రావాలని ప్రయత్నం చేసుకోవాలి, కానీ శరీరాన్ని చంపేయక్కర్లేదు. మన శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి చచ్చిపోవు, దాన్ని ఆ రోగం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కూడా అంతే, నీ మనసులో ఏం గుణాలు ఉన్నాయో చూసుకో, ఏ మోహాలు ఉన్నాయో చూసుకో, ఏ బలహీనతలు ఉన్నాయో చూసుకో, ఏ కారణం వల్ల నీ మనసు బాహ్యముఖానికి వస్తుందో చూసుకో, ఆ మైనస్ పాయింట్స్ అన్ని చూసుకో. అట్లుంచి నువ్వు మళ్లించుకుని, మనస్సును మళ్లించుకుని పరమాత్మ వైపుకి, ఆ గుణాల పట్ల, ఆ గుణాలన్నింటికి నీ వీపు చూపించి, భగవంతుని, భగవంతుడికి నీ ముఖం చూపించి భగవంతుని వైపు నడవయ్యా. భగవంతుడి వైపు ప్రయాణం చేయి, భగవంతుడికి ముఖం చూడాలి, ముఖం చూపించాలి, విషయాలకి వీపు చూపించాలి. అప్పుడు నీకు భగవంతుడు సాధ్యమే, భగవంతుడిని పొందటం. అంటే మనస్సు ఏదో విషయాన్ని చింతించకుండా ఉండలేదు. అయితే నువ్వు ఆత్మచింతన లేకపోతే దైవచింతన నువ్వు చేసుకున్నావు. ఆత్మ దేవుడు అంటే కంగారు పడకండి, ఆత్మనే భగవంతుడు అంటారు. పరమాత్మనే మనం భగవంతుడు భగవంతుడు అంటాం, కానీ ఆ మాటలను చూసి కంగారు పడకండి. మీరు ఆత్మదేవుడు, ఆత్మదేవుడు అంటే పరమాత్మే. నీకు అర్థమవుతుంది? అంటే విషయ మన ఆత్మ చింత నిరంతరము ఆత్మను చింతిస్తుంటే, దైవాన్ని చింతిస్తుంటే, పరమాత్మను చింతిస్తుంటే విషయ చింతన తగ్గిపోతుంది. విషయ చింతన తగ్గిపోతుంది, విషయ చింతన తగ్గి కొద్ది మనస్సు బహిర్ముఖం అయిపోవటం, బహిర్ముఖం అవటం ఆగిపోతుంది. మనస్సుకు లోచూపు కలుగుతుంది, మనస్సుకు లోచు లోదృష్టి కలుగుతుంది. అప్పుడు నీకేమవుతుందంటే హృదయంలో ఉన్నటువంటి నారాయణుడే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఆనందం కోసం, శాంతి కోసం బజార్లో వెతకక్కర్లేదు. అంటే సత్వగుణాన్ని మనం పెంచుకుంటే పని పని కోసం చేస్తాం, కానీ గౌరవం కోసం చేయం. నీకు అర్థమవుతుంది? రజోగుణం ఉన్నవాడు ఎక్కువ కీర్తిని కోరుకుంటాడు, రజోగుణ మనిషి ఎక్కువ గౌరవాన్ని కోరుకుంటాడు. ఒకవేళ మంచివాడైనా సరే గౌరవం, సత్వగుణం ఉన్న మనిషి పని పని కోసం చేస్తాడు, కానీ గౌరవం కోసం ఏ పని చేయడు. మంచి గౌరవం కూడా మనిషిని బంధిస్తుంది. అంటే గౌరవం కూడా అహంకారానికే. నా గౌరవం కావాలని కోరుకునేది అది ఆత్మ కోరుకోదు, అహంకారం కోరుకుంటుంది. మళ్ళీ గౌరవం అహంకారాన్ని బంధిస్తుంది, ఈ మనస్సును బంధిస్తుంది, ఈ జీవుని బంధిస్తుంది. మళ్ళీ ఈ కాంక్ష, ఈ కోరిక, ఈ తపన నీకు అర్థమవుతుంది కొన్ని వందల జన్మల కారణమవుతుంది. వేదంలో ఒక మాట ఉంది, మీరు రహస్యం పెంచుకొని ఎక్కడికి మోసుకెళ్ళకండి. వేదంలో ఒక మాట ఉంది, మీరు రహస్యంగా పెట్టుకోండి, మీ మనసులో పెట్టుకోండి, ఇది యాగి చేయకండి. విత్తనం లేకుండా చెట్టు రాదు, విత్తనం లేకుండా చెట్టుకి బేస్ ఏంటంటే విత్తనమే. చెట్టుకి బేస్ ఏంటి? విత్తనమే. నీ మనసుకి ఆధారం, నీ మనసుకి బేసి, నీ మనసుకి ఆరిజన్న కామం అని చెప్పాడు. కామం అంటే అక్కడ స్త్రీ పురుష సంబంధం, కోరిక. కామ అంటే కోరిక, అంటే విత్తం మొత్తం వృక్షం అంతా దేని మీద బేసే ఉంది? విత్తనం మీద బేసే ఉంది. అలాగే మొత్తం నీ మనస్సులో, నీ మనస్సు అంటే దేని మీద బేసే ఉంది? లోపల కామం మీద. దానికి పునాది ఏంటి? కామం అంటే చెట్టుకి విత్తనం ఎటు ఉండదో, ఇది వేదంలో చెప్పాడు ఒక ఋషి. చెట్టుకి విత్తనం ఎటు ఉండదో, నీ మనస్సుకి లోపల కామం అవటండి. ఆ కామ బీజం నశించకుండా ఎన్ని జన్మలు ఎత్తినా ఆ వృక్షం వృక్షం లేక ఉంటుంది. దాన్ని నరకలేవు, దాన్ని చంపలేవు, దాన్ని భరణ చేయలేవు. ఇప్పుడు సంబంధించినటువంటి అని నేను పలికినప్పుడు ఇది ఆనందం చెయ్యాలి కదా అన్నారు భగవాన్. ధ్యానం చేసేవాడు మీ లోపల ఉన్నప్పుడు మరి ధ్యానం చెయ్యాలి కదా అన్నారు. నేను పుణ్యం చేస్తున్నాను, నాకు పరిచయం వస్తున్నాయని భగవాన్ ఒకరు అడిగారు. నేనంటూ ఒకనున్నాను అనే భావంతో నువ్వు పుణ్యం చేస్తుంటే ఆ నేనుకి ఫలితం రాకుండా ఎలా ఉంటుంది? అంటే దీని అర్థం ఏంటంటే నేనుంటే అన్నీ ఉన్నాయి, ధ్యానాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏది ఉంటే అన్నీ ఉన్నాయో అందులోంచి విడుదల పొందటమే మోక్షం. మోక్షం అంటే విడుదల అని అర్థం. ఇక్కడ భీమారానికి కోడవిలెల్లి రోడ్లో ఒకటో తేదీ సాయంత్రం 5 గంటల లోపు రావాలను, మరలా 12వ తారీఖున ఉదయం ఆశ్రమంలో, అంటే 1వ తారీఖు వచ్చిన వాళ్ళు 12వ తారీఖు వరకు ఆశ్రమంలో ఉండాలి. బయటకు వెళ్తానికి వీల్లేదు, ఆశ్రమం విడిచిపెట్టి బయటకు వెళ్తానికి వీల్లేదు. పలహారములు, భోజనములు, ఆధునిక వసతి గృహములు ఉచితముగా ఏర్పాటు చేయబడ్డారు. అంటే మీకు టిఫిన్ ఫ్రీగా ఇస్తారు, భోజనం ఫ్రీగా పెడతారు, మీకు ఉండటానికి నివాసం ఉంటుంది. తర్వాత ఏమో టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, ఉండటానికి నీడ ఇస్తారు, అంటే నివాసం ఉంటుంది. ఇవన్నీ ఉచితముగా ఏర్పాటు చేయబడ్డది. 16 మంది స్త్రీలు, 16 మంది పురుషులకు మాత్రమే వసతులు కలవు. అంటే సుమారు ప్రతి నెల మొదటి 10 రోజుల్లో 32 మందికే అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ధ్యానం ఎలా చేయాలని. మిగతా 20 రోజులు ఉండవు. మొదటి నెల 10 రోజులే. అక్కడ అన్ని ఉచితంగా ఇస్తారు. ఇది 32 మటుకు 16 మంది స్త్రీలకి, 16 మంది పురుషులకు మాత్రమే ఈ వసతులు కలవు. అంటే మీరు వెళ్ళి కోరితే ఆ నెల ఖాళీగా ఉంటే ఇస్తారు, ఖాళీ కాకపోతే వచ్చే నెల రమ్మంటారు అన్నమాట. అది 32 మందికే అక్కడ వస్తుంది. రావాల్సిన వారు ఈ క్రింది అడ్రస్కు ఫోన్ చేసి చేరవలను. ఎవరైతే రావాలనుకుంటున్నారో ధ్యానం చేయడానికి విపశ్యన కేంద్రానికి, ఎవరైతే రావాలనుకుంటున్నారో ధ్యానం చేయడానికి ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఇక్కడ. వారికి మాకు ధ్యానం చేసి మీరు మీ వివరాలన్నీ ఇచ్చి అక్కడ రండి, అక్కడ రావచ్చు అని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన రూల్స్కి అనుగుణంగా 10 రోజులు మీ ప్రవర్తన ఉండాలి. మీ ఇంటికాడ మీరు ఎలా ఉన్నా ఆ ధ్యాన కేంద్రానికి వెళ్ళినప్పుడు ఆ 10 రోజులు వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం మీరు అక్కడ ఒబే చేసి, ఆ రూల్స్ని ఒబే చేసి అక్కడ ఉండాలి. ఈ కాగితాలు ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఈవేళ మీకు కమలా పండు ప్రసాదం ఇస్తున్నారు. సభానంతరం అందరూ తర్వ కమలా పండు పట్టుకెళ్ళచ్చు. కమలా పండు ప్రసాదంతో పాటు ఈ బుద్ధుడి జ్ఞానాలకు సంబంధించినటువంటి కాగితాలు కూడా పంచిపెడతారు. అన్ని చదువుకుని వివరాలు అన్నీ మీరు చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు చదువుకుంటే అందులో కొన్ని వివరాలు ఇచ్చారు. ఈ పేపర్స్ మీరు ఇంటికి కూడా పట్టుకెళ్ళచ్చు. అది మీరు ఇవన్నీ సొంతం చేసుకోవచ్చు. ఈ పేపర్స్ అందరూ ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. అవన్నీ చదువుకోండి, చదువుకొని 2-3 సార్లు మీరు చదువుకుంటే అందులో ఉన్న పద్ధతి క్రమం అంతా కూడా తెలుస్తుంది. నాకు బుద్ధుడు చెప్పిన మాటలు 3 మాటలు బాగా ఇష్టం. జ్ఞానం వచ్చిన తర్వాత అంతా సమానం. అజ్ఞానంలో తేడా ఉంది కానీ జ్ఞానం వచ్చాక అందరూ సమానం. బుద్ధుడు చెప్పిన మాటలు నాకు 3 మాటలు బాగా ఇష్టం. ఆయనకు విరేచనాలు పట్టుకుని శరీరం చనిపోయింది. అది శరీరం ఏ కారణం వల్ల చనిపోవాలో కూడా ప్రారంభంలో ఉంటుంది, అది మనిష్టం కాదు. శరీరం ఏ కారణం వల్ల చనిపోవాలో, ఏ రోగం వల్ల చనిపోవాలో అది కూడా ప్రారంభంలో ఉంటుంది. అందుకని లోకంలో అన్ని రోగాలు మనకు వచ్చాయి. నాకు ఈ మధ్యన 1 సంవత్సరం కిందట గొడవ చేశారు. ఇక్కడ నాకు క్యాన్సర్ వచ్చేసింది, క్యాన్సర్ వచ్చేసింది, క్యాన్సర్ వచ్చేసింది, ఈ పక్క క్యాన్సర్, ఈ పక్క క్యాన్సర్, ఈ పక్క క్యాన్సర్ అని గొడవ చేశారు. హైదరాబాద్లో తీసుకెళ్లారు, విశాఖపట్నం తీసుకెళ్లారు, ఏదో చేశారు, ఏదో చేశారు. నాకు విశాఖపట్నంలో పండితులు జ్యోతిషం తెలిసిన పండితులు ఏం చెప్పాడంటే నాతో, అందరూ ఎలా చనిపోతున్నారు, మీరు ఎలా చనిపోతారు, క్యాన్సర్ మట్టుకు వచ్చి మీరు చనిపోరు అని చెప్పారు. క్యాన్సర్ వల్ల మట్టుకు మీరు చనిపోరు. క్యాన్సర్ జబ్బు మీ శరీరం చనిపోయే జబ్బు మీకు వస్తుంది, కానీ క్యాన్సర్ జబ్బు మట్టుకు మీకు ప్రయోజనం లేదు. అంటే క్యాన్సర్ రోగాలు ఉన్నాయని అందరికీ వచ్చేది క్యాన్సర్, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి అది వస్తుంది. ఇంకో మనిషికి ఇంకో రోగం, ఇంకో అంతే కదా. ప్రపంచంలో అన్ని రోగాలు ఆ మనిషికి వచ్చేవి, ఆ దేహ ప్రారంభంలో ఏ రోగం అయితే ఆ శరీరానికి రావాలో ఆ రోగం వచ్చి చనిపోతుంది. ఆ రోగం వచ్చి ఆ శరీరం చనిపోతుంది. ఇందుకు ఏదో చెప్తున్నాం. బుద్ధుడు చెప్పిన మూడు ముక్కలు నాకు బాగా ఇష్టం. ఆయన చనిపోయే రోజునే కుడి చెయ్యే ఆయన తల కింద పెట్టుకుని ఇలాగ ఎడం చెయ్యి తల కింద పెట్టుకుని కుడి చెయ్యి ఇలా చాపుకుని ఇలా పడుకుని అంటే వెళ్ళకెళ్ళా కాదు ఓ పక్కకు అడిగి ఆయన ఎడం చెయ్యి ఆయన తల కింద పెట్టుకుని కుడి చెయ్యి నిదానంగా ఆయన శరీరం మీద పెట్టుకుని ప్రశాంతంగా ప్రశాంతంగా ఇందాక మీకు చెప్పాను చూడండి దోసగా ఏ విధంగా అయితే తీగిలోంచి విడిపోతుందో అలాగే శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు వాడు తమ్ముడు చవితమ్ముడు అక్కడ ఉన్నాడు. వాడి పేరు ఆనంద్. బుద్ధుడి యొక్క చవితమ్ముడి పేరు ఆనంద్. అతను కొంచెం కళ్ళంపు నీళ్ళు పెట్టుకున్నాడు. శరీరం ఆ రోజు విడిచిపెట్టేస్తున్నాడు బుద్ధుడు. కళ్ళంపు నీళ్లు పెట్టుకుంటే నువ్వు బుద్ధిని గురించి కాదు నువ్వేం బాధపడక్కర్లేదు. ఈ శరీరానికి చావు అనేది సహజం. ఎన్ని రోజులు బతికినా ఏడు రోజున శరీరం చనిపోవాలి, అది సహజం. అంటే బుద్ధుడు శరీరం విడిచిపెడుతున్నాడని నువ్వేమీ బాధపడద్దు, అది దేవుని దుఃఖపడద్దు. కానీ బుద్ధుడు ఏ స్థితిని పొందాడు, ఏ నిర్వాణ సుఖాన్ని పొందాడు, ఏ మోక్ష సుఖాన్ని పొందాడు, ఏ వైభవాన్ని సంపాదించాడు బుద్ధుడు, అది నువ్వు బహు జాగ్రత్తగా ఉండి అజాగ్రత్త లేకుండా అశ్రద్ధ లేకుండా ఏ రోజు కారోజు జాగ్రత్తగా ఉండి కాలాన్ని సద్వినియోగం చేసుకుని బుద్ధుడు పొందిన స్థితిని నువ్వు పొందడానికి ప్రయత్నం చెయ్యి. బుద్ధుడు శరీరం విడిచిపెడుతున్నాడని నువ్వు ఎలా పెంచినది నీకు తగదు అన్నాడు. ఈ ఒక్క మాట ఒకటి ఇష్టం, తర్వాత ఇంకోటి ఉంది. తర్వాత మీ శరీరాన్ని ఏం చేయమంటారు, దహనం చేయమంటారు. మీ శరీరాన్ని దహనం చే అంటే కొన్ని శరీరాలను కప్పెడతారు, కొన్ని శరీరాలను దహనం చేస్తారు. మీరందరూ భీమవరం శ్మశానానికి కూడా ఇప్పుడు మీకు అవకాశం ఉంటే చూడండి. కప్పేవాళ్ళని కప్పించేవాళ్ళని కప్పెడతారు, కాల్చేవాళ్ళని కాలుస్తారు. ఎవరికి ఏది కావాలంటే అది చేస్తారు, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తారు. అంతే భీమవరం చచ్చిపోయిన వాళ్ళందరికీ మోక్షద్వారం వచ్చింది. ఇప్పుడు మోక్షద్వారం అన్నమాట, హరిద్వారం లేక భీమవరం అంతా మోక్షద్వారం చేసేసారు. ఇప్పుడు హరిద్వారం అంటే హరిలో ఐక్యమే చేస్తానమాట హరిద్వారం. ఇప్పుడు భీమవరంలో కూడా మోక్షద్వారం పెట్టారు. ఆ శ్మశానానికి పేరు మోక్షద్వారం. అందులో వెళ్ళిన వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోయే ఏర్పాట్లు చేశారు. అంచేది మనకి ఏడు ఉన్నాయి. ఏది హరిద్వారం ఒకటి, తర్వాత కాంచీ ఒకటి, కాశీ ఒకటి, తర్వాత ఏమో ఉజ్జయిని ఒకటి, తర్వాత ద్వారకోటి. ఇవన్నీ సప్త మోక్ష పూర్లను ఉన్నాయి మనకు. అంటే మనకు మోక్షానికి వెళ్ళటానికి ఏడు పట్టణాలు చెప్పారు మన పురాణాల్లో. మనం భీమవరం కూడా కలిపేసుకుందాం. భీమవరం పురాణంలో లేదు కానీ మన సొంత కవిత్వం అది. అది భీమవరం కూడా మోక్షద్వారం. అంటే కాశీ చోటి, కాంచీ చోటి, తర్వాత ఏమో ఉజ్జయిని చోటి, ద్వారక చోటి, అయోధ్య చోటి, మధుర చోటి, అన్నింటితో సమానం. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసి భీమవరం వచ్చి అక్కడ శ్మశానం కూడా చూసిరండి. బరేలు గ్రహండి. చాలా బాగా అంత వర్షం కురిసినా శవానికి ఇబ్బంది లేదు, పూర్తిగా కాలిపోతుంది. తర్వాత బయట శివ శ్మశానంలో శవాన్ని కాలిస్తే మనకు పుల్లకు 1000 రూపాయలు అయితే అక్కడ 500 రూపాయలు పుల్ల సరిపోతుంది. మన బయట అయితే 1000 రూపాయలు పుల్ల అవుతుంది, అక్కడ 500 రూపాయలు పుల్ల అయిపోతుంది ఖర్చు. తర్వాత మీరు శవాన్ని తీసుకెళ్తే సరిపోతుంది. నిప్పు తీసుకెళ్ళక్కర్లేదు, ఒక తులసి తీసుకెళ్ళక్కర్లేదు. శవాన్ని ఒకటే తీసుకెళ్తే వాళ్ళు నిప్పిస్తారు, వాళ్ళే ఒంటి మీద ఏమో తులసి పెడతారు. మన సాంప్రదాయం ప్రకారం అన్ని పనులు వాళ్ళే చేసేస్తారు. ఒక కారు ఒకటి వాహనం ఒకటి పెట్టారు, ఆ వాహనానికి 500. మీరు మీ శవాన్ని వాహనం తీసిపోతుంది, మీరు మొయ్యక్కర్లేదు. ఇప్పుడు పెళ్లికి ఊరేగింపుని మానేశారు. పూర్వం కూడా చనిపోయిన శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు, ఆ ఊరేగింపుని మానేశారు. ఫ్యూనరల్ ప్రొసీషన్ మానేశారు, మ్యారేజ్ ప్రొసీషన్ కూడా మానేశారు. రెండు ముచ్చట్లు పోయినాయి. పెళ్లిళ్ళప్పుడు ఎవరు ఊరేగించడం లేదు. ఆ శరీరం చచ్చిపోయాక పూర్వం ఊరేగింపుగా శ్మశానంలోకి తీసుకెళ్లారు. ఆ చుట్టాలు స్నేహితులు 100 మంది కోరి ఆ ఫ్యూనరల్ ప్రొసీషన్ అంటారు. ఎవడు వెళ్తున్నాడు, ఎవడు వెళ్తాడు, కూడా ఎవడు వెళ్తాడు, వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాడు అంటున్నారు. వీళ్ళు కాఫీలు ఉప్మాల గొడవలు వీళ్ళు అంటున్నారు. కూడ ఎవరి పెద్ద వెళ్తాం లేదు అని చెప్పి శ్మశానం అది వాహనం ఒకటి కొన్నారు. ఆ వాహనం మన శవాలను తీసిపోతుంది. అక్కడ తీసుకెళ్తే అక్కడ మామూలుగా అక్కడ మనం ఏం పట్టుకెళ్ళక్కర్లేదు. అంటే వాహనం ఖర్చుతో సహా, పుల్ల ఖర్చుతో సహా, అన్ని ఖర్చులతో సహా మనం అక్కడ కూర్చున్న హాల్ ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు స్నానాలు కూడా అక్కడే చేసేయచ్చు. తర్వాత మీకు బ్యాంకులో ఎలా డబ్బు దాచుకుంటున్నారో లాకర్లో మీరు అక్కడ అస్థికలు దాచుకోవచ్చు. మీరు ఇంటికి పట్టేక్కర్లేకుండా అస్థిలు అస్థికలు అంటే అస్థికలు అంటే ఏం లేదు, మన శరీరాన్ని దహనం చేసినప్పుడు ఆ శరీరంలో చర్మం, ఈ మాంసం, ఊపిరితిత్తులు, మేజ అన్ని ఆర్గన్స్ కాలిపోతాయి, తొందరగా కాలిపోతాయి. ఊపిరితిత్తులు, కిడ్నీస్ అన్నీ కాలిపోతాయి. కానీ ఎంత కాల్చినా కాలకుండా మొక్కల మొక్కల కింద కొన్ని ఉండిపోతాయి, ఎముక మొక్కలు ఉండిపోతాయి. ఆ ఎముక మొక్కలనే అస్థికలు అంటారు. మీరు ఎన్నిసార్లు కాల్చినా కొన్ని మొక్కలు మిగులుతూ ఉంటాయి. ఆ మొక్కలు మనం అక్కడ లాకర్ ఒకటి ఇస్తారు. ఆ లాకర్లో మనం జాగ్రత్త పెట్టుకుని ఎప్పుడు కాశీ వెళ్ళినప్పుడు, రాజమండ్రి వెళ్ళినప్పుడు అస్థికలు తీసుకెళ్లి ఇంటికి పట్టుకెళ్ళకుండా ఆ నదిలో మనం నిమజ్జనం చేసుకోవచ్చు. అయితే భీమవరం కూడా మోక్షద్వారం అయిపోయింది. అయితే మన శవాలను తీసుకెళ్ళి అక్కడ కాల్ చేస్తే అలా డైరెక్ట్గా మనం మోక్షానికి వెళ్ళిపోవచ్చు. మోక్షద్వారం, మోక్షద్వారం వేరే మోక్షద్వారం అండి. ఎప్పుడైనా భీమవరం వెళ్తే ఎవరైనా అవకాశం ఉంటే చూసిరండి. అది రుద్రభూమి, అది రుద్రభూమి. ఆ బుద్ధుడు చెప్పిన దాంట్లో ఇంకో మాట నాకు గుర్తు బాగా వచ్చేది ఏంటంటే, సర్వసాధారణంగా మన సాధన అంటే ప్రయత్నం. ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు రేపు 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 లేకపోతే వచ్చే జన్మలోనే వచ్చే జన్మలోనే వచ్చే జన్మలోనే ఈ జన్మలో మనకు సాగటం లేదు. ఇంట్లో వాళ్ళు సాగనివ్వటం లేదు. ఏదో వంపది, ఏదో వంపు కోసం రేపు రేపు అనుకుంటారు అంటారు. అలా కాదు. మీరు సాధన ఎలా చేయాలంటే, సాధన చేసేవాళ్ళు మీకు శ్రద్ధ కనుక ఉంటే, శ్రద్ధ అనేది రెండు అక్షరాలు, ఆ శ్రద్ధ ఉంటే మీకు జ్ఞానం కలుగుతుంది. సాధన చేసేవాళ్ళు ఎలా చేయాలంటే, బుద్ధుడు ఎలా చెప్పాడంటే, ఒక మనిషి ఇటుకామ మీద కూర్చున్నాడు అనుకోండి, కూర్చునుండగా ఆడు కూర్చునుండగా ఇటుకామకు నిప్పు పెట్టాడనుకోండి, రేపు బయటకు వద్దాం ఇటుకామలోంచి, ఎల్లుండి బయటకు వద్దాం, వచ్చే రంగులోంచి బయటకు వద్దాం అని అనుకోడు. ఆ ఇటుకామకు నిప్పుని పెట్టినంటే కేవలం తొందర తొందర తొందరగా ఆ ఇటుకామలోంచి కిందకు వచ్చేసి ఉరికేసి బయటకు వచ్చేస్తాడు. ఆ ఇటుకామకు నిప్పు పెట్టిన తర్వాత ఇటుకామం మీద కూర్చున్నవాడు ఎంత తొందరగా బయటికి రావాలనుకుంటాడు. అలాగే మీరు నిర్వాణ స్థితిని పొందటానికి అంత కట్టుదిట్టంగా అంత వేగంగా మీరు సాధన చేసుకోండి అని చెప్పాడు. ఇటుకామకు నిప్పు పెట్టాక ఇంకో 10 రోజులు ఇక్కడ కూర్చున్నాం, 11వ రోజులు ఇటుకామలోంచి బయటకు వద్దాం అనుకోడు. అక్కడ కూర్చుంటే కాలిపోతాడు. ఆ ఇటుకతో పాటు ఈడు కూడా కాలిపోతాడు. అదేవిధంగా మీరు నిర్వాణ సుఖాన్ని పొందటం కోసం ఇటుకామలో నువ్వు కూర్చున్నప్పుడు ఇటుకామకు నిప్పు పెట్టాక వచ్చే సంవత్సరం వస్తాను, నెలలు నాకు ఇటుకామలో కూర్చుంటాను ఎలాగ అనుకోవు, వెంటనే అందులోంచి బయటపడటానికి ఎలా చూస్తావో, నీ అజ్ఞానంలోంచి, నీ అవిద్యలోంచి, నీ బంధంలోంచి, ఈ దేహాభిమానులోంచి బయటకు రావటానికి అంత వేగంగా నువ్వు ప్రయత్నం చేయాలి. నీ రోజు టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అని బుద్ధుడు చెప్పాడు. తర్వాత బుద్ధుల్లో మనం నేర్చుకునేది ఏంటంటే, వ్యక్తి భావం లేదు. వ్యక్తిగతమైన నేను, ఆ ఇండివిజువల్ లైఫ్, ఆ బాడీ బాగుండాలి, క్వాలిటీ సైఫ్, ఆ వాసన కూడా మనకు కనపడదు. మన భూతద్దం పెట్టి చూసినా ఆ లోపల దేహగతమైన నేను భూతద్దం పెట్టి చూసినా దాని వాసన కూడా కనపడదు. ఎందుకన్నాడంటే 40 సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాలు ఎండనక, వాననక, చదనక, ఏదో రమణ మహర్షి గారి లాగా, రామకృష్ణ పరమహంస లాగా ఒక చోట కూర్చుని బోధించకుండా ఉత్తరప్రదేశ్లో బీహార్లో ఇంటింటికి తిరిగి జ్ఞానాన్ని బోధించాడు. రమణ మహర్షి గారు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పారు. రామకృష్ణ పరమహంస కూడా దక్షిణేశ్వరుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళకి చెప్పాడు. బుద్ధుడు అలా కాదు, మొత్తం ఉత్తరప్రదేశ్లో బీహార్లో అన్ని ఇంటింటికి తిరిగి, ప్రతి గ్రామం తిరిగి, నడిచి తిరిగి, మామూలుగా ఏదో ఫ్లైట్లో వెళ్ళిపోవటం, బస్సులో వెళ్ళిపోవటం, ట్రైన్లో వెళ్ళిపోవటం అలా కాదు, నడిచి తిరిగి ఇంటిని తిరిగి బోధించాడు. అంటే అంత కరుణామయుడు. ది మ్యాన్ ఆఫ్ కంపాషన్. నువ్వెంత అజ్ఞానంతో బాధపడుతున్నప్పటికీ లేదా దుర్వాసంతో నువ్వు బాధపడుతున్నప్పటికీ నేను ఎప్పుడు చెడ్డవాడికి ఆయన చూడలేదు. ఎంత ప్రేమగా ఆప్యాయంగా ఆయన చూసినప్పుడు ఆయన చూపు వల్ల నీ అజ్ఞానం అంటుకునేది లోపల. నీకు ఎన్ని దుర్వాసనలున్నా, నీకు ఎన్ని దురాలవాట్లు ఉన్నా, బుద్ధి యొక్క చూపు నీ మీద పడితే ఆ వాసనలు అన్నీ అంటిపోయి సాధనతో నిమిత్తం లేకుండా బుద్ధుడిని కేవలం దర్శించడం వల్ల 150 మంది ఆత్మజ్ఞానం కలిగిందని చెప్తారు. సాధనతో నిమిత్తం లేకుండా బుద్ధిని కేవలం దర్శించడం వల్ల 150 మందికి ఆత్మజ్ఞానం కలిగిందని చెప్తారు. బుద్ధుడు ఏమన్నాడంటే మీ శరీరాన్ని ఏం చేయమంటారని అడిగాడు సవిత్తముడు ఆనంద్. వాడి పేరు ఆనంద్ అంటే ఆయనకి ఎప్పుడైనా దాహం అయితే ఆనందం, ఏదైనా అన్నం కావాలంటే ఆనందం, ఆయనకి ఏదైనా కావాలంటే ఆనందము సవిత్తముని పిలుస్తూ ఉండేవాడు. కూర ఉండేవాడు పోలేరు అంటే బుద్ధుడు కూడా బుద్ధుడి నీడ ఎలా ఉంటుందో ఆనంద్ కూడా అలా ఉండేవాడు. అయితే మీ శరీరం చనిపోయిన తర్వాత మీ శరీరాన్ని ఏం చేయమంటారు అంటే ఎక్కడ చేయమంటారు అంటే బుద్ధుడు ఏమన్నా అంటే మనం ఒక ఊళ్ళో ఉన్నాం, మనం ఒక గ్రామంలో ఉన్నాం, మనం ఇక్కడ ఒక గ్రామంలో ఉన్నాం. బుద్ధుడు చనిపోయే ప్రదేశం ఎక్కడ ఉందంటే అది బీహార్లో ఉంది. బీహార్లో అది బీహార్లో ఉంది, దాన్ని అది గోరఖ్పూర్. గోరఖ్పూర్ దగ్గరలో 30 మైళ్ళు 40 మైళ్ళు దూరం కుషీ నగరం ఉంది, అక్కడ శరీరాన్ని విడిచిపెట్టాడు. అది ఒక పల్లెటూరు కుషీ నగర్ అంటే శరీరం ఆయనకి ఎప్పుడు పోతుందో ఉద్యోగం తెలుసు. నెమ్మదిగా వెళ్ళి వెళ్ళి కుషీ నగర్ చేరుకున్నాడు. ఆ కుషీ నగర్లో శరీరం విడిచిపెట్టాడని కూడా కారణాలు ఉన్నాయి, అది వేరే విషయం. ఆ సబ్జెక్ట్లకు ఇప్పుడు రాను. ఆ కుషీనగర్ వెళ్ళి అక్కడ శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు సవిత్తమ్ముడు ఏమన్నాడంటే మీ శరీరాన్ని ఏం చేయమంటారు, ఈ శరీరంలోంచి మీ ప్రాణం తప్పుకున్నాక ఏం చేయమంటారంటే అప్పుడు ఈ మాట ఒకటి నన్ను చాలా ఆశ్చర్యచకిత్సన చేస్తుంది. మోస్ట్ ఇంపర్సనల్ లవ్. వృత్తి భావన మీరు భూతద్దం చూస్తే, భూతద్దం పెట్టి చూస్తే కనపడదు. వ్యక్తి భావన కానీ దేహ భావన కానీ, తనకు దేహం ఉంది కానీ తనకు మనస్సు ఉందని కానీ, తనకు జీవుణ్ణి కానీ తనకు జీవుణ్ణని కానీ, చైతన్యానికి తాను ఏదో భిన్నంగా ఉన్నానని కానీ ఎప్పుడు అనుకోలేదు. వాడి బుద్ధుడు ఎవరు అడిగితే ఆనందు శ్మశానం లేకుండా గ్రామం ఉంటుందా అని అడిగాడు. ఆనందు శ్మశానం లేకుండా గ్రామం ఉంటుందా అని అడిగాడు. ప్రతి గ్రామానికి శ్మశానం ఉంటుంది, ప్రతి పట్టణానికి శ్మశానం ఉంటుంది. పట్టణం అయితే 5-6 శ్మశానాలు ఉంటాయి. ఆనందు ఈ లోకానికి బుద్ధుడు ఫలానా చోట శరీరం విడిచిపెట్టాడు, బుద్ధుడు ఫలానా చోట బుద్ధుడి యొక్క శరీరాన్ని పలానా చోట దహనం చేశారు, బుద్ధుడి శరీరాన్ని పలానా చోట సంస్కారం చేశారు. ఈ లోకానికి ఏమి గుర్తు అక్కర్లేదు. బుద్ధుడు ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయాడనే గుర్తు కూడా లోకానికి అక్కర్లేదు. ఆనందం ఈ గ్రామంలో ప్రజలందరినీ వాళ్ళ శరీరాలు శవాలు అయిన తర్వాత ఏ శ్మశానంలో అయితే దహనం చేస్తున్నారో ఈ శరీరాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ దహనం చేయాలని అన్నాడు వాడి బుద్ధుడు. దీనికి సమాధి కట్టండి, ఇంకోటి కట్టండి, ఇంకోటి కట్టండి, దీనికి జపం చేయండి, పూజ చేయండి లేవాలి. ఈ ప్రపంచానికి గుర్తక్కర్లేదు అసలు. బుద్ధుడి శరీరం పలానా చోట శరీరం విడిచిపెట్టాడు, పలానా శ్మశానంలో శరీరాన్ని దహనం చేయి, ఈ లోకానికి అక్కర్లేదు. తర్వాత బుద్ధుడి శరీరం చనిపోయిన తర్వాత అనేక మంది రాజులు వచ్చారు, ఆ అస్థికుల్ని 16 వాటాలు చేశారు. అన్నదమ్ములు ఆస్తులు ఎలా పంచుకుంటారో అలా బుద్ధుడు ఆస్తుల కోసం, అస్థికుల కోసం పేచీలు పడ్డారు. అన్నదమ్ములు ఆస్తుల కోసం ఎలా పేచీలు పడతారో బుద్ధుడు అస్థికుల కోసం. మనంటి వాళ్ళకి ఎలా ఆ రోజున పరిపాలన, దేశంలో పరిపాలన చేసే రాజులకి వాళ్ళు పేచీలు పెట్టుకోవటం వల్ల ఆ బుద్ధుడు అస్థికుల్ని 16 భాగాలు చేసి 16 మంది మహారాజులు పంచి పెడితే వాళ్ళు ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి పట్టిపోయారు. 16 వాటాలు చేసి పంచిపెట్టాడు బుద్ధుడు అస్థికి. అంటే ఏదో బంగారం కోసం వెళ్ళేట అస్థికులు మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలంటే, అంటే ఆయన దేహం కూడా దేవాలయం అయిపోయింది. అయితే అస్థికుల కోసం అంతమంది పేజీలు ఎందుకు పెడతారు? అది కాదు నాకు ఆశ్చర్యం కలిగిన విషయం. అది కాదు, బుద్ధుడి పలానా శ్మశానంలో బుద్ధుడి యొక్క శరీరాన్ని దహనం చేశారని ఈ లోకానికి గుర్తక్కర్లేదు. ఒక కామన్ మాని ఎక్కడైతే దహనం చేస్తున్నారు ఈ బుద్ధుడి శరీరాన్ని కూడా అక్కడ దహనం చేయండి అంటే ఆయనకి వేరుభావం లేదు, వేరుభావం లేదు, సెపరేట్నెస్ లేదు. చైతన్యానికి తాను చైతన్యానికి తాను ఏదో భిన్నంగా ఉన్నారనే ఆ సెపరేట్నెస్ బుద్ధుడు లేదు. అది మనం నేర్చుకోవాలి. స్వామీజీ అంటారు దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ ఫియర్, దట్ ట్రెమెండస్ లవ్ వి పెటీ మైండెడ్ పీపుల్ అండ్ చికెన్ హార్టెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. బుద్ధుడి గురించి మాట్లాడితే వివేకానంద చెప్పిన మాటలు ఇవి, దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ లవ్ వి పెటీ మైండెడ్ పీపుల్ అండ్ చికెన్ హార్టెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. ఈ పిచ్చికి మామూలుగా చూడండి, కోడి పిల్లలు గెద్దలను చూస్తే పారిపోతాడు. ఇక అలా కూడా మనం అలాగ పారిపోయే మనుషులు మనం. ఈ పిరికి వాళ్ళకి, ఈ పిరికి వాళ్ళకి, ఈ బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి యొక్క వైభవం తెలియదు. అంటే గెద్దలను చూస్తే కోడి పిల్లలు ఎలా పారిపోతే ప్రతి చిన్న సంఘటనకి బెదిరిపోయి మానవ జాతి ప్రతి జీవుల్లో జీవలక్షణాలు అలా ఉంటాయి. అండ్ పెటీ మైండెడ్, మన ఆలోచనలు కొరచగా ఉంటాయి, మన చిన్న చిన్న మనస్సులు. కృష్ణాల దీపాలు లాంటి మనసులు, మన ట్యూబ్ లైట్ లాంటి మనసులు కాదు, ఆలోచనలు కొరచగా ఉంటాయి, స్వపర భేదం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళు అన్నటువంటి భేద బుద్ధి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళక గౌతమ బుద్ధిగా అర్థమయ్యింది, ఇటు ఏవో కోటిక గౌతమ బుద్ధిగా అర్థమయ్యింది. కామస్థితి కానీ మానవ జాతి మీద అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి ఆయనకు ఉన్నటువంటి అతీతమైన ఇంద్రియాతీతమైన ప్రేమ కానీ మనలో చిన్న మనలో మనబోటి చిన్నవాళ్ళకి అర్థం కాదే అన్నాడు స్వామి. పెటీ మైండెడ్ పీపుల్, లిటిల్ మైండెడ్ పీపుల్, అంటే నూతిలో కప్పల్లో బతుకుతున్నాం మనం. మనం నూతిలో కప్పలలా బతుకుతున్నాం. నూతిలో కప్ప నూయే ప్రపంచం అనుకుంటుంది. అంటే మనలాంటి వాళ్ళకి బుద్ధుడు అర్థం అవ్వడం చెప్పడం కోసం స్వామీజీ చెప్పినటువంటి మాటలు ఆయన పేపర్ని పంచి పెడతారు. మీరందరూ సొంతం చేసుకోండి, సొంతం చేసుకుని ఇంటికి పట్టుకెళ్ళవచ్చు. ఇప్పుడు అంటే ఇందాక మనం ముగించి మాటలు ఏంటంటే, మీరు ఏ విధంగా అయితే ఈ మాటలను ఎంజాయ్ చేస్తున్నారు, మీరు మీకు కనిపిస్తున్నటువంటి వస్తుజాలాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు చేసే మీరు తినే తినుబండారాలను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మౌనాన్ని కూడా ఎంజాయ్ చేయటం నేర్చుకోండి. అలాగే ఏకాంత వాసాన్ని కూడా ఎంజాయ్ చేయటం నేర్చుకోండి. ప్రతిరోజు ఒక గంటను మనం ఏకాంత వాసం మీద మన గదిలో మనం కూర్చుని కుటుంబ సభ్యులతో కూడా సంబంధం లేకుండా ఏకాంతంగా ఉంటే అప్పుడు మన మనసులో ఏముందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎక్స్రే తీసినట్టు మన ప్లస్ పాయింట్స్ తెలుస్తాయి, మైనస్ పాయింట్స్ తెలుస్తాయి, అవి మన బలహీనతలు ఎందులో ఏమున్నాయి మనకు తెలుస్తూ ఉంటాయి. ముందు తెలిసాక ఆ బలహీనతలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నానికి సాధన అని ఒక పేరు పెట్టారు. వీడు ఏమంటున్నాడంటే, నాకు భక్తి కావాలి. వీడు ఏమంటున్నాడు నాకు అంటే సత్కర్మలు అవ్వకపోతే సత్కర్మలోంచి ఉపాసన వస్తుంది. ఎన్నో సత్కర్మలు చేస్తుంటేనే నీకు భగవంతుని మీద విశ్వాసం కలుగుతుంది, లేకపోతే కలగదు. ఆ సత్కర్మ నిష్కర్మంగా చేసుకుంటేనే నీకు భగవంతుని మీద విశ్వాసం కలుగుతుంది, కానీ లేకపోతే తేలికగా కలగదు. నీకు వీడు ఏమంటున్నాడంటే భక్తిలో ఏం చేయాలి, నిష్కామ కర్మ, సత్కర్మలోంచి ఉపాసన, సత్కర్మలోంచి భక్తి. మీకు అర్థం, ఆ భక్తి రసం సత్కర్మలోంచి ఏమొస్తుంది, భక్తి రసం. ఆ భక్తి రసంలోంచి ఆత్మజ్ఞానం ఓడుతుంది, ఆత్మజ్ఞానం పోసేది కాదు ఊరేది. నీకు భగవంతుని పట్ల భక్తి ఉంటే ఆ రసంలోంచే ఆ చాటులోంచే నీకు ఆత్మజ్ఞానం ఉబ్బుకుతుంది. అది పైనుంచి పోసేది కాదు, జ్ఞానం లోపల నుంచి వచ్చేది. నీకు ఈశ్వరుడి పట్ల, ఈశ్వరుడి పాదాల పట్ల నీకు ఆ ఉపాసన ఉంటే, ఆ భక్తి ఉంటే, ఆ తపన ఉంటే, ఆ ప్రపత్తి కనుక ఉంటే జ్ఞానం కుంకుడిగా పోసినట్టు బయట పైనుంచి పోసేది కాదు, జ్ఞానం లోపల నుంచి ఊరుతుంది. ఎప్పుడు? నీకు యోగ్యత ఉన్నప్పుడు, అర్హత ఉన్నప్పుడు. ఓన్లీ గెట్ వాట్ యు డిజైర్. మన అర్హత లేనిది ఏది రాదు. ఎంతైతే అర్హత ఉందో, ఎంతైతే యోగ్యత ఉందో అంతవరకే జ్ఞానం వస్తుంది. కానీ అర్హత మించి, జ్ఞానానికి మించి మనకేది రాదు. ఎక్కడైతే జ్ఞానం ఉందో, ఎక్కడైతే ఆత్మ తాలూకు ఐశ్వర్యం ఉందో, ఎక్కడైతే ఒక మనిషిలో ఒక వైభవం ఉందో, అదంతా నా విభూతే, అదంతా నా ప్రసాదం అన్నాడు భగవంతుడు. నా ప్రసాదం లేకుండా వాళ్ళకి ఆ శక్తి కలగనే కలగదు. అదంతా నా ప్రసాదం, అదంతా నా విభూతి, అదంతా నా అనుగ్రహం. మీలో ఎవరికైనా జ్ఞానం కలిగిందనుకోండి, అది ఈశ్వర అనుగ్రహం. అది ఇచ్చిన ప్రసాదమే. ప్రసాదం అంటే అనుగ్రహం. ప్రసాదం అంటే తినే వస్తువు అని కాదు, ప్రసాదం అంటే అనుగ్రహం. అయితే ఆ అనుగ్రహం వల్ల నీకేమొస్తుందంటే, నీకు ఆ అనుగ్రహంలో నిష్కామ కర్మ చేస్తుంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆయన అనుగ్రహం కలిగాక ఆయన పట్ల నీకు భక్తి కలుగుతుంది. ఆ భక్తిలోంచి జ్ఞానం ఊరుతుంది. భక్తి ఎటువంటిదంటే జ్ఞానానికి మాత, జ్ఞానానికి తల్లి. తల్లి లేకుండా పిల్లవాడు ఎలా రాడో అదేవిధంగా భక్తి లేకుండా జ్ఞానం రాదు అని ఇక్కడ భగవాన్ చెప్తుంటే, వీడేమంటున్నాడంటే నాకు భక్తి కావాలి. ఇప్పుడు ఏమంటున్నాడు కృష్ణుడు, వాడు ఏమంటున్నాడంటే నాకు భక్తి కావాలి. ఏం కావాలంటున్నాడు? నాకు భక్తి కావాలి. ఈ నాకు భక్తి కావాలనేది ఇప్పుడు గోరచ్చని నీళ్ళ ఉందంతే, మరీ వేడి నీళ్ళ లేదు. ఏదో భక్తి కావాలి, భక్తి కావాలనుకుంటున్నాను, అది నిలబట్టడం లేదు. భక్తి కావాలని అప్పుడప్పుడు అనుకుంటున్నాను, మళ్ళీ మరుసటి రోజుకి వేడి తగ్గిపోతాను. ఈవేళ భక్తి కావాలనే తపన ఎలా ఉందో అది రోజులు తెలపడి నిలబడాలి. అది రోజులు తెలపడి భక్తి సంపాదించాలని ఈవేళ అనుకుంటున్నాను. ఈవేళ ఉన్న పట్టుదల రేపుడుకుంటాను, మరి రేపు చల్లారిపోతాం. ఈ వేగం అంతా, ఈ నొప్పి అంతా చల్లారిపోతుంది. అయితే తపన ఎప్పుడు ఉండేటట్టు చేయాలి. ఈ రోజున, ఈ క్షణంలో, మీ ప్రజెన్స్లో, మీ సన్నిధానంలో నేను భక్తి సంపాదించుకోవాలన్న తపన నాకు ఎంత ఉందో, ఈ తపన ఎప్పుడు ఉండేటట్టు దాన్ని ఆశీర్వదించండి, దాన్ని అనుగ్రహించండి అని చెబుతున్నాడు. అంచేత నాకు ఇప్పుడు అంటే వెంటనే నాకు ఆత్మజ్ఞానం కలిగిపోవాలి, ఆత్మానుభవం వచ్చేయాలి, నాకు అప్పుడు ఈ జన్మలోనే నేను నిర్వాణ సుఖం పొందేయాలి, ఇక్కడ చిటార కమ్ముకు ఇప్పుడే పాకేయాలి, నేను తొందరపడటం లేదు. నేనేం తొందరపడటం లేదు, వేగిరి పట్టడం లేదు, హర్రీగా లేను, వర్రీగా లేను, అంత బాగానే ఉన్నాను. నేను స్లోగా నడుస్తాను, స్టడీగా నడుస్తాను. అబ్రహం లింకన్ అన్నాడు, ఆమె స్లో వాకర్. నేను పరిగెట్టేవాడిని కాదు, నెమ్మదిగా నడుస్తాను. క్షేమం ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగానే నేను నడుస్తాను. ఆయన స్లో వాకర్, కానీ గమ్యాన్ని వంటికి మర్చిపోను అన్నాడు అబ్రహం లింకన్. నేను పరుగులు తీసే మనిషిని కాదు, ఆయన స్లో వాకర్. నేను నెమ్మదిగానే నడుస్తాను, నేను నెమ్మదిగానే నడుస్తాను, కానీ గమ్యం మటుకు మర్చిపోను. గోల్ ఎప్పుడు నా డెస్టినేషన్ మటుకు మిస్ అవను, గోల్ మటుకు మిస్ అవను అని లలితం చెప్పాడు ఒక సందర్భంలో. అలాగే మీరు ఏమంటున్నాడంటే, నేను తొందరపడటం లేదు, మోక్షం పొందడానికి తొందరపడటం లేదు. నాకు ఇప్పుడే రేపటికి 24 గంటల ఫాస్ట్ ఫుడ్ లాగా ఇప్పుడే నాకు ఏదో ఇప్పుడు ఇప్పుడే నాకు వెంటనే ఆత్మ సాక్షాత్కారం కావాలని నేను అంటున్నాను. నాకు అయితే నాకున్న ఏదైతే వాంఛ ఉందో, ఈ భక్తి కావాలని ఏదైతే తపన ఉందో, దాని పునాది గట్టిగా ఉండాలి. దాని తాలూకు దాని ఆ నిశ్చయం, ఆ డిటర్మినేషన్ దృఢం చెయ్యాలి, మీరు బలం చెయ్యాలి. అంతేగాని నాకు సాయంత్రానికే జ్ఞానం వచ్చేదని దురాశపడిన మటుకు కాదు. అలా వచ్చి అలా అనుకున్న రాదని నాకు తెలుసు. అయితే నాకు ఎప్పుడు ఈ వేళున్నా, ఈ వేళున్నటువంటి మీ మీద ఉన్న భక్తి అది నిరంతరం అంటే ఈశ్వరుడు మీరంటే ఈశ్వరుడు, ఈశ్వరుడి మీద భక్తి ఈ క్షణంలో ఎలా ఉందో, నిలకడగా అలా ఉండాలి, రోజు అలా ఉండాలి. ఈ శరీరంలోని గాలి బయటికి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి గాలి బయటికి వెళ్ళే వరకు ఈ రోజు నా కాంక్ష ఎలా ఉందో, నిరంతరం జీవితం పొడిగిన అమావాస్య రోజున ఒకలాగా, పౌర్ణ రోజున ఒకలాగా కాకుండా జీవితం పొడిగిన ఆ కాంక్ష అలా ఉండేటట్టు మీరు నన్ను అనుగ్రహించి ఆశీర్వదించండి, నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే భగవాన్ ఏమంటారంటే, ఆ తపన ఉంటే నీకు జ్ఞానం వచ్చేసినట్టే. మన చేతిలో కనుక డబ్బు ఉంటే బజార్లో వస్తువు కొనుక్కున్నట్టే, ఇంకా అది చేతిలో డబ్బు ఉండాలి కానీ బజార్లోకి వెళ్ళి చీర కొనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. డబ్బు సంపాదించడం కష్టం కానీ చీర కొనుక్కోవడం కష్టం కాదు. అదేవిధంగా తపన అంటూ నీకు ఉంటే, ఆ జిజ్ఞాస నీకు ఉంటే, ఏది ఆ బర్నింగ్, అది నీ లోపలటువంటి నేను ఇది పొందాలనేటువంటి ఆ జిజ్ఞాస నీకు ఉంటే, జిజ్ఞాస లేకుండా జ్ఞానం రాదు, ముముక్షత్వం లేకుండా మోక్షం రాదు. అంటే నీకు ఆ ముముక్షత్వం ఉన్న నిజమైతే ఇక వచ్చేది అది తప్పనిసరిగా వస్తుంది. నీ కోరికతో సంబంధం లేకుండా వస్తుంది. అంటే మనం మోక్షం పొందటానికి తగిన యోగ్యత సంపాదించామనుకోండి, మోక్షం కావాలని అనుకోక్కర్లేదు, మోక్షం వస్తుంది. మనం సంపాదించవలసిన అర్హత, మనం సంపాదించవలసిన యోగ్యత, మన యోగ్యత సంపాదించిన తర్వాత భగవంతుడు ఒక క్షణం కూడా వెయిట్ చేయడు, వెంటనే రియలైజేషన్ ఇచ్చేస్తాడు. మనం అర్హత సంపాదించామనుకోండి, ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడు, వెంటనే మనకి ఆత్మ సాక్షాత్కారం చోటు, ఆత్మ దర్శనం చోటు, బ్రహ్మస్థితుడు మన అలంకరిస్తాడు, మనల్ని అలంకరిస్తాడు. నీకు యోగ్యత వచ్చిందనుకో, నీ కోరిక చోటు, నీ వాంఛ చోటు, నీ సంకల్పం చోటు సంబంధం లేకుండా ఆ నిర్వాణ సుఖం నీకు రానే వస్తుంది. నీకు యోగ్యత వచ్చిందో ఆ క్షణం కూడా వెయిట్ చేయడు భగవంతుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇవ్వటానికి. నీ కోరికతో సంబంధం లేదు, డిజైర్ డస్ నాట్ గివ్ స్ట్రెంగ్త్. నీ కోరిక ఉంటే బలం వచ్చినట్టు, కోరిక లేకపోతే బలం లేనట్టు కాదు. అసలు నీకు ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అది ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు నీ తలంపుతో సంబంధం లేకుండా లోకంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. నీ దేహ ప్రారంభంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ నీ తలంపులతో జరుగుతున్నాయా, నీ అన్ని నీ సంకల్పంతో జరుగుతున్నాయా, నీకు అన్ని తెలుసుని జరుగుతున్నాయా? నీ దేహ ప్రారంభంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి, లోకంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇదంతా నీ సంకల్పం వల్ల, నీ తలంపుల వల్ల జరుగుతున్నాయా? పరమేశ్వరుడి సంకల్పం అలా ఉంది, అలా జరిగిపోతాను. అంతేకాదు నీ తెలివితేటలను బట్టి నీ తలంపు వల్ల అదేం జరగటం లేదు. అలాగే మోక్షం కూడా నీకు అలా వచ్చేస్తుంది. ఆ చివరి పని అవ్వకముందే వచ్చేస్తుంది. చివరి పని అంటే ఏంటి? చివరి పని అంటే భోజనం కలిసి చచ్చిపోతాం. అప్పుడు భోజనం అనుకుంటే ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం అనుకుంటారు, సాపాటు కాలేదు. చివరి పని అంటే ప్రతి మనిషి రోజు ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. ప్రతి మనిషి రోజు ఆఖరి ఏం పని చేస్తాడంటే చచ్చిపోవడమే పని చేస్తాడు. అది చచ్చిపోవడం కూడా పనే. ఆ చచ్చిపోయినట్టు ఉంటాడు. ఇంట్లో పెద్ద పని అది, అది మోసుకెళ్ళాలి. కొన్ని కార్యాలు ఎక్కించాలి కదా, ఏదో గంట సేపు ఏడవాలి ఆడు గురించి. ఆడికి అంత ముక్కు ఉంది, ఇంత కళ్ళు ఉంది, వెళ్ళిపోయాడు బాబు అని ఏదో అనుకోవాలి, ఏదో అనుకోవాలి. అక్కడి నుంచి 10,000 5,000 ఖర్చు అవుతుంది. అది 11వ రోజు భోజనాలు, ఈ 12 రోజు ఆ చచ్చినోడు ఎలాగ చచ్చాడు, ఇది 10 రోజులు పెద్ద గొడవ. ఆడి గురించి సంస్కారం చేయాలి, ఆ శవ సంస్కారం చేయాలి, 12 రోజులు చేయాలి, అన్ని సంస్కారాలు చేయాలి. ఆ వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయాడు, ఇందులో 12 రోజులు అయితే భగవంతుడు ఏం చెప్పారంటే, ఆ 12 రోజులు మీరు ఏం చెప్పినట్టుగా మీరు చేయకండి, గౌరవంగా చేయమన్నాడు. అది బతికుండగా మీరు ఎలా గౌరవంగా చూశారో ఆ శవాన్ని కూడా అంత గౌరవంగా చూసి ఆయన శ్మశానాన్ని తీసుకెళ్లి తొందర పడకుండా ఆ శవం పూర్తిగా సకం కాలిపోయి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అందరూ 1,000 ఎకరం సంపాదించి ఇచ్చిన 1,000 ఎకరం సంపాదిస్తే ఆ శవం పూర్తిగా కాలకుండా మధ్యలో వెళ్ళిపోతున్నారు ఇంటికి. అక్కడ చాకరోళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పు చెబుతున్నారు, వీళ్ళు వెళ్ళిపోయి యజమానులు అయితే చాకరోళ్ళు వెళ్ళిపోతున్నారు. అయ్యే భీమవరంలో ఉన్నటువంటి మోక్ష ద్వారంలో మీకు ఇబ్బంది లేకుండా మీరు ఒక సకంలో వచ్చేసినా అక్కడ మనుషులు పెడుతున్నారు మోక్ష ద్వారంలో. ఆ మనుషులు మట్టికి అంటే కొంచెం స్టాఫ్ ఉంటారు, ఆ స్టాఫ్ మట్టికి శవం పూర్తిగా కాలే వరకు ఉంటారు. ఇంకోటి మనం ఎప్పుడు కూడా మన తాలూకు శవం శ్మశానంలో ఉంటే వీళ్ళ మీద మన చాకరోళ్ళ మీద మంగళోళ్ళ మీద ఆధారపడకూడదు. మన శవం పూర్తిగా ఖాళీగా కూర్చు, మన ఆ శవం పూర్తిగా కాలే వరకు మనం కూర్చోవాళ్ళం. ఏం చేసింది వాళ్ళు మన గురించి చాలా కష్టపడ్డారు, వాళ్ళు మనం పెంచారు. ఆ శవం కాలే వరకు మనం ఉండకపోతే ఎలాగా? మనకేదో 10 రూపాయలు సంపాదించి ఇచ్చారు, నీకు అర్థమవుతుందా? తర్వాత మనకి శరీరాన్ని ఇచ్చారు, మనకి శరీరాన్ని ఇచ్చారు, ఏదో మనకు చదువులు చెప్పించారు, బుద్ధి చెప్పారు, వాడి శరీరం ప్రాణం విడిచిపెట్టాక శరీరం శవం, శవం అంటే శరీరమే, ఆ గాలి వెళ్ళిపోయాక శరీరం శవం అవుతుంది. ఆ శవం పూర్తిగా కాలే వరకు మనం ఉండాలి, లేకపోతే ఆ మనిషిని అగౌరవపరిచినట్టే. ఇప్పుడు చాలా మంది సగం పివి నరసింహరావు శవం సగం కాలికే వెళ్ళిపోయిన దేశాన్ని ప్రధానమంత్రి చేశాడు. పివి నరసింహరావు గారు శవం 50% కాలేక అందరూ ఇంటికి వెళ్ళిపోయిన దేశానికి ప్రధానమంత్రి చేసిన వాడు. అంచేది మనం గౌరవంగా పంపాలి శవాన్ని, శవాన్ని గౌరవంగా పంపాలి. అంచేది మనం పూర్తిగా ఆ శవాన్ని, దాన్ని ఏమంటారంటే శవ సంస్కారం అంటారు, దాన్ని ఏమంటారు శవ సంస్కారం అంటారు. అక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడికి ఇచ్చారు, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి, అక్కడ వెంకట దేవుడికి ఇచ్చారండి. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడా, దేవుడికి ఇచ్చారండి. అక్కడ వెంకటే కింద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది, అక్కడ ఇచ్చారండి, అక్కడ ఇచ్చారండి. అలాగ మీకు ఇంకా సిరి వస్తుంది, అక్కడికి వెళ్ళి ఇచ్చేయండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇచ్చారు, మీరు ఇచ్చేవాళ్ళండి. తర్వాత ఏమంటే మీకు ఏం చెప్తున్నారంటే దాన్ని శవ సంస్కారం అంటారు. ఏమంటారు శవ సంస్కారం అంటే మనం గౌరవంగా చెయ్యాలి ఆ శవాన్ని. ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళటం, అక్కడ భరణ చేయటం 11వ రోజు వరకు, 11వ రోజు వరకు ఆ పని మనం చెయ్యాలి. 11వ రోజు ఏదో కార్యక్రమం ఉంటుంది, ఎంత గౌరవంగా అగౌరవంగా చేయకూడదు, గౌరవంగా చేయాలి, ప్రేమగా చేయమని శాస్త్రంలో చెప్పి. రమణ మహర్షి గారితో ఒకరు ఏమన్నారంటే, మా నాన్న చచ్చిపోయాడండి. రమణ మహర్షి గారిని అడిగిన ప్రశ్న, మా నాన్న చచ్చిపోయాడండి, అది తజ్ఞాలు పెట్టమంటారా వద్దంటారా? ప్రశ్న ఏంటంటే, రమణ మహర్షి గారి దగ్గర ఒక అలవాటు ఉంది, ఆయనకు అరువు బేరం ఇష్టం ఉండదు, కేశ బేరం ఇష్టం. స్కంద పురాణంలో ఇలా ఉంది, శివ పురాణంలో ఇలా ఉంది, లేకపోతే ఆ పురాణ అటువంటి మాటలు చెప్ప, ఎంగిలి మాటలు చెప్పడు. ఆయన భారతంలో ఇలా ఉంది, ఎంగిలి మాటలు చెప్పే చెప్పడు. మా నాన్న చచ్చిపోయాడండి, వాళ్ళు సజ్ఞాలు పెట్టమంటారో వద్దంటారు. ఎంత డైరెక్ట్గా చెప్పాయంటే, నువ్వే చెబుతున్నావు కదరా మా నాన్న, మా నాన్న, మా నాన్నని, మా నాన్ననే బుద్ధి నీకు ఎంతకాలం ఉంటే అంతకాలం సజ్ఞాలు పెట్టు. ఆ బుద్ధి పోయిన తర్వాత నువ్వు తద్దిని పెట్టక్కర్లేకుండా నీ పూర్వీకులు ధరిస్తాను. ఎంత వైభవం కలుగుతుంది, వండర్ఫుల్ ఆన్సర్, బ్యూటిఫుల్ ఆన్సర్ చూడండి, అద్భుతం, అపూర్వం, ఉదాత్తం. మా నాన్న, మా నాన్న, మా నాన్న చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడని నువ్వే అంటున్నావు కదండి. ఆ మా నాన్న నేను అనే బుద్ధి నీకు ఉన్నంతకాలం వాడు నీకు నానే. నీకు ఆ బుద్ధి ఉన్నంతకాలం వాడికి తద్ది వాళ్ళు పెట్టు, వాడి సంస్కారం వాడిని గౌరవంగా చూడు. ఆ బుద్ధి నేను ఆడి మా నాన్న అనే బుద్ధి నీకు పోయిందనుకో, నీ తజ్ఞాలతో సంబంధం లేకుండా వాడు తరిస్తాడు. ఏం చేతి నీ జ్ఞానం యొక్క వైభవం అటువంటిది, అట్టిదే జ్ఞానం. నీకు ఆత్మజ్ఞానం కలిగితే ఆ దేహగతమైన దేని కాలిపోయి బూడిదైపోతే నీ తజ్ఞాలతో ఇళ్ళతో సంబంధం లేకుండా వాడు మోక్షాన్ని పొందుతాడు. ఎవరు నీ పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు. జ్ఞానం యొక్క వైభవం అటువంటిది. ఈ భాష్యమైన రిచువల్స్, రిచువల్స్ మంచియే, కానీ నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అనే వైభవం కలిగిందో, ఆ బ్రాహ్మణ స్థితి ఎప్పుడైతే కలిగిందో, ఈ రిచువల్స్ తోటి కర్మకాండతో సంబంధం లేకుండా వాళ్ళు తరిస్తారు. ఎంత వండర్ఫుల్గా ఉంది చూడండి సమాధానం. నీకు దేహగతమైన నేను ఉన్నప్పుడు నీ దేహాన్ని ఇచ్చిన వాడికి తద్దిని పెట్టు. ఆ దేహగతమైన నేను దిగిన ఇప్పుడు తద్దినాలతో పని లేదు. అప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. నీ జ్ఞానం వల్ల వాడు ఏ లోకంలో తరిస్తాడు, వాడి జన్మరహస్యం పొందుతాడు. నీ పూర్వీకులు 7 తరాల వరకు తరిస్తారని చెప్పాడు ఆత్మజ్ఞానం సంపాదించిన వాడు. ఆ జ్ఞానం యొక్క వైభవం అటువంటిది. అర్జున, అర్జున, జ్ఞానంతో సమానమైంది కానీ, జ్ఞానానికి మించింది కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో కూడా లేనే లేదు. జ్ఞానంతో సమానమైంది కానీ, జ్ఞానానికి మించింది కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో కాదు. అటు జ్ఞానాన్ని సంపాదించిన యోగివిక, ఋషివిక. అది మీరు నాకు ఇది కావాలి, నాకు భక్తి కావాలి, నాకు భక్తి కావాలి ఇలా అంటున్నారు. నాకు ఉప్మా ఇవ్వండి, ఇడ్లీ ఇవ్వండి, సాంబార్ ఇవ్వండి, ఇటువంటి ఏమి అడగకుండా వీడు నాకు భక్తి కావాలి, నాకు భక్తి కావాలి అంటారు. కొంతమంది భగవాన్ దగ్గరికి వచ్చి అనేవారు, స్వామి స్వామి ఇవాళ సాంబార్ బాగాలేదు, పోటా అన్నవారు. ఆశ్రమం వండిన సాంబారు ఏమన్నా రెండు స్వామి స్వామి ఈ పూట సాంబారు బాగాలేదు భగవాన్ ఓరకుండు సరసానిగా నోరు ఓపెన్ చేయటమే తక్కువ భగవాన్ ఓరకున్నారు భగవాన్ ఎలా ఉన్నారు ఏం ఓరటం లేదు ఓరకున్నారు ఆ పక్కవాడు ఉన్నాడు నీ సాంబారు కూడా ఎందుకురా నువ్వు భగవాన్ కోసం వచ్చావు ఆయన జై సంపాదించిన వెళ్ళిపో ఈ సాంబారు కూడా ఎందుకని భగవాన్ ఆ పక్కన ఉన్నాడు కూర్చున్నాడు అని మీరు వాడిని వాడించకండి వాడిని ఏమి అనకండి వాడిని మాట్లాడకండి అనకండి వారు వచ్చిన పని సాంబారు కోసం వచ్చారు కాబట్టి సాంబారు కూడా చూసుకుంటున్నారు వారి జ్ఞానం కోసం కాలేదు సాంబారు కోసం వచ్చారు అని సాంబారు బాగుంది సాంబారు బాగాలేదు వాడు వచ్చిన పని సాంబారు కోసమే అంటే వాడి పని వాడిని చూసుకోనివ్వండి వాడి సాంబారు పని వాడిని చూసుకోనివ్వండి తొందరలోనే మిగిస్తున్నాం అంటే నాకు నీకు నీకు భక్తి కావాలి నాకు ఎంత భక్తి కావాలంటే నాకు ఎంత భక్తి కావాలంటే నాకున్న మీరేదో మనస్సు అంటున్నారు దేహాభిమానం అంటున్నారు ఏదో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు ఈ దేహాభిమానం మీకు అర్థమవుతుందా నా అహంత నా అహంత నా దేహాభిమానం నా వ్యక్తిగత ఆ వ్యక్తిగతమైన నేను ఇవన్నీ కూడా భక్తిలో కరిగి ఎంత భక్తి ఉంటే నాకు కరిగిపోతుందో ఏది అహంభావని మనస్సుని అంత భక్తిని ప్రసాదించండి స్వామి అడిగేవాడు కూడా గట్టికారి ఇది గట్టికారి వీడు చాలా తెలియగలవాడండి అడిగేవాడు ఏమంటున్నాడంటే నాకు ఎంత భక్తి కావాలంటే అది చెప్పేస్తున్నాడు వాడికి ఎంత భక్తి కావాలంటే ఏం చెప్తున్నాడంటే మీరేదో మనస్సు అంటున్నారు అహంకారం అంటున్నారు దేహాభిమానం అంటున్నారు బాడీ బాండ్ అయ్యి అంటున్నారు ఏదో రకరకాలుగా చెప్తున్నారు ఆ చెత్త అంతా కరిగిపోయేలాగా ఏది మీరు చెప్పిన గొడవలన్నీ కూడా మీ వేదాంత మాటలన్నీ కూడా ఏదో ఆ నేను ఈ నేను తిరకాసి నేనని నకలి నకిలీ నేనని తిరకాసి నేనని రకరకాల గొడవలు చెబుతున్నారు అవన్నీ కూడా నకిలీ నేను మీరు ఎటువంటి భక్తి నాకు ప్రసాదించాలంటే ఆ భక్తిలో మీరు చెప్పే నకిలీ నేను శుభ్రంగా కాలి బూడిదైపోవాలి అటువంటి భక్తిని ప్రసాదించాలి సగం కాలిపోవటం కాదు పూర్తిగా కాలిపోవాలి అటువంటి డివోషన్ అటువంటి డెడికేషన్ అండ్ డైల్యూటెడ్ లవ్ అండ్ బ్రోకెన్ లవ్ వీడు మామూలు భౌతికమైన విషయాలు అడగటం లేదు ప్రహ్లాదుడికి భాగవతంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇచ్చాడు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇచ్చి ప్రహ్లాదుని ఏమన్నాడంటే నువ్వేదో చాలా బాధ ఏదో బాధపడ్డావు ఇప్పుడు ఏదో ఒడ్డుకు వచ్చేసావు నా దర్శన భాగ్యం నీకు లభించింది ఏదన్నా కోరుకో అన్నాడు ప్రహ్లాదుడు అన్నాడు నేను నటించడం లేదని నాకు నిజంగా కోరికలు ఏమి లేవు నాకు నిజంగా కోరికలు ఏమి లేవండి అయితే మనసులో పెట్టుకుని బయట ఓడి చెప్పటం లేదు అలా మనసులో పెట్టుకుని బయట ఓడి చెప్తాడు మిథ్యాచారం అవుతాడు లోపల అహంకారం పెట్టుకుని లోపల మనస్సును పెట్టుకుని లోపల వ్యక్తి భావన పెట్టుకుని లోపల దేహాభిమానం పెట్టుకుని లోపల దేవ లక్షణాలు పెట్టుకుని నాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది ఆత్మజ్ఞానం వచ్చేసింది అనుకుని వాళ్ళందరినీ కృష్ణుడి గీతలు ఏమన్నాడు మిథ్యాచారులు అన్నాడు వాళ్ళందరూ వేషధారులు అన్నాడు జ్ఞానంలో ముసిగేసు తిరుగుతున్నారు వాళ్ళకి జ్ఞానం లేదు వేషధారులు మిథ్యాచారులు ప్రటెండర్స్ మనకి ఏదైనా రోగం ఉందనుకోండి ఆ రోగం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ నాకు రోగం లేదంటే ముదిరిపోతుంది చచ్చిపోతాడు అదే మిథ్యాచారంగా ఉండకు నువ్వు రోగం ఉంటే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి లేదు లేదు అనుకోవద్దు అంటే నీ అది కరిగిపోవాలి ఏది ఆ దొంగ నేను చూసారు నకిలీ నేను ఫాల్స్ అని బాడీ బాగుండయి ఆ దొంగ నేను ఏం చేయాలంటే అది పూర్తిగా కరిగిపోయేటంత భక్తి ఇస్తే సరిపోదు అది పూర్తిగా అంటే శవాన్ని కాల్చడానికి తగిన పుల్లలు ఉంటే సరిపోతుంది కదా సగం పుణ్యం ఉంటే శవం కాదు మళ్ళీ మళ్ళీ వెళ్ళి మనం కొట్టులోకి వెళ్తే తర్వాత ఇంకోటి భీమవరం మోక్షద్వారంలో పుల్ల ఆళ్ళే ఇచ్చేస్తారు కానీ మీరు పుల్ల కోసం టౌన్లోకి వెళ్ళక్కర్లేదు మొత్తం సమస్తం పుల్లతో సగా అన్ని మనరు కాలికి 500 మెచాటి 1500 అన్ని టాయిలెట్స్తో సహా టాయిలెట్స్ మనం ఉపయోగించేది పే అండ్ యూజ్ ఈ 2000 రూపాయలు టాయిలెట్స్కి ప్రత్యేకంగా మనం పే చేయక్కర్లేదు 2000 రూపాయలు అన్ని ఉపయోగించవచ్చు స్నానాలు గదులు టాయిలెట్స్ అన్ని మనం అక్కడే స్నానాలు చేసేయచ్చు అని. మీరు కావాలంటే మోక్ష ద్వారం చూసిరండి ఎప్పుడైనా. పే అండ్ యూజ్ అంటే మీరు వాహనంతో సహా 2000 ఇస్తే సంవత్సరం అయిపోతాయి. ఆ శవానికి అవసరం శవానికి చేయవలసిన గౌరవాలు అన్నీ పూర్తి అయిపోతాయి 2000 చోట్ల. రష్యాలో ఒక రచయిత ఉన్నాడు, మీకు 100 ఎకరం పొలం ఉందని దగ్గర 200 ఎకరం అందరూ ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. కొంచెం ధనవంతురైన బంగారు పిచ్చిక, మీకు 100 ఎకరాలు ఉన్నాయి 800 ఎకరాలు ఉన్నాయి అంతా ఉండవు అంటారు కదా. ఎవరైనా ధనవంతులు ఉంటే వారు ధనవంతులు అండి, వీరి ధనవంతులు అనుకుంటారు, అది లోక మర్యాద కదా. వారు బాగా ధనవంతులండి, వీరు బాగా ధనవంతులు. 6 రూపాయలు పొయ్యిలో పెట్టి కాల్చి కూడా మన కాఫీ ఇవ్వగలరు అంత ధనవంతులు అని ఇలా చెప్పుకుంటారు కదా లోకం ఇలా అనుకుంటుంది కదా. అలా రష్యాలో రచించిన ఏమన్నారంటే, నువ్వు బాగా ధనవంతులు అయ్యా, నీకు 500 ఎకరం ఉంది 1000 ఎకరం ఉంది, నువ్వు బాగా సంపాదించుకున్నావు, నీ పిత్రాల జీతం కంటే ఎక్కువ పెంచేసావు నువ్వు అని ఇలా అని చెప్తాడు అనివాడు. 8000 ఎకరాలు నాకున్నా. చివరికి ఈ శవానికి అప్పెట్టడానికి 4 అడుగులే కదా సరిపోయేది అన్నాడు. నా 1000 ఎకరంలోనే కప్పెట్టరు కదా నా శరీరాన్ని, నీకు అర్థం అవుతుందా? ఏదో ఒక 10 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది శవాన్ని కప్పెట్టడానికి, అందుకంటే నాకు అది సరిపోతుందని. ఇది 1000 ఎకరంలో తీసుకెళ్ళి ఆ శవాన్ని కప్పెట్టడు. ఆ శవాన్ని ఆ కప్పెట్టడానికి ఎంత గొయ్యి కావాలో అంత గొయ్యి చాలు ఇటు అన్నాడు. అంత ఆ గొయ్యి సరిపోతుంది అన్నాడు. నీకు 1000 ఎకరం ఉందని 1000 ఎకరంలో ఎక్కడ దొడ్డిస్తారు ఈ శరీరాన్ని? ఒకవేళ భూ సంస్కరణలు వచ్చి ఇంకోటి వచ్చి ఇంకోటి వచ్చి నా పొలం అంతా గవర్నమెంట్ పట్టిపోయినా ఆ 10 అడుగులు గొయ్యి ఉంటే నాకు సరిపోతుంది అన్నాడు. అంటే కట్టడానికి సరిపడి పొలం ఉంటే సరిపోతుంది నాకు. ముగిస్తున్నాం అంచేత వీడు ఏమంటున్నాడంటే, మళ్ళీ వీడు చాలా గట్టిగా చెబుతున్నాడు. వీడు ఎవడు గట్టిగా భగవాన్ని అటు ఇటు కదలనివ్వటలేదు, ఆయన అటు ఇటు పారిపోనివ్వటలేదు. భగవాన్ని అక్కడే వేస్తే అటు తోలేస్తున్నాడు ఇటు తోలేస్తున్నాడు, మధ్యలో జైల్లో పెట్టినట్టు పెట్టేస్తున్నాడు. ఆయనకి ఏదైనా ఇంకో సమాధానం చెబుదామంటే ఆయనకి అవకాశం ఉంటానండి. ఈ భక్తుడు అది గట్టికారాడు. ఇంకేం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఆర్తకర్పూరం మనం నిప్పుల ఆర్తకర్పూరం వేస్తుంది, ఆర్తకర్పూరం వేస్తాం కదా నిప్పులని, ఆర్తకర్పూరానికి నిప్పెలిగిస్తాం. ఆ నిప్పు ఏం చేస్తుంది? ఆ మొత్తం ఆర్తకర్పూరాన్ని మొత్తం కాల్చేస్తుంది. అలాగే మీరు ఎటువంటి భక్తి ఇవ్వాలంటే ఆ భక్తిలో మొత్తం మన అహంభావం అంతా కాలిపో ఆర్తకర్పూరాన్ని నిప్పు, ఆర్తకర్పూరానికి నిప్పు పెడితే ఆర్తకర్పూరం అంతా కాలి ఎలా కాలిపోతుందో అలాగే మీరు ఇచ్చే భక్తిలో అంతా కాలిపోవాలి. ఏది మీరు చెప్పి ఏదైతే రోత అంటున్నారో, ఏదైతే రోత అనుకుంటున్నారో ఆ రోత అన్నది కూడా నిప్పులో నాకు ఆర్తకర్పూరంలాగా శుభ్రంగా కర్పూరం కాలిపోయినట్టే. పైగా కర్పూరం ఎలా కాలిపోవాలి? పూర్తిగా కాలిపోవాలి. కర్పూరం ఎలా కాలిపోవాలి? నాకు సగం మిగలకూడదు, పూర్తిగా కాలిపోవాలి. అదేవిధంగా నాలో ఏదో రోత ఉన్నారు, రోతనే ఉందంటున్నారు కదా, ఆ రోతనే పూర్తిగా కాలిపోయడం భక్తిస్తే సరిపోదు. ఇంకా భగవాన్ కదలని ఉంటాడు కదా, అటు వెళ్ళటానికి దారి లేదు, ఇటు వెళ్ళటానికి ఎస్కేపిజం లేదు, ఇంకా ఎస్కేపిజం కుదరదు. అంటే ఆ భక్తి కర్పూరం ఎలాగైతే కాలిపోతుందో మీరు ఇచ్చే భక్తులు నా మనస్సు అలా కాలిపోవాలి. అంటే అలా కాలిపోయేటువంటి భక్తి అంతవరకు ఇస్తే నాకు సరిపోతుంది. అది పైగా ఆ కర్పూరం ఎలా కాలిపోవాలంటే ఆ కర్పూరం కాలిపోయిన తర్వాత కర్పూరం ఆచూకుండకూడదు. అట్లే ఇది భగవాన్ కంటే తెలియని వాళ్ళగా ఉన్నాడు అందులో. ఆ కాలిపోయిన తర్వాత అంటే ఆ కర్పూరం కాలిపోయిన తర్వాత ఇక్కడ కర్పూరం ఆచూకు అక్కడ ఉండకూడదు అట్లా. అలాగే మన నీ నువ్వు ఇచ్చే భక్తులు నా మనస్సు ఎలా కాలిపోవాలంటే వీడికి అసలు పూర్వం మనస్సు అనేది ఒకటి ఉందనేటువంటి ఆచూకు తేలాక, ఆచూకు లేకుండా జాడ చేయకుండా, ఆ జాడ లేకుండా ఆచూకు లేకుండా శ్వాసం లేకుండా పోయేటంటే భక్తి అంటున్నాడు. మరి ఇది ఒక రేషన్ బియ్యంలాగా ఇవ్వద్దు అంటున్నాడు. రేషన్ బియ్యంలాగా ఇవ్వకో, నువ్వు ఎంత భక్తి ఇస్తావంటే అసలు వీడి పూర్వం మనస్సుతోడు బాధపడ్డాడు, ఈ మనస్సు అనేది ఒకటి ఉంది, అది అసలు గుర్తి లేకుండా శుభ్రంగా కాల్ చేయమంటున్నాడు. అంటే శేషం లేకుండా, శేషం నిశ్శేషంగా ఆ మనస్సును కాల్ చేయి మనసును కాల్చేయి. మరి ఏదో మీరేదో బ్రహ్మం అంటున్నారు, ఆత్మ అంటున్నారు, జ్ఞానం అంటున్నారు, నిర్వాణం అంటున్నారు, ఆ యేసుక్రీస్తు ఏదో స్వర్గరాజ్యం అంటున్నాడు, గౌతమ బుద్ధుడు ఏదో నిర్వాణ సుఖం అంటున్నాడు, హిందువులు ఏదో మోక్షం మోక్షం అంటున్నారు. ఆ గొడవలు నాకు తెలియదు. ఏదో అంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ, మహాత్ములు అందరూ ఏదో ఏదో అంటున్నారు. పోలేదు, నిజంగా నాకు తెలియపోయిన ఉందనుకోండి, అందులో ఈ మనసు తెలియదు కలిసిపోయిలా చేయండి. నది వెళ్ళి సముద్రంలో ఎలా కలిసిపోతుందో, తర్వాత నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇది నది నీరు ఇది సముద్ర నీరు అని ఎలా తేడా తెలియదో మనకి. అలాగే మీరు ఏదో అంటున్నారు, ఏదో మోక్షం అంటున్నారు, భౌతిక బుద్ధులు ఏమో నిర్వాణం నిర్వాణం అంటాడు, ఆ యేసుక్రీస్తు ఏదో స్వర్గరాజ్యం అంటున్నారు, ఈ ఉపనిషత్తులు ఏదో మోక్షం మోక్షం అని వీళ్ళు అంటున్నారు, అందరూ తలా మాట చెబుతున్నారు. కొన్ని ఏదో ఉన్నమాట నిజం, ఏదో స్థితి ఉన్నమాట, అది ఉంది. ఎలా ఉందో ఏంటో నాకు తెలియదు, ఏం చేద్దాన్ని పొందలేదు కాబట్టి. కొన్ని ఏదో ఉంది అంటున్నారు కదా, అందరూ నదిని సముద్రంలో కలిసినట్టు నా మనసు చెల్లి అందులో ఐక్యమైనట్టు చేయండి, అందులో ఐక్యమైనట్టు చేయండి. మరి ఇంకోటి అంటున్నారు ఆత్మ సాక్షాత్కారం అంటున్నారు, దైవ సాక్షాత్కారం అంటున్నారు, స్వర్గరాజ్యం అంటున్నారు, ఏదో అంటున్నారు అదే అంటున్నారు. ఆ సాక్షాత్కారం ఏదో కలిగేటంత భక్తిస్తే సరిపోతున్నారు. ఎలా పేరు మొత్తం బ్యాండ్ మేళం అంతా వచ్చేస్తుంది. ఈ సన్నాయులు దేవుడు అన్ని బ్యాండ్ మేళం అంతా వాయించేశాడు. ఏదో దైవ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం ఏదో అంటున్నారు కదా, అది కలిగేట అనుగ్రహించండి. అంటే అంత ఆ సాక్షాత్కారం కలిగేటువంటి భక్తిస్తే అదనంగా ఉండదు. అది ఆ మాత్రం భక్తిస్తు కావాలంటే పూర్తిగా ఇచ్చేసినట్టే కదా, అదనంగా వద్దు అంటున్నాడు. ఆయన లౌకికంగా కూడా మాట్లాడుతున్నాడు, అదనంగా వద్దు, ఆ మాత్రం జ్ఞానం, ఆ మాత్రం భక్తిస్తే నాకు సరిపోతుంది. ఏది ఏదో సాక్షాత్కారం అంటున్నారు కదా, అది కలిగేటువంటి భక్తిస్తే అది సరిపోతుంది, తమరు అనుగ్రహించండి అంటున్నారు. టైం అవుతుంది, అప్పుడు ఐదింబోయింది. మీ సహనాన్ని కూడా మీరు కూర్చోవడం కష్టపడతారు, ఏం చేసినా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎప్పుడు కూడా ప్రవచనం ఒక గంట కంటే ఉండకూడదు. అతి సర్వత్ర వర్జయం, అతి పనికిరాదు. ఆహారంలో కానీ విహారంలో కానీ వ్యవహారంలో కానీ అతి పనికిరాదు. మేము ఒక గంట చెప్తే చాలు, 3 గంటలు 2 గంటలు చెప్తే అంటే మీరు ఎంత చెప్పి కూర్చోగలరు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. ఏదో నాన్ స్టాప్గా వెళ్ళిపోతూ ఉంటాం, చిన్న చిన్న స్టేషన్లో ఆగం. ఈ సబ్జెక్ట్ ఎంతవరకు మీకు అంతంత మేము చూసుకోం, అలాగే వెళ్ళిపోతాం నాన్ స్టాప్గానే. నేను చేపు అవసరం లేదు ప్రవచనం, ఒక గంట సరిపోదు. ఒక గంట టైం చూసుకుని రామకృష్ణ మిషన్లో కూడా స్వాములు ఇక్కడ 2 మొదలు పెడతారు, కొన్ని గడియారం చూసుకుంటారు, 3 ఆఫ్ చేసేస్తారు. చనిపోయిన తరపు అర్జున నీ శరీరం చనిపోయాక ఏదో ఒకటి అవుతావా, నీ ప్రారంభాన్ని బట్టి ఏదో లోకానికి వెళతావు. కామక్రోధ వీపుత్నాం యతీనాం యతుచేతసాం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే. ఆత్మజ్ఞానులకి ఆత్మ ఇది చెప్తున్నాడు ఎవరు, భగవంతుడు అర్జునుడు చెప్తున్నాడు. ఏమంటే శరీరం ఉన్నా శరీరం లేకపోయినా, శరీరం ఉన్నా లోకం కనిపిస్తున్నా లోకం కనిపించకపోయినా, ఎవరికి రాగద్వేషాల్లోంచి బయటకు వచ్చాడు, ఎవడైతే రాగద్వేషాల్లోంచి బయటకు వచ్చాడు, మీకు అర్థమవుతుందా? ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, ఎవడైతే ఆత్మజ్ఞానం సంపాదించుకున్నాడు, ఎవడైతే తన మనస్సుని బావుగా నిగ్రహించుకున్నాడు, బావుగా అదుపులో పెట్టుకున్నాడు, బావుగా సంస్కరించుకున్నాడు. చూడండి, మీ ఇస్త్రీ మడతలు ఎలా ఉంటాయి? ఇస్త్రీ మడతలు అలా, ఎవడైతే తన మనస్సును ఇస్త్రీ మడతలాగా చేసుకున్నాడు, తెల్లగా స్వచ్ఛంగా ఎవడైతే చేసుకున్నాడు, అంటే ప్రేమను కూడా దాటించి చెప్తున్నారు భగవాన్. ఇప్పుడు నీ కుడి చేతిలో ఉన్న అరటిపండు ఎడమ చేతిలో పెట్టుకుంటావు అనుకో, నీకేమనిపించదు, నీకేమీ అనిపించదు. కానీ అరటిపండు ఇతరులకు ఇచ్చావనుకో, ఏదో వాళ్ళ వాళ్ళకి వాళ్ళని వాళ్ళందరి నాకు ప్రేమ వాళ్ళు భక్తి వాళ్ళు ఇచ్చాను అనుకుంటావు, నీకు అర్థం అవుతుంది. ఆ ప్రేమ కూడా ద్వయీభావన తీసుకొస్తుంది. నువ్వు వేరు నేను వేరు అనేటువంటి, వాళ్ళకి ఇల్లు కట్టి పెడుతున్నావు వీళ్ళకి ఇల్లు కట్టి పెడుతున్నావు అనే మాట్లాడిన ద్వయీభావన, అక్కడ ద్వైతం ఉంది. నీవు నువ్వు ఎలా చేయాలంటే అక్కడ ప్రేమ కాదు. నీ కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడమ చేతిలో నువ్వు పెట్టుకుంటే ప్రేమ అనుకో ఏమనుకో, ప్రేమలు లేవు, దోమలు లేవు, ఏదలు లేవు, అక్కడ నీకు అర్థమవుతుందే. నువ్వు ఇతరులకు చేసేది కూడా అలా చేస్తేనే అక్కడ ద్వైత భావం దాటి పైకి వెళ్తావు, అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. అది కాదు, ఇప్పుడు నా చేతిలో ఒక రూపాయి ఉంది, ఆ రూపాయి ఇందులో పెట్టుకున్నాను, మీకు అర్థమవుతుంది. ఏదో నేను ప్రేమించడం వల్ల ఈ రూపాయి కుడి చేయి ఎడం చేయి ప్రేమించింది కాబట్టి కుడి చేయి ఎడం చేయికి రూపాయి ఇచ్చిందని అనుకుని, ఇందులో ప్రేమ సంబంధం ఏం లేదు కదా, ఇందులో ప్రేమ సంబంధం లేదు, దానం సంబంధం లేదు. అలా కూడా నువ్వు ఇతరులకు చేస్తేనే అప్పుడు అద్వైత భావన, అది అద్వైత అనుభవం, అది అమృత అనుభవం, అది చిటారకమ్మ. ఈ ప్రేమల దోమలు కూడా ఇంకా అక్కర్లేదు అక్కడ. ఆ స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు, ఆ బ్రాహ్మణ స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీ కుడి చేతిలో ఉన్న లడ్డు ఎడం చేతిలో పెట్టుకున్నప్పుడు మీ దానం లేదు, ధర్మం లేదు, ప్రేమలు లేవు, ఆ ద్వయీభావం లేదు. ఆ లడ్డే ఇతరులకు ఇచ్చినప్పుడు నేను ప్రేమించి ఇచ్చాను, వాళ్ళకి ఏదో సహకరించాను, వాళ్ళకి సహకారం చేశాను, 90 ఎకరాలు నీకు వస్తాను, అక్కడి నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది. అంటే నువ్వు లడ్డు ఇతరులకు ఇవ్వడంలో కొంత పుణ్యం వచ్చినా చిత్తశుద్ధి మరి ఈ రకమైన భావం తొడిస్తే నీకు చిత్తశుద్ధి కలగదు. పుణ్యం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. పాపం పుణ్యం కూడా అనుభవిస్తే పాపం పోతుంది, పాపం ఏమో దుఃఖరూపంలో పోతుంది, పుణ్యం ఏమో సుఖరూపంలో పోతుంది. అది పోయిదే ఇది పోయిదే శాశ్వతంగా మిగిలేదు చిత్తశుద్ధి. పుణ్యపాపాలు నిలబడవు, చిత్తశుద్ధి మిగులుతుంది. చిత్తశుద్ధి ద్వారా, ఆ గేటు ద్వారా, సింహద్వారం ద్వారా నువ్వు ఏది అబ్రాహ్మణ స్థితిని పొందవలసింది, బ్రహ్మానందాన్ని పొందాలి. రజగుణాన్ని తగ్గించుకోవాలి, తమో గుణమైన సత్తుకి తగ్గించుకోవాలి. ఇంటికాడించి ఎక్కడికి వెళ్ళిపోయి అరణ్యానికి పారిపోతే ఏదో వచ్చేస్తుంది అనుకోకు. ఇంటికాడ ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలోనూ సత్వగుణాన్ని పెంచుకో, దాన్ని కల్టివేట్ చేసుకో. ఎక్కడికో పారిపోవటంలో ఏదో వచ్చేస్తున్నాడు అనుకోకూడదు. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి వాడు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటాడు, ఎక్కడికో పారిపోవటం వల్ల ఏదో వచ్చేస్తుంది అనుకోకూడదు. సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకో, దాన్ని కల్టివేట్ చేసుకో. సత్వగుణం కూడా గుణమే కానీ మోక్షానికి వెళ్ళి దారి చూపించేది పక్కన తప్పకుంటుంది. అంటే శవాన్ని కాల్చి కట్టెలు కూడా అవి కూడా కాలిపోతాయి. శవాన్ని కాల్చి కట్టెలు మెరగవు, కట్టెలు మెగలవు. శవాన్ని కాల్చేసి కట్టెలు కూడా కాలిపోతాయి శవంతో పాటు. అదే కూడా సత్వగుణం కూడా నీకు మోక్షాన్ని దారి చూపించి అది కూడా కాలిపోతుంది. అప్పుడు నువ్వు గుణాతీతుడు అవుతావు, నీ మనస్సు నిర్మలంగా ఉంటుంది, దక్షిణామూర్తుడు సమానుడు అవుతావు. సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకో. మాటలో మాట సాత్వికంగా ఉండాలి, చేష్ట సాత్వికంగా ఉండాలి, ఆలోచన సాత్వికంగా ఉండాలి. రజోగుణము పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు, తమోగుణం పనికి రాదు. నీకు తలకాయ పోటేస్తే తలకాయ తీసేసుకోవు, నీకు తలకాయ పోటేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా తలకాయ నరికేనను, తలపోటు తగ్గించబడతారు. అదేవిధంగా మీకు రజోగుణం తమోగుణం ఎక్కువ ఉంటే చచ్చిపోక్కర్లేదు, అది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ గుణాలను రిడ్యూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తలకాయ పోటు వచ్చినాడు ఎవడో శిరస్సును తీసేసుకోవడం, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా మన ఏదైనా గుణాలు ఉంటే వాటిలోంచి బయటికి రావాలో ప్రయత్నం చేసుకోవాలి, కానీ శరీరాన్ని చంపేయక్కర్లేదు. మన శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి చచ్చిపోం, దాన్ని ఆ రోగం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కూడా అంతే, ఈ మనసులో ఏం గుణాలు ఉన్నాయో చూసుకో, ఏం మోహాలు ఉన్నాయో చూసుకో, ఏ బలహీనతలు ఉన్నాయో చూసుకో, ఏ కారణం వల్ల నీ మనసు బాహ్యముఖానికి వస్తుందో చూసుకో, ఆ మైనస్ పాయింట్స్ అన్ని చూసుకో. అట్లుంచి నువ్వు మళ్లించుకుని, మనస్సును మళ్లించుకుని పరమాత్మ వైపుకి, ఆ గుణాల పట్ల, ఆ గుణాలన్నింటికి నీ వీపు చూపించి, భగవంతుని, భగవంతుడికి నీ ముఖం చూపించి భగవంతుని వైపు నడవయ్యా, భగవంతుని వైపు ప్రయాణం చేయి. భగవంతుడికి ముఖం చూడాలి, ముఖం చూపించాలి, విషయాలకి వీపు చూపించాలి. అప్పుడు నీకు భగవంతుడు సాధ్యమే, భగవంతుని పొందటం. అంటే మనస్సు ఏదో విషయాన్ని చింతించకుండా ఉండలేదు. అయితే నువ్వు ఆత్మచింతన లేకపోతే దైవచింతన నువ్వు చేసుకుని, ఆత్మ దేవుడు అంటే కంగారు పడకండి, ఆత్మనే భగవంతుడు అంటారు. పరమాత్మనే మనం భగవంతుడు భగవంతుడు అంటాం కానీ ఆ మాటలను చూసి కంగారు పడకండి. మీరు ఆత్మదేవుడు, ఆత్మదేవుడు అంటే పరమాత్మే, నీకు అర్థమవుతుంది. అంటే విషయ మన ఆత్మచింత నిరంతరము ఆత్మను చింతిస్తుంటే, దైవాన్ని చింతిస్తుంటే, పరమాత్మను చింతిస్తుంటే విషయ చింతన తగ్గిపోతుంది, విషయ చింతన తగ్గిపోతుంది. విషయ చింతన తగ్గి కొద్ది మనస్సు బహిర్ముఖం అయిపోవటం, బహిర్ముఖవటం ఆగిపోతుంది. మనస్సుకు లోచూపు కలుగుతుంది, మనస్సుకు లోచు లోదృష్టి కలుగుతుంది. అప్పుడు నీకేమవుతుందంటే హృదయంలో ఉన్నటువంటి నారాయణుడే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఆనందం కోసం, శాంతి కోసం బజారులో వెతకక్కర్లేదండి. అంటే సత్వగుణాన్ని మనం పెంచుకుంటే పని పని కోసమే చేస్తాం కానీ గౌరవం కోసం చెయ్యం. నీకు అర్థమవుతుంది. రజోగుణం ఉన్నవాడు ఎక్కువ కీర్తిని కోరుకుంటాడు, రజోగుణ మనిషి ఎక్కువ గౌరవాన్ని కోరుకుంటాడు. ఒకవేళ మంచివాడైనా సరే గౌరవం, సత్వగుణం ఉన్న మనిషి పని పని కోసమే చేస్తాడు కానీ గౌరవం కోసం ఏ పని చేయడు. అయితే గౌరవం కూడా మనిషిని బంధిస్తుంది. అంటే గౌరవం కూడా అహంకారానికే. నాకు గౌరవం కావాలని కోరుకునేది అది ఆత్మ కోరుకోదు, అహంకారం కోరుకుంటుంది. మళ్ళీ గౌరవం అహంకారాన్ని బంధిస్తుంది, ఈ మనస్సును బంధిస్తుంది, ఈ జీవుణ్ణి బంధిస్తుంది. మళ్ళీ ఈ కాంక్ష, ఈ కోరిక, ఈ తపన మీరు అర్థమవుతుంది కొన్ని వందల జన్మల కారణమవుతుంది. వేదంలో ఒక మాట ఉంది, మీ రహస్యం ఉంచుకొని ఎక్కడికి మోసుకెళ్ళకండి. వేదంలో ఒక మాట ఉంది, మీరు రహస్యంగా పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకోండి, ఇది యాగి చేయకండి. విత్తనం లేకుండా చెట్టు రాదు. విత్తనం లేకుండా చెట్టుకి బేస్ ఏంటంటే విత్తనమే. చెట్టుకి బేస్ ఏంటి? విత్తనమే. నీ మనసుకి ఆధారం, నీ మనసుకి బేసి, నీ మనసుకు ఆరిజన్ కామం అని చెప్పాడు. కామం అంటే అక్కడ స్త్రీ పురుష సంబంధం, కోరిక. కామం అంటే కోరిక. అంటే విత్తనం మొత్తం వృక్షం అంతా దేని మీద బేస్ అయి ఉంది? విత్తనం మీద బేస్ అయి ఉంది. అలాగే మొత్తం నీ మనస్సులో, నీ మనస్సు అంతా దేని మీద బేస్ అయింది? లోపల కామం మీద. దానికి పునాది ఏంటి కామం? అంటే చెట్టుకి విత్తనం ఎటు ఉండదు, ఇది వేదంలో చెప్పాడు ఒక ఋషి. చెట్టుకి విత్తనం ఎటు ఉండదు, నీ మనస్సుకి లోపల కామం అంటాడు. ఆ కామ బీజం నశించకుండా ఎన్ని జన్మలు ఎత్తినా ఆ వృక్షం వృక్షం లాగా ఉంటుంది. దాన్ని నరకలేవు, దాన్ని చంపలేవు, దాన్ని భరం చేయలేవు. సంబంధించినటువంటి అని నేను తలకినప్పుడు ధ్యానం చెయ్యాలి కదా అన్నారు భగవాన్. ధ్యానం చేసేవాడు మీ లోపల ఉన్నప్పుడు మరి ధ్యానం చెయ్యాలి కదా అన్నారు. నేను పుణ్యం చేస్తున్నాను, నాకు ఫలితం వస్తున్నాయని భగవాన్ ఒకరు అడిగారు. నేనంటూ ఒకడు ఉన్నాను అనే భావంతో నువ్వు పుణ్యం చేస్తుంటే ఆ నేనుకి ఫలితం రాకుండా ఎలా ఉంటుంది? అంటే దీని అర్థం ఏంటంటే నేనుంటే అన్నీ ఉన్నాయి, జ్ఞానాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏదింటే అన్నీ ఉన్నాయో అందులోంచి విడుదల పొందటమే మోక్షం. మోక్షం అంటే విడుదలని అర్థం. ఇక్కడ భీమవరానికి కోడవిలెళ్ళి రోడ్లో వాడికి లోకం కనిపించినా కనిపించకపోయినా, దేహం ఉన్నా దేహం లేకపోయినా ఆ బ్రహ్మానందం, ఆత్మజ్ఞానం, ఆ బ్రాహ్మీ సుఖం, ఆ శాంతి ఎక్కడ? నువ్వు బతికుండగా సుఖం, బతికుండగా ఆనందం, శరీరం విడిచిపెట్టాక ఆనందం, శరీరం విడిచిపెట్టాక శాంతి. శరీరం ఉండటం ఉండటం లేకపోవడంతో సంబంధం లేదు. లోకం కనిపించడం కనిపించకపోవడంతో సంబంధం లేదు. నువ్వు కనుక ఆ లోపల ఉన్నటువంటి అంతర్యాముగా ఉన్న నారాయణుడు నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు శరీరం ఉన్నా లేకపోయినా నీకు ఆనందం. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా నీకున్న ఆనందం, ఆనందం, ఆ శాంతి, ఆ సుఖము ఎక్కడ మడితే అక్కడ నీ తాండవిస్తూ ఉంటుంది. అంతటా నీరు వ్యాపి, అంతటా నీళ్లు ఉన్నాయనుకోండి, మన కుళాయి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏదో చేతితో తీసేసుకోవచ్చు. నేను మొత్తం నీరు అంతటా వ్యాపించి ఉందనుకోండి, మీరు కుళాయి దగ్గరికి నూరు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, చేతితో ఇలా నీళ్లు పుచ్చుకొని తీసేసుకోవచ్చు లోపల. అలాగే అంతటా వ్యాపించున్న, అంతటా నీరు వ్యాపించున్నప్పుడు వాళ్ళు ఎలా అయితే తన దాహం తీర్చుకోవడానికి చెరువు దగ్గరికి కుళాయిల దగ్గరికి ఎలా తిరగక్కర్లేదు, అలాగే బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాడికి ఈ లోకంలో ఉన్న పరలోకంలో ఉన్న వాడికి అంతటా కూడా సర్వత్రా అన్ని కాలాలలో ఇక్కడనే అక్కడనే కాదు, ఇప్పుడనే ఈ ఇక్కడనే అక్కడనే కాదు, ఈ కాలంలోనే ఆ కాలంలోనే కాదు, ఇప్పుడో కాదు ఇప్పుడే, ఎక్కడో కాదు ఇక్కడే, మొత్తం అంతటా కూడా నీకు బ్రహ్మానందం గోచరిస్తుంది. నీకు స్వరూపంగా శాంతి, సుఖము, ఆనందం నీకు స్వరూపంగా వ్యక్తమ అర్జున అంటే అట్టి స్థితిని పొందటాన్ని నువ్వు ప్రయత్నించావు. నమ్మిన వాడిది సొమ్ము, నమ్మని వాడిది దుమ్ము. భగవంతుడు చెప్పిన మాటలు ఎవడైతే నమ్మాడో వాడు సొమ్ము చేసుకుంటాడు, నమ్మని వాడు నోట్లు దుమ్ము. శంకరాచార్య వారు అన్నారు, ఎప్పుడు కూడా భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నువ్వు బతుకు. ది గ్రేట్ ఆచార్య, ప్రథమాచార్య ఎవరంటే ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని అని ఉన్నాడనుకునే నువ్వు బతుకు. నిజంగా లేడనుకో నీకు వచ్చే ప్రమాదం లేదు. ఈశ్వరుడు లేడని బతుకుతావు అనుకో, నిజంగా ఉంటాడనుకో నీ చర్మం ఒలిచేస్తాడు. నీ చర్మం ఒలిచేస్తాడు, నీ నిప్పులు పెట్టి కాల్చేస్తాడు, పెన మీద పెసరెట్టి ఎలాగైతే అటు ఇటు తిప్పేస్తారో నేను అటు ఇటు తిప్పి కాల్చేస్తాడని. అయితే నువ్వేం చేస్తావంటే ఈశ్వరుడు ఉన్నాడని బతుకో, నిజంగా లేడనుకు నీకు ప్రమాదం ఏమి లేదు. నువ్వు లేడని బతుకుతావు అనుకో, వాడు ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏమిటి అంటే ఆస్తిక్య బుద్ధిని విడిచిపెట్టుకో. పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడనేటువంటి బుద్ధిని ఎప్పుడు ఆ పరమేశ్వరుడు నీ గోచరం కాకపోవచ్చు, అది వేరే విషయం. ఏం చేయదు, అతీంద్రస్థితి పొందిన వాడికి కానీ ఆయన గోచరం కాడు. మనస్సుకి పరిమితమై జీవించేవాడికి, దేహానికి పరిమితమై జీవించేవాడికి, ఇంద్రియాలకి పరిమితమై జీవించేవాడికి, అది అతీంద్రియ శక్తి సంపాదించిన వాడికి ఆత్మానుభవం వస్తుంది. కానీ ఇంద్రియలోనికి, మనోలోనికి, మనస్సుకు లోబడిన వాడికి కేవలం దేహగతమైనటువంటి జీవితాన్ని గడిపేవాడికి ఎవడికి బ్రహ్మము ఉన్నా సాక్షాత్కారం కాదు. అంచేదిగా దెర్ ఈజ్ ఈశ్వర, దెర్ ఈజ్ ఈశ్వర. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు నమ్మినాను అమ్మపోయినా, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అయితే ఉన్నాడని చెప్తే సరిపోదు, ఆయన పట్ల నీకు భక్తి ఉండాలి. ఈశ్వర భక్తి, ఈశ్వర ప్రేమ షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఇంకా ఈశ్వరుడు ఉన్నాడు, ఉన్నాడని మామూలుగా ఏదో భట్టరాజుల కింద ఎలా అంటే సరిపోదు. అలా మీకు అర్థమవుతుందో, ఆ ఈశ్వరుడు పట్ల మనకు ప్రేమ ఉండాలి, ఆయన పాదాల పట్ల భక్తి ఉండాలి. ఆ భక్తి మనం కల్టివేట్ చేస్తే అవన్నీ ఈశ్వరుడు ఎవడో మనకు స్వరూపంగా గోచరిస్తాడు. ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరిస్తే సరిపోదు, ఆయన పట్ల మనకు భక్తి ఉండాలి. ఆ భక్తి మనం కల్టివేట్ చేయాలి. ఆయన పాదాలకు అంకితం ఏమి ఉండాలి? ఆయన పాదాలకు మన అంకితం ఏమి ఉంటే మరి మనకేమవుతుందంటే మాయలోంచి బయటకు వచ్చేస్తాం. దీనికి రామకృష్ణ పరమహంస గారు కథ చెప్పాడు. ఒక చేపలు పట్టేవాడు ఒక వల ఇచ్చాడు అనుకోండి, చేపలు పట్టేసేవాడు చేపలు పట్టేవాడు ఒక వల ఇచ్చాడు అనుకోండి, మీకు అర్థమవుతున్నారు. చేపలు పట్టేవాడి పాదాల దగ్గర ఉన్న చేప ఆ వలలో పడదట్టు, మీరు బాగా అర్థం చేసుకోండి. చేపలు పట్టేవాడు ఇలా వల వేస్తాడు, ఆడి కాళ్ళ మీద ఆడు వల వేసుకోడు, ఇలా వల వేస్తాడు, ఆడికి దూరంగా ఉన్న చేపలన్నీ వలలో పడిపోతాయి, ఆడి పాదాల దగ్గర ఉన్న చేప మటుకి వలలో పడదు. అలా ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టుకుని ఉంటే ఈశ్వరుడు మాయలో నువ్వు పడవని చెప్పు. అద్భుతంగా చూడండి ఉదాహరణ, ఇది రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఉదాహరణ. అయితే ఇవన్నీ మీరు జ్ఞాపకంచుకోండి, ఊరికే వింటే సరిపోదు. ఇంటికెళ్ళి మననం చేసుకోవాలి, ఇంటికెళ్ళి మనం ఏం చేయాలి, మననం చేసుకోవాలి. ఆ భక్తి కూడా ఎంత తేలిగ్గా రా, చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అంటే ఏదో తేలిక అనుకుంటున్నారు. ఆ భక్తి కూడా పుణ్యబలం లేకపోతే రాదు. మనకు పూర్వపుణ్యం లేదనుకోండి, భక్తి రంపం పెట్టి కోసేసిన మనిషిని అడిగి భక్తి రాదు. ఏదో పూర్వపుణ్యం ఉండాలి. ఆ భగవంతుడైన దయ తెరటం మన గెంటికి రావాలి. ఆయన పాదాల దగ్గర ఏదో తెరటం రావాలి. అది భక్తి అంటే మీరు అనుకోని తేలిగ్గా లేదు, అది కూడా కష్టపడితేనే సంపాదించుకుంటేనే కానీ రాదు. అంచేత ఈశ్వరుడు ఉన్నాడు తెలియ ఈశ్వర, ఈశ్వర భక్తి, ఈశ్వర డివోషన్, ఈశ్వర స్వభావం షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంచేత ఈ మానవ జాతి అంతా కూడా ఈశ్వరుడి పాదాలను భక్తి సంపాదించుకుని ఈశ్వరుడి పాదాలని ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తే చాలు. ఆయన పాదాలను అంటిపెట్టుకుంటే ఈ ప్రకృతిలోంచి, ఈ ప్రకృతి గుణాల్లోంచి, మాయలోంచి బయటకు వచ్చి మనం తరించే అవకాశం ఉంటుంది. ఓం నారాయణాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శాంతి శాంతి.